మన తలలను ఉంచుదాము. ప్రభు అయిన యేసు, గొప్ప మంద యొక్క గొర్రెల కాపరి, మేము నీకు ఎంతో అచ్చి ఉన్నాము ప్రభువా. మా హృదయముల్లో నీవు కుమ్మరించిన ప్రేమకు మేము ఎన్నడూ తిరిగి నీకు చెల్లించలేము. మేము తలలు వంచి నీ సన్నిధిలో ప్రార్థించుండగా మేము ఎంత అయోగ్యులముగా భావిస్తున్నామో. పాపం నుండి మరియు పొరపాట్ల అన్నిటి నుండి మమ్మను కడుగుమని నిన్ను అడుగుచున్నాము. ఈ రోజు మా శరీరములను బలపరచుమని మేము ప్రార్థిస్తాము. అనేక మంది రోగులుగా మరియు వ్యాధితో పీడించబడుతున్నారు. అది ఇక్కడ చూపుచున్నట్లుగా చేతి రుమ్మాళ్లు మరియు ప్రార్థనా మనవులు ప్రతి స్థలము నుండి ఫోన్ ద్వారా వస్తున్నాయి. ప్రపంచ చరిత్రను మేము మిగుంచున్నామని ఇప్పుడు మేము నమ్ముతాము. మరియు త్వరలో సమయము నిత్యత్వముతో అదృశ్యమవుతుంది మరియు ఆ గడియకు మేము సిద్ధపడగోరుచున్నాము. ఆ సమయం కొరకు సిద్ధపట్టు కొరకు ఆ కారణమును బట్టి మేము ఈ ఉదయం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఈ ఉదయమున అనేక మంది తీరము నుండి తీరం వరకు టెలిఫోన్ ద్వారా ముడివేయబడి ఉన్నారని నాకు చెప్పబడింది. మా స్వరములు ఎక్కడికి వెళ్లినను ఆ చిన్న గుంపు దీవింపబండుగాక. మా మధ్య ఉన్న రోగులను స్వస్థపరచుము. ప్రతి చెడుగు నుండి వారి ఆత్మలను నీవు కడుగుమని నేను ప్రార్థిస్తాను. ఆ గొప్ప ఆధిక్యతను ఈ ఉదయమున ఆలయంలో మేమును అనుభవించలాగున మాకు సహాయం చేయండి. ఈ రోజున నీవు వ్రాయబడిన మాట ద్వారా మాతో మాట్లాడుమని మేము అడుగుతున్నాము. మరియు దేశమంతటా మేము కూడి ఉండగా ఆత్మ మాకవసరమైన వాటిని బయలుపరచునుగాక. మేము చిన్న ప్రజలమని భావించున్నాము కాని విమోచించబడిన వారి మధ్యలో మాకు ఒక స్థానమున్నది. కారణము మేము యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ప్రభువా, వీటిని మాకు దయచేయము. మేము ఈ కూటమును ముగించి దేశంలోని మామా గృహములకు వెళుచుండగా ఆ అమ్మాయి గ్రామము నుండి వచ్చిన వారు చెప్పినట్లుగా మేమును చెప్పుదుముగాక. ఆయన దారిలో మనతో మాట్లాడుచూ ఉండగా మన హృదయములు మండలేదా? తండ్రి, ఇప్పుడు ఈ దేశంలోని చక్కని క్రైస్తవులందరూ వినుటకు సిద్ధపడి ఉండగా నేను ఏమి చెప్పినప్పటికీ అది చాలినంతగా ఉండదు. నిశ్చయంగా అది చాలదు. నేను ఏది చెప్పినను అది వారికి ఏ మంచి చేయదు. ఏలైనగా మేమందరము అదే జాబితాలో ఉన్నాము. మేము మనుషులము, మట్టిలము. కాని ఆ గొప్ప పరిశుద్ధాత్మను మాట్లాడుగాక. ఆయన వాక్యమును తీసుకుని తను తాను బయలుపరుచుకునుగాక. యేసు నామములో మేము ఆయన కొరకు కనిపెడుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. ఒక విధముగా నాకై నాకు ఆశ్చర్యముగా ఉన్నది. నా భార్యతో చెప్పాను, ఆమె టూసాన్లో వింటున్నట్లయితే నేను ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు ఏ విధమైన కూటమి ఉంటుందని నేను అనుకోలేదు. నేను కనీసం బట్టలు కూడా తేలేదు. నేను నా కోడలతో చెప్పాను, ఆమె నా కోటును ఇస్త్రీ చేసింది. నేనన్నాను, నేను ఒక రకమైన ప్యాంటుతో మరొక రకమైన కోటుతో వేదిక వెనుక నిలబడుతున్నాను. అవి నేను ఇంటి దగ్గర వేసుకునేవి. కాని మెడ నా షర్టును ఇస్త్రీ చేసింది. చింతపడవద్దు, అంతా బాగున్నది. ఇప్పుడు మనం ఒక ప్రార్థనా మనవిని కలిగి ఉన్నాము. అక్కడ ఒక ప్రియమైన సోదరుడు ఉన్నాడు. అది ప్రెస్కాట్ అనుకుంటాను. వారు ఈ ఉదయమున ఆరిజోనాలోని ప్రెస్కాట్ లో మనతో అనుసంధానమై ఉన్నారు. ఆయన మెర్సియర్ సహోదరి యొక్క తండ్రి. కోటమునకు వస్తూ ఉండగా రోడ్డు మీద గుండెపోటును బట్టి హాస్పిటల్కి ఆయన్ని తీసుకుని వెళ్లారు. ఆయన సోదరుడు కాగిన్స్. సహోదరుడు జూనియర్ జాక్సన్ కూడా ప్రక్కన రేడియోలో లేక ఫోన్ లో క్లార్క్స్విల్ లో గాని న్యూ ఆల్బనీలో ఉన్నాడని నేను అనుకుంటాను. ఆయన తండ్రి హాస్పిటల్లో కాలేయంతో ఉన్న క్యాన్సర్ ఆపరేషన్ కొరకు తీవ్రమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా వారిని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఇతరులు కూడా ఇక్కడ ఉన్నారు, కాని మనం సమయమును తీసుకుంటలేదు. వారిని గూర్చి దేవునికి అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, ఆ ప్రియమైన ముడతలు పడిన చేతులు కలిగిన వృద్ధుడు బ్రదర్ కాగిన్స్ పొలములోని ఒక వృద్ధ సైనికుడు ఎక్కడో హాస్పిటల్లో గుండెపోటుతో బాధపడుచూ పడి ఉన్నాడు. దేవా, ఆ దీనమైన వృద్ధ హృదయము ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళినది. దేవా, ఆయనకు సహాయం చేయమని ప్రార్థిస్తాను. దాన్ని దయచేయము. మేమందరము ప్రేమించినట్లయితే అతడును జీవమును ప్రేమిస్తాడు. అతడు జీవించగోరుచున్నాడు. ప్రభు అయిన దేవా, దాన్ని దయచేయము. నీవు ఆయన్ని స్వస్థపరిచి బయటికి తేవాలని యేసు నామంలో దేశమంతటి గుండా మేము ప్రార్థిస్తున్నాం. నీవు దాన్ని చేస్తావని మేము నమ్ముతాము. అతడు తిన్నగా కూటమునకు వచ్చునుగాక. సోదరుడు జాక్సన్ కొరకు ప్రార్థిద్దాం. ఆయన ప్రశస్తమైన తండ్రి మరణపు వరుసలో పడి ఉన్నాడు. మరియు జూనియర్ వంటి చక్కని బాలుని లోకంలోనికి తెచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవా, నీవు ఆయన స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తాను. అది అసాధ్యంగా కనపడుతుందని నాకు తెలుసు. మందులు, వైద్యులు ఇలాంటి వ్యాధితో ఏం చేయాలో వారికి అర్థమవుట్లేదు. కానీ సోదరుడు హాల్ ను మేము జ్ఞాపకం చేసుకుంటాము. ఇంకా లూయిస్ విల్ లోని శ్రేష్టమైన వైద్యులను జ్ఞాపకం చేసుకుంటాము. కాలేయంలోని క్యాన్సర్ వ్యాధితో అతడు కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాడని వారన్నారు. మరియు ఈ రోజున అతడు జీవించున్నాడు. అది 25 సంవత్సరముల క్రితము. కారణము అది నీ కృపను బట్టి. కాబట్టి ఈ రోజు సోదరుడు జాక్సన్ ను నీవు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తాను. ప్రభువా, నీ కృప మరియు నీ దయ ఆయనతో ఉండునుగాక. ఈ గొప్ప చేతి గుడ్డల కుప్ప, బట్టలు, ఇవన్నీ ప్రార్థనా మనవి కొరకు ఇక్కడ ఉంచబడ్డాయి తండ్రి. వారందరూ నీకు తెలుసు. అందరికీ స్వస్థతను దయచేయమని నేను ప్రార్థిస్తాను యేసుక్రీస్తు నామములో, ఆమెన్. ఇప్పుడు ఈ ఉదయారంభము మొదటి స్థానములో గత ఆదివారం నేను ఇక్కడికి వస్తాననుకోలేదు. అప్పుడు మరలా దాన్ని మనం ప్రకటించాము. నేను వచ్చాను. సోదరుడు నెవిల్ నన్ను మాట్లాడమని అడిగాడు. తరువాత ఈ రోజు మనం ఇక్కడ ఉంటామని ప్రకటించాము. అది దేశమంతటా ప్రజలు తెలుసుకుని ఉండలేదు. ఈ టెలిఫోన్ అనుసంధానమును మనం కలిగి ఉన్నాము. అది చాలా చాలా బాగున్నది. ప్రజలు వారి గృహముల్లో తిన్నగా కూర్చుని వారి స్థలముల్లో వారి సంఘముల్లో కూడుకుని కూటమును వింటారు. నేను దాన్ని మెచ్చుకుంటాను. ఇప్పుడు గత ఆదివారం నేను వర్తమానంలో చెప్పి ఉన్నట్లుగా గత ఆదివారం ఎన్నో ప్రార్థనా మనవులు ఇక్కడ ఉంచబడి ఉన్నవి. నేను దానికి ఏం పేరు పెట్టానో మర్చిపోయాను. కానీ మీ అప్పులను తీర్చుటను గూర్చి నేనేదో చెప్పాను. నీకు తెలుసా, నీవు ఏమి చెప్పినను లెక్కాదు. అది అనేకుల ద్వారా అపార్థము చేసుకొనబడుతుంది. అపార్థము చేసుకుంటూ వారికి ఇష్టం లేదు. కానీ నీవే దాన్ని అపార్థము చేశావు. ఇప్పుడు ఎవరు అన్నారు, మీరు కారును తప్పక కొనాలా, లేక నేను తప్పక ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ బైబిల్లో అదే యేసు చెప్పి ఉన్నాడు, ఏ మనిషికి ఏది అచ్చి ఉండవద్దన్నాడు. అవి నీవు చెల్లించగలిగే వేలాడుచున్న అప్పులు, వాటిని చెల్లించుము. ఏ మనిషికి ఏది అచ్చి ఉండవద్దు. దాని భావము నీ ఇంటి అద్దె, నీ టెలిఫోన్ బిల్లు అని కాదు. ఇంకేమైనా వాటిని మనం అచ్చి ఉన్నాము, వాటిని మనం చెల్లిస్తాం. కానీ నీవు చెల్లించవలసిన ఒక వేలాడుచున్న ఒక పాత బాకీ, దాన్ని చెల్లించి వేయము. చూడండి, ఇప్పుడు అలాంటిది నీ మీద వేలాడుచుండగా వాటితో ముందుకు వెళ్లవద్దు. ఒకప్పుడు నేను బాలుడుగా ఉన్నప్పుడు నాకు గుర్తున్నది, నేను జబ్బు పడ్డాను. $2,000 బాకీతో నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను. అక్కడ ఒక మందులు కొట్టుండేది. ఆయన పేరు శ్రీ స్వానిగర్. నేను $200 or $300 మందుల బిల్లును ఆయనకు బాకీ ఉన్నాను. కనీసం నేను ఆయనకి తెలియదు. నేను ఆయన దగ్గరకు వెళ్లాను. అతడు నాకు తెలియదు. ఎలాగైనా అతడు దాన్ని అక్కడికి పంపాడు. దాన్ని పంపుటకు నిరాకరించలేదు. నేనన్నాను, నేను నీకు బాకీగా ఉన్నాను. నేను నమ్ముతాను స్వానిగర్, అది అక్కడ కోర్టు ఎవెన్యూ స్ప్రింగ్ దగ్గర ఉన్న శ్రీ మేసన్. నేనన్నాను, నేను నీకు అప్పుగా ఉన్నాను. నేను ఇంకా ఎంతో బలహీనంగా ఉన్నాను. కాని నేను పనికి వెళ్ళుటకు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను నీకు చెల్లించలేను. నేను ఇప్పుడే ఒక క్రైస్తవుణ్ణయ్యాను. నేనన్నాను, మొదటి సంగతి శ్రీ మేసన్, దేవునికి నా విధిగా నా దశం భాగములను నేను అచ్చియున్నాను. మొదటిగా నేను నా యొక్క దశం భాగములను ఆయనకు చెల్లించగోరుచున్నాను. నేనన్నాను, తర్వాత నా విధి నా అప్పులను చెల్లించుట. నేనన్నాను, నా తండ్రి కూడా రోగ్యా ఉన్నాడు. మా కుటుంబంలో మేము 10 మంది ఉన్నాం. అయితే నేను నా జీతం చెల్లించబడిన ప్రతిసారి నేను దాని మీద 25 సెంట్ల కంటే ఎక్కువ చెల్లించలేను. నేను కనీసం 25 సెంట్లు చెల్లించలేనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి దాన్ని గూర్చి చెబుతాను. నేను నీకు చెబుతాను, ఈసారి నేను అది చేయలేను. ఇప్పుడు దేవుని యొక్క సహాయం ద్వారా నేను సమస్తమును చెల్లించాను. చూడండి, నా భావము అదియే. చూడండి, ఎవరో ఏదో చెప్పనీయవద్దు. ఓ ఒకసారి ఎవరో క్రైస్తవుడు బయటకు వెళ్లి తన కారు పని చేయించుకున్నాడు. అతడు అన్నాడు, నేను నీకు శనివారం ఆ డబ్బు చెల్లిస్తానన్నాడు. అతడు ఎన్నడూ ఆ డబ్బు అతనికి చెల్లించలేదు. వారములు గడిచిపోయినవి, అతడు ఎన్నడూ ఆ డబ్బు చెల్లించలేదు. ఒక్క మాట కూడా దాన్ని గూర్చి ఎన్నడూ చెప్పలేదు. ఆ మనిషి నా దగ్గరకు వచ్చి అడిగాడు, చూడు అది సంఘములకు వ్యతిరేకంగా ప్రతిబింబిస్తుంది, అది క్రీస్తునకు వ్యతిరేకంగా ప్రతిబింబిస్తుంది. నీవు చెల్లించలేనప్పుడు వెళ్లి అతనికి చెప్పుము, నేను నీకు బాకీగా ఉన్నాను, నేను నీకు చెల్లించబోతున్నాను, నేను ఒక క్రైస్తవుడును, నేనిప్పుడు దాన్ని చేయలేను, నేను బాకీ ఉన్నాను. గుర్తుంచుకో, నీకు తెలుసా నీవు చేసింది అది దేవుని యొక్క గ్రంథముల మీద కూడా ఉన్నది. నా కొరకు నేను ప్రయత్నం చేస్తాను, మనమందరము కలిసి ఏకముగా సిద్ధముగా ఉందాము. ఏలైనగా మనము దేన్నో సమీపించున్నాము, ఏదో సంభవించుటకు ఎంతో దగ్గరగా ఉన్నది. కాబట్టి మనము సిద్ధముగా ఉండాలి. ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపించుండగా ఇప్పుడు ఆ గొప్ప గడియ కొరకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు దేవుని యొక్క సహాయమును బట్టి ఈ ఉదయం కొరకు నేను ఎన్నుకున్న ఒక చిన్న అంశమును మాట్లాడటకు మనం సిద్ధపడదాం. మాట్లాడగలిగినంత క్లుప్తంగా నేను మాట్లాడతాను. ఏలైనగా ప్రజలతో మనము అనుసంధానమై ఉన్నాం. ఇక్కడ మేము ఇండియానాలో కలిగి ఉన్నట్లుగా దేశమంతటి గుండా చక్కని ఉదయమును కలిగి ఉన్నారు. వర్షం పడినప్పటి నుండి మనము చక్కని చల్లని మంచి వాతావరణం కలిగి ఉన్నాము. అది చాలా బాగున్నది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మరియు పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ 1:1-3 వరకు మరియు పరిశుద్ధ యోహాను 1:1 ఒక అంశము కొరకు. ఈ ఉదయకాలమున నా అంశము లేఖనములలో చదువుదాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వచనాన్ని మనం చదువుదాం. పూర్వకాలం ముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలాంటి చక్కని పట్టణము! ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వచనం.
In the beginning was the Word, and the Word was with God.
ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
Now, and my text this morning.
ఇప్పుడు ఈ ఉదయమున నా అంశము క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను. ఇప్పుడు నేను దీని మీద మాట్లాడుటకు ముగింపునకు వచ్చినప్పుడు కారణమేమనగా, ఒక క్రమము లేకుండా మనము కూడుకున్నందున ఏదో మనము దీని మీద చెప్పకూడదు, కానీ మనము చెప్పేది ఏదైనా ప్రజలను సిద్ధపరచుటకు సహాయపడాలి. ఏలైనగా మనము అపాయకరమైన నాశనకరమైన జలముల గుండా ప్రయాణము చేస్తున్నాము. మనం ఇదివరకే వాటిలో ప్రయాణము చేస్తున్నాము. కొన్నిసార్లు అది మీతో ఉన్నట్లుగా నాతోనూ ఉంటుంది. దానిలో అది ఎంతో అలా కనపడుతుంది, అది ఎంతో భీతిగా ఉంటుంది. నేను ఇప్పుడే ఒక యవన సేవకునితో అతని భార్యతో గదిలో కొన్ని క్షణముల క్రితం మాట్లాడుచున్నాను. భూమి మీద ఉన్న ఇతర మనుషులు వలె వారిద్దరు ఎంతో ఒత్తిడిలో ఉన్నారు. నేనన్నాను, గుర్తుంచుకోండి, సాతాను గుద్దు మీ మీదకు వచ్చున్నది. నీవు ఎవరివైనను లెక్కదు. ఆ గుద్దు వేయుటకు వాడు హక్కును కలిగి ఉన్నాడు. ఆ గుద్దు ఒక గుడ్డితనం కావచ్చు, కుర్చీలో కూర్చునే ఒక నర్మల వ్యాధి కావచ్చు. ఆ తెరవబడిన స్థలమునకు వాడు హక్కును కలిగి ఉన్నాడు. ఆ స్థలమునే నీవు ఎల్లప్పుడూ తప్పక కప్పి ఉంచాలి. ఈ నర్మల ఉద్రిక్తతో ఉన్న యుగమును మనం చూస్తూ ఉన్నప్పుడు పోయిన వారం టేపులు నేను అనుకుంటాను, ఈ దినముల్లో ఒక దినమున మనం సమృద్ధి అయిన స్థలములకు వచ్చినప్పుడు ఆ బీతి గొలుపు అంశముల మీద నేను మాట్లాడుకోరుచున్నాను. భూమి మీద కుమ్మరించబడబోయే ఆ కడవరి తెగుళ్లు, అదే కడవరి తెగుళ్లు కుమ్మరించబొట్ట 7 ఉరుములు భూమి మీదకు రానయ్యున్న భయోత్పాతము కలిగించు దృశ్యములు. ఇప్పుడు ప్రపంచమంతయు ప్రజలందరూ ఎలాంటి నర్మల ఉద్రిక్తతలో ఉన్నారో గత నెల రీడర్స్ డైజెస్ట్ మీరు చదివితే అక్కడ ఉన్న అంశమును మీరు గమనిస్తారు. అది గొప్ప సువార్తికుడైన బిల్లీ గ్రహం మీద. అతడు ఎంతగా అలసిపోయాడంటే చివరకు ఆయన కూటములను జరిగించలేకపోయాడు. అతడు భౌతిక పరీక్ష కొరకు మాయో బ్రదర్స్ దగ్గరికి వెళ్లాడు. అతడితో ఏ చిక్కు లేదు గాని అతడు కేవలం తగినంత పని చేయట్లేదు. భౌతిక వ్యాయామం కొరకు వారు అతన్ని పరిగెత్తమన్నారు. ప్రతిరోజు అతడు ఒక మైలు పరిగెత్తాడు. ఆ వ్యాసం ఇంకా ఏం చెప్పిందంటే యవన బాలురు మరియు బాలికలు 27 వచ్చే వయసుకే తమ మధ్య వయస్సునకు వారు చేరుకొనుచున్నారని సైన్స్ రుజువు చేసింది. 25 సంవత్సరములకే అనేక సార్లు అనేక సందర్భాల్లో బాలికల్లో 25 ఏళ్లకే ఋతుస్రావము ఆగిపోవచ్చున్నది. మీకు తెలుసో లేక తెలియదో అది నాకు తెలియదు గాని కొన్ని రాత్రుల క్రితము పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూటమిలో మాట్లాడుచుండెను. అక్కడ ఒక చిన్న బాలిక కూర్చుంది. ఆ బిడ్డను పిలిచినప్పుడు ఆ బాలిక అదే ఇబ్బందిలో ఉన్నది. నేను 2వ సారి ఆమె వైపు చూశాను, మరలా చూశాను. ఆ ఇబ్బంది ఏమిటో నేను చూసి ఉన్నాను. నేను అనుకున్నాను అది అలా ఉండకూడదు, ఆ బిడ్డ ఎంతో యవనస్తురాలు. కాని అది ఋతుస్రావం ఆగిపోవటం అయి ఉన్నది. 20 లేక 23 సంవత్సరములకే ఆ విధంగా. చూడండి, నా తల్లి మరియు నీ తల్లి దరిదాపు 45 లేక 50 సంవత్సరములకు వారు దాన్ని తాకారు. నా భార్య 35 సంవత్సరములకే దాన్ని తాకి ఉన్నది. ఇప్పుడు 20 సంవత్సరములకే ఋతుస్రావము ఆగిపోతుంది. మానవాళి అంతయు కుళ్ళిపోవచ్చున్నది. బాగుంది, సంక్రమ చేయబడిన ఆహారములు ఉద్రిక్తతల ద్వారా అది మన భౌతిక దేహములనే చీల్చివేసి కుళ్ళిపో చేస్తున్నట్లయితే అది మన మెదడు కణములను కుళ్ళిపో చేయలేదా? అప్పుడు స్త్రీలు ఎలా వీధుల్లో దిగంబరులుగా సంచరించున్నారో మనం చూస్తాము. వీధుల గుండా గంటకు 120 మైళ్ళ వేగంతో ఎలా ప్రయాణం చేస్తున్నారో ఇవన్నీ చూడండి. మన దేశమంతా, ప్రపంచమంతా ఏ స్థానమునకు వచ్చిందో, ఈ దేశమే కాదు ప్రతి చోట వారు మానసికంగా పాడైపోయారు. ప్రభుచితమైతే ఆ 7 తెగుళ్లను మనము తెరిచినప్పుడు ఆ భయోత్పాతము కలిగించే సంగతులను అది చూపుతుంది. కొద్ది కాలం తర్వాత మనుషులు ఎంత పిచ్చివారుగా ఉంటారంటే చివరకు ఆ చీమలను వారు ఒక పర్వతం అంత పరిమాణంలో చూస్తారు. అవి స్త్రీలను బాధిస్తాయి. పొడవైన వెంట్రుకలతో మిడుతులు భూమిపైకి వచ్చి జుట్టు కత్తిరించుకున్న స్త్రీలను బాధిస్తాయి. అవి స్త్రీల వంటి వెంట్రుకలతో వేలాడుచు, సింహం వంటి పొడవైన పండ్లు కలిగి, తోకలలో తేళ్లు వంటి కుట్టే ముళ్లను కలిగి భూమి మీద మనుషులను బాధిస్తాయి. అయితే అప్పుడు ఏదైనా చేయటానికి అది చాలా ఆలస్యమైపోతుంది. మీకు బాగా అర్థమైందా? చూడండి, బాధించుట చూడండి. గత ఆదివారము మనం ఆ చక్రంలోనికి వెళ్ళినప్పుడు ఆ బయట పంచేంద్రియములతో అది ఎలా ఉన్నదో అదే శరీరమునకు పంచేంద్రియముల ద్వారమయ్యున్నది. అక్కడ శరీరంలోనికి నువ్వు వెళ్ళు ఒకే ద్వారమున్నది. అదే 5 పంచేంద్రియములు: చూచుట, వాసన చూచుట, స్పృశించుట, వినుట, రుచి చూచుట. అక్కడ శరీరమును తాకుటకు మరొక మార్గము లేదు. మనసుగా పిలువబడు లోపల మనిషి, అతడు 5 జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నాడు. ఆలోచించుట, తలంచుట, ప్రేమ మరియు మనస్సాక్షి మొదలగునవి. మంచిది. ఇప్పుడు నీవు నీ శరీరంతో ఆలోచించలేవు, నీవు నీ యొక్క మనస్సుతో తలస్తావు. అక్కడే అనేక మంది క్రైస్తవులు ఆగిపోతారు. పొలములోని మొక్కజొన్న వలె, కలుపు మొక్క వలె వారు చేయగలరు. నిజమైన విశ్వాసి అభిషేకించబడి ఉన్న అదే పరిశుద్ధాత్మతో వారునూ అభిషేకించబడవచ్చు. కానీ లోపట అంతరంగములో తరువాత పరిధిలో 3వ పరిధిలో అక్కడ ఆత్మ ఉన్నది. అది దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడి ఉన్నది. అక్కడే నిజమైన విత్తనము, అంకురము ఉంచబడి ఉన్నది. గుర్తుంచుకోండి, ఒక గురుగింజను తీసుకుని దాన్ని కోసి తెరచి దాని గర్భంలో ఒక గోధుమ గింజను అంటుకట్టి దాన్ని నేలలో పుడిచివేయండి, అది గురుగులో నుండి గోధుమను బయటికి తెస్తుంది. బయట ఏమున్నది లెక్క కాదు, ఏ ఉద్రేకములు లెక్క కాదు. ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క రుజువును గూర్చి వారు ఎంతో గందరగోళంలో ఉన్నారు. సాతానుడు దేవుడు కలిగి ఉన్న ఏ వరమునైనా అనుకరణ చేయగలడు, కాని వాక్యమును తేలేడు. వాక్యము వెంబడి వాక్యము. అక్కడే వాడు ఏదేం తోటలో తప్పిపోయాడు. వాడు అక్కడే వాడు ఎల్లప్పుడూ తప్పిపోతాడు. అక్కడే అభిషేకించబడిన అబద్ధపు అభిషిక్తులు అని టేపు ఉన్నది. వారు ఆత్మతో అభిషేకించబడగలరు, భాషలతో మాట్లాడగలరు, నాట్యమాడగలరు, కేకలు వేయగలరు, సువార్తను బోధించగలరు, మరియు ఇంకను ఒక దెయ్యముగా ఉంటారు. అది లోపట భాగమయ్యున్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, యేసు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు. మొదట నా తండ్రి ఆకర్షించితేనే కాని ఎవడనూ నా యుద్ధకు రాడు. ఇప్పుడు భౌతికంగా మాట్లాడుచున్నట్లయితే దాన్ని చూపించడానికి నీవు నీ యొక్క తాత ముత్తాతలో ఎల్లప్పుడూ వెనుక నుండి ఉండినావు. తర్వాత నీవు భౌతికంగా ఒక సహజమైన మనిషివయ్యావు. కొన్నిసార్లు ఒక బిడ్డ ఒక కుటుంబంలో ఎర్రని తలతో పుడతాడు. అది తండ్రిని ఆశ్చర్యపరుస్తుంది. ఎలాగనగా ఆయన ప్రజల్లో ఆయన ఎరిగిన వారు తల్లి వైపు నుండి గాని అలాంటి ఎవరిని ఆయన ఎరుగుడు. కాని నీవు ఎన్నో తరములు వెనక్కు వెళ్లినట్లయితే నీవు తెలుసుకుంటావు, అక్కడ ఎవరో ఎర్రని తలగలవారున్నారు. ఆ విత్తనము కిందికి వస్తూ ఉన్నది, మరియు నీవు వారిలో ఒక స్వభావం ప్రకారం నీవు వచ్చావు. హెబ్రీ 7వ అధ్యాయం చెప్పినట్లుగా అబ్రహాము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుండగా మెల్కీసెదెకుకు దశమ భాగములను చెల్లించాడు, మరియు లేవి దశమ భాగములను స్వీకరించి మరలా దశమ భాగములను చెల్లించాడు. ఏలైనగా అతడు అబ్రహాము యొక్క నడుములో ఉన్నాడు. అతడు అబ్రహామును కలుసుకున్నప్పుడు ఇప్పుడు అది అదే కార్యమయ్యున్నది. నీ ఒక దేవుని కుమారుడువై ఉన్నట్లయితే, లేక నీ ఒక దేవుని కుమార్తెవై ఉన్నట్లయితే, నీవు ఆదిలోనే దేవునిలో ఉన్నావు. యేసు దేవుని యొక్క వాక్య సంపూర్ణతగా మారినప్పుడు మనం ఆయనలో ఒక విత్తన రూపంలో ఉన్నాము. ఆయన సిలువేయబడినప్పుడు మనమును ఆయన శరీరములో సిలువేయబడ్డాం. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచినప్పుడు మనమును ఆయనతో తిరిగి లేచాం. ఇప్పుడు మనము దాన్ని గుర్తించినందున ఇప్పుడు క్రీస్తు యేసులో పరలోకపు స్థలముల్లో కూర్చుండి ఉన్నాము. చూడండి, మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నట్లయితే మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. అప్పుడు మనము దేవుని యొక్క గుణలక్షణములమై ఉన్నాము. అప్పుడు మనము నిత్యజీవమును కలిగి ఉన్నాము, మరియు దేవుడు మాత్రమే నిత్యజీవమై ఉన్నాడు. అప్పుడు ఆది నుండియే మనము ఆయనలో ఉన్నాము. యేసు సంపూర్ణ వాక్యంగా మారినప్పుడు అప్పుడు మనం ఆయనలో ఒక భాగమై ఉన్నాము. ఆమేన్. అక్కడే నీవు ఉన్నావు. అది అక్కడ ఉన్నది. అక్కడ ఏ దయ్యము, ఏ శక్తులు, ఏదియు ఎన్నడూ దాన్ని కదిలించలేదు. అది ఆత్మ యొక్క కట్టుగొయ్యి ఉన్నది. నీవు మనసులో బయట అభిషేకించబడవచ్చును, ఆశించబడవచ్చును, మరియు ఈ కార్యములన్నీ చేయవచ్చును. అయితే అది వాక్యమున వద్ద కట్టుగొయ్యకు వచ్చినప్పుడు నీవు అక్కడి నుండి ఎన్నడూ కదలవు. దానికి బయట నీవు ఏమి చేసినను లెక్క కాదు. నీవు ఇంకనూ తప్పిపోయిన వాడువే. లౌదికీయ సంఘకాలము దిగంబరిది, గుడ్డిది, దిక్కుమాలినది, దానిని ఎరుగదు. చూడండి, అది బయట అభిషేకించబడింది. నిజమైన ఆత్మతో అభిషేకించబడింది. చూడు, పరిశుద్ధాత్ముడు ఒక మనిషి మీద అతని మనసులో దిగవచ్చును, కాని అతని ఆత్మ అంకురమయ్యున్నది. ఆ అంకురము వాక్యమయ్యున్నది. చూడండి, నీవు ఎంత బోధించినప్పటికీ నేను లెక్క చేయను. నీవు దీన్ని ఎంత బాగా చేసినా, నీవు ఎంత బాగా ప్రేమించినా నేను లెక్క చేయను. అది మనస్సు యొక్క ద్వారముల్లో ఒకటి. నీవు శరీరంతో ప్రేమించలేవు, నీ మనస్సుతో ప్రేమించగలవు. అది ద్వారములలో ఒకటి. నీవు ప్రేమించవచ్చు, నీవు దేవుణ్ణి ప్రేమించవచ్చు, ఇంకనూ తప్పుగా ఉండవచ్చు. నీవు దేవులను వెళ్లగొట్టవచ్చు, ఇంకనూ నీవు సరిగ్గా ఉండకపోవచ్చు. యేసు ఆ రీతిగా చెప్పాడు. ఆ దినమున అనేకులు వస్తారన్నాడు. ఆ వాక్యము దాన్ని పరిష్కరిస్తుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. గమనించండి, బైబిల్లోని అంశం మీద నేను మాట్లాడబోచున్నాను. క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను. నా గదిలో నేను దీని యొక్క ముగింపునకు వచ్చాను. ఇక్కడ ఎవరో ఒక ప్రియమైన వ్యక్తి కూర్చుండి ఉండవచ్చు. ధన్యతలతో వ్రాయబడిన హాఫ్మ్యాన్ యొక్క క్రీస్తు యొక్క చిత్రమును నా పట్టణ గదిలో వేలాడుచున్నది. నీవు వెంట్రుకల్లో ఒక భాగం అవసరమైనట్లుగా అక్కడే నీవు ఒక స్థానమునకు వస్తావు. నీవు ఆ భాగమును దాటిపోచుండగా అక్కడే వారు పెనుతో దాని మీద అదిమియున్నారు. అక్కడే ఆయన ఉన్నాడు. ఆయన వాక్యములో కూర్చుండి ఉన్నాడు. చిన్నగా బయటకు చూస్తున్నాడు. ధన్యతల్లోని క్రీస్తు. ఎవరో అది నాకు తెలియదు ఎన్నడు. దాన్ని బట్టి నీకు వందనములు. ఏలియా అగ్ని రథములపై పైకి వెళ్ళుచున్న చిత్రమును ఎవరో తెచ్చి నా పట్టణ గదిలో ఉంచారు. మేము వాటిని మెచ్చుకుంటాం. అనేక సార్లు గొప్ప జన సమూహములు ఈ విషయములు చెప్పుటకు నాకు అవకాశం దొరకదు. కాని సోదరుడా సోదరి, నేను దాన్ని చూస్తాను. నాకు అది తెలుసు, దేవునికి అది తెలుసు. ఇప్పుడు నేను ఈ అంశం మీద మాట్లాడబోతున్నాను. క్రీస్తు తన సొంత వాక్యం నందు బయలుపరచబడిను, ఎలా ఆ ధన్యతలతో అక్కడ క్రీస్తు యొక్క చిత్రము నిలబడింది, అలా బయటకు నిలబడి ఉంది. ఈ అంశమును గురించి నేను అక్కడే తలంచాను. ఇప్పుడు క్రీస్తు మరియు వాక్యము ఒక్కటే. చూడండి, ఎలా ఉన్నది బైబిల్ అని ప్రజలు అంటారు. నేను ఈ మధ్యనే ఒకరితో ప్రయాణం చేస్తున్నాను. అతడు అన్నాడు, దాన్ని ఆలోచించండి, మనం ఉన్నట్లుగా ఇక్కడ భూమి మీద ఉన్నాము. యూదుల కట్టుకథగా చెప్పబడు బైబిల్ ద్వారా మనం రక్షణ పొంది ఉన్నామని మాత్రమే చెప్పగలము. నేనన్నాను, అయ్యా నీవు దాన్ని ఎలా చెబుతావో నాకు అర్థం కావటం లేదు, అది యూదుల కట్టుకథ అని నేను నమ్మను. అతడు అన్నాడు, సరే నీవు ఎవరికి ప్రార్థిస్తావు? నేను ఫలానా ఫలానా వాటిని కొన్ని కార్యములను అడుగుతాను. నాకు అర్థం కాలేదు. నేనన్నాను, నీవు తప్పుగా ప్రార్థిస్తున్నావు. దేవుని మనస్సు మారాలని తప్పక ఎన్నడూ మనం ప్రార్థన చేయరాదు. మన మనస్సు మారాలని మనం తప్పక ప్రార్థించాలి. దేవుని మనస్సుకు ఏ మార్పు అవసరం లేదు. చూడండి, అది సరియే. నేనన్నాను, నీవు ప్రార్థన చేసిన దాని కొరకు కాదు. ఒకసారి ఒక యవన కేథలిక్ కురవాడు నాకు తెలుసు ప్రార్థనలు వల్లించే ఒక ప్రార్థనా పుస్తకం అతను కడిగినాడు. తన తల్లి బ్రతుకుటి కొరకు ప్రార్థించాడు, ఆమె చనిపోయింది. ఆ ప్రార్థనా పుస్తకం అతడు అగ్నిలో పడవేశాడు. మంచిది, చూడండి, నేను ప్రార్థనా పుస్తకం కొరకు వెళ్ళను, కాని ఎలాగైనా నీవు తప్పు అభిప్రాయములు తీసుకున్నావు. దేవుడు ఏమి చేయాలో నీవు ఆయనకు చెప్పుటకు ప్రయత్నించున్నావు. ప్రార్థన తప్పక ఎలా ఉండాలంటే, ప్రభువా నీ వాక్యములకు సరిపోనట్లుగా నన్ను మార్చుము. నీ మనస్సు మారుట కాదు, నీవు నా మనస్సును మార్చుము. చూడండి, ప్రార్థన తప్పక ఎలా ఉండాలంటే, ప్రభువా నీ వాక్యములకు సరిపోనట్లు నన్ను మార్చుము, నీ చిత్తమునకు నా మనస్సును మార్చుము. నీ చిత్తం ఇక్కడ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ప్రభువా నా మనస్సు నీ మనస్సు వలె ఉండు వరకు నన్ను వెళ్ళనీయవద్దు. తర్వాత నా మనస్సు నీ మనస్సు వలె మారినప్పుడు అప్పుడు నీవు వ్రాసిన ప్రతి మాటను నేను నమ్ముతాను. నీవక్కడ చెప్పావు, నిన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడినట్లు చేస్తావు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, అది అంతయు మేలు కొరకే జరుగుతుంది. నా యొక్క ప్రియమైన స్నేహితులైన కొందరితో నేను ఈ ప్రాంతంలో ఉన్నాను. మేము భోజనం చేర్చుండగా నిన్నటి దినమున బల్ల యొద్ద నేను కొందరిని అడిగాను, మేము ఎల్లప్పుడూ ఆ విధంగా కూర్చుని చిన్న బైబిల్ పఠనమును చేస్తాం, ప్రేమను గురించి మాట్లాడుచున్నాం. ఒక అతడు అక్కడ నాతో, నీ ఒక క్రీస్తు విరోధివని నేను నమ్ముతానన్నాడు. నేనన్నాను, అది నా ప్రభును సంతోషపరిచినట్లయితే నేను అట్లే ఉండగోరుచున్నాను. నేను ఎలాగ ఉండాలని ఆయన కోరతాడో నేను అలాగునే ఉండగోరుదును. నేను ఆయనను ప్రేమిస్తాను. ఆయన నన్ను నరకములో వేసినను, ఇంకనూ నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఇప్పుడు కలిగి ఉన్న అదే ఆత్మతో నేను వెళతాను. అతడు నా వైపు వింతగా చూశాడు. అక్కడ నలుగురు లేక ఐదుగురు యవనస్తులను వారి భార్యలను నేను చూశాను, చక్కని స్త్రీలు. ఆ కురవాళ్లు వారి భార్యలను ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. నేను వారితో అన్నాను, ఇక్కడ పరీక్షించుటకు ఒక మార్గం ఉన్నది. నీ భార్య వివాహము కాక మునుపు నీవు వెనుకకు వెళితే ఈ వివాహ జీవితమును గూర్చి నీకు వివాహమైనట్లుగా నీవు కలగలుచున్నావు. నీకు నిజంగా వివాహం కాలేదు, కాని వివాహమైనట్టు నీవు కలగనుచున్నావు. నీవు మేల్కొన్నావు, నీవు వెళ్లి నీ బాల్య స్నేహితురాలతో మాట్లాడావు, అన్నావు, నీకు తెలుసా మనకు పెళ్లైనట్లుగా కలవచ్చింది, మనకు పిల్లలు పుట్టారు, మనము సంతోషంగా జీవిస్తున్నాము, మరియు ప్రభువు రాకడ కొరకు కనిపెడుతున్నాము, సమస్తము చేస్తున్నాము. అప్పుడు ఆ బాలిక నీతో అంటుంది, నీకు తెలుసా నేను నిన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నేను మరొక మనిషిని ప్రేమిస్తున్నాను, నేను ఆ మనిషితో ఎంతో సంతోషంగా ఉండగలను. అప్పుడు నీవు తగినంత ప్రేమతో, ప్రియమైన దానా నీవు అతనితోనే వెళ్ళుము, దేవుని దీవెనలు నీపై నిలుచునుగాక అని నీ హృదయం నుండి చెప్పగలవా? ఇప్పుడు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ దాన్ని పరీక్షించండి, చూడండి. మంచిది, నీ ప్రేమ సరైనదైతే నీవు దాన్ని చేస్తావు. ఎలాగనగా నీవు ఆమె సంక్షేమమునందు ఆసక్తి కలిగి ఉన్నావు. నీవు ఆమెను కలిగి నీవు ఆమెతో జీవించవచ్చు. ఏమిటి, ఆమె నీ భార్య, ఆమె నీ భార్యగా ఉంటుంది, ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుంది, కాని ఆమె సంతోషంగా ఉండదు, ఆమె ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగైతే నీవు ఆమెను ప్రేమించినట్లయితే అప్పుడు నీవు ఆమెను సంతోషంగా ఉండనిస్తావు. అందుచేత దేవుని యొక్క చిత్తము ఏమయ్యున్నప్పటికీ నేను దానితో సంతోషంగా ఉన్నా, లేకపోయినా దేవుని చిత్తమును జరగనిమ్ము. కాబట్టి నేను చేసే దానితో ఆయన సంతోషపడినట్లు నేను జీవించగోరుచున్నాను. అందుచేత నీ యొక్క ఉద్దేశ్యములను మరియు నీ లక్ష్యములను పరీక్షించుకో. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో నీవు తెలుసుకుంటావు. నీవు నన్ను సేవించినను, నేను నిన్ను దూరంగా పడవేస్తానని ఆయనంటే, ఎలాగైనా నేను నిన్ను ప్రేమిస్తాను. అందుచేత సంఘములు ఆ విధానములోనే దాన్ని నమ్మి దాన్ని చూడగలిగినట్లయితే, అది ఒక వ్యక్తి ఫుట్బాల్ ను మరొక వ్యక్తి నుండి లాక్కొని దానితో పరిగెత్తుచున్నట్లుగా ఉంది. అతడు దాన్ని కాపాడుచున్నాడు. చూడండి, నిజమైన ఉద్దేశము మరియు లక్ష్యమేమనగా, హే నాకు ఇది దొరికింది, ఇది నాది అన్నట్టు కాదు. చూడండి, దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకోనలేడు. దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకోనలేడు. దాన్ని అలాంటి అనుకరణ అక్కడ వెంబడించదు. అది సాతానయ్యనది. ప్రజలు దాన్ని గ్రహించలేరు. అది ఎవరికో ఇవ్వబడిన బంతిని నీవు లాక్కున్నట్లుగా ఉన్నది. దేవుడు ఒక నిర్ణీతమైన పరిచర్యను లేవనెత్తనివ్వండి. దానితో ఎంతమంది వెళతారో గమనించండి. చూడండి చూడండి, ఇప్పుడు దేవుని కొరకైన నిజమైన ప్రేమ నేను ఏ భాగమైనను లెక్క కాదు. ప్రభువా, నేను దాని కొరకు ఒక మాటను చెప్పినట్లయితే దానిని అది కాపాడుతుంది. నన్ను దాన్ని చేయి నీవు. చూడండి, అది నీ భార్య విషయంలో కూడా అలాగే ఉంటుంది. చూడు, నీవు నిజంగా ఆమెను ప్రేమించినట్లయితే అది శరీర ప్రేమ కాదు, అది దైవిక ప్రేమ, అది నిజమైన ప్రేమ. ఆమె ఇంకెవరితోనో ఇంకా సంతోషంగా జీవించవచ్చు. ఇప్పుడు నీకు వివాహం కాలేదు. నిజానికి నీవు వివాహం చేసుకోలేదు. ఆ విధముగానే ప్రజలు ఈ టేపులను వినుచున్నారు. కొందరు ఎంతో మంది, ఎందుచేత వివాహం మరియు పరిత్యాగములో నీవు అది ఇది చెప్పావు అంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, సోదరుడా, ఈ టేపులు నా సంఘముతోనే మాట్లాడుచున్నాను, వారికే ఈ టేపులు వెళతాయి. కాపరిగా ఉండుటకు దేవుడు నీకు ఏమి ఇచ్చాడో నేను దానికి బాధ్యుడు కాదు. ఈ ప్రజలకు ఏ రకమైన ఆహారం నేను మేపుచున్నానో దానికి నేను బాధ్యుడను. ఇది ఈ సంఘమునకు మాత్రమే. చూడండి, ప్రజలు టేపులు వినగోరినట్లయితే అది వారిష్టం. దేవుడు నాకిచ్చిన వారితో నేను మాట్లాడుతాను. అది వారి పాపములు రద్దు చేయబడినాయి. ఎవరో నాకు ఇలా వ్రాస్తారు, సరే నేను ఇది అది చేశాను, నేను అది చేశాను, మా పాపము అని నీవన్నావు. నేను అలా చెప్పలేదు. నేనన్నాను, దీన్ని చూడండి, ఇది ఇక్కడ ఉన్న ఆలయములోని ప్రజలకు మాత్రమే, నా సొంత మందకు. ఇప్పుడు ప్రజలకు సంకర్మ చేయబడిన ఆహారము మరియు సరుకు కావలసినట్లయితే, మీరు దేవుని నుండి ప్రత్యక్షతను పొంది దేవుడు ఏమి చేయమంటాడో చేయండి, నేనును అదే చేస్తాను. కాని ఈ వర్తమానములు ఈ సంఘము కొరకై అయ్యున్నవి. ఇప్పుడు గమనించండి, మనము వెనుకకు వచ్చి మనము దేన్నో పట్టుకుని ఉండినట్లుగా మనము ఒకటి కలిగి ఉండవలసి ఉన్నది. మరొక మాటలో, ఒక పరిపూర్ణత, ఒక కట్టుకొయ్య ఉండవలసి ఉన్నది. మరొక మాటలో, ఒక పరిపూర్ణత. ప్రతి ఒక్కరూ ఒక పరిపూర్ణతను, ఒక మూలమైన దాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. ఎన్నో సంవత్సరముల క్రితము నేను దాని మీద బోధించి ఉన్నాను. ఒక ముగింపు, ఒక స్థానములో ఒక ముగింపు మాట. ఒక బంతి ఆటలో ఉండే ఒక ఎంపైర్, అది దాన్ని కొట్టిందంటే అది అతడు ఖచ్చితంగా చెప్పిందంతే. ఒకటి కొట్టుగోయిగా ఉండవలసి ఉన్నది. మరొక మాటలో, అది ఒక పరిపూర్ణత అయినది. నీవు ఎంత చూసినప్పటికీ లెక్క కాదు. ఎంపైర్ అది కొట్టిందని చెప్పాడు. నీవు అది కొట్టలేదంటావు, నేను చూశానంటావు. అది ఏమైనాను లెక్క కాదు. ఆయన అది కొట్టింది అని చెప్పినప్పుడు అదంతే. అదే పరిష్కారము. అతడే పరిపూర్ణత. అతడే పరిపూర్ణత అయ్యున్నాడు. మరియు ట్రాఫిక్ లైట్ పరిపూర్ణత అయ్యున్నది. అది వెళ్ళండి అన్నట్లయితే అదంతే. సరే నేను తొందరలో ఉన్నానంటే, లేదు లేదు, ఇతరులు వెళ్లే వరకు మీరు నిలిచి ఉండాలి అని చెబితే, చూడు, అది పరిపూర్ణత అయ్యున్నది. ఇప్పుడు నీవు చేసే ప్రతిదానికి అక్కడ ఒక పరిపూర్ణత ఉండవలసి ఉన్నది. నీవు నీ భార్యని ఎన్నిక చేసుకున్నప్పుడు ఒక పరిపూర్ణత ఉండవలసి ఉన్నది. అక్కడ నీవు ఎన్నుకున్న ఒక స్త్రీ ఉండవలసి ఉన్నది. ఇప్పుడు నీవు ఒక కారును కొనబోతున్నావు. ఆ సమయంలో అక్కడ నీ నిర్ణయమునకు ఒక పరిపూర్ణత ఉండవలసి ఉన్నది. అది ఫోర్డా, చెవి, ప్లైమత్, విదేశీ కారా, ఏదైనప్పటికీ నీవు తప్పక ఒక పరిపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నావు. అలాగుననే క్రైస్తవ జీవితంతో కూడా ఉన్నది. అక్కడ ఒక పరిపూర్ణత ఉండవలసి ఉన్నది. ఇప్పుడు ఒక మనిషి మరొక దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు తప్పక బాప్తిస్మం పొందాలి అని చెప్పినప్పుడు, ఈ వ్యక్తి అన్నడు, బహుశా వారు బాప్తిస్మం ఇవ్వరు, వారు చిలకరిస్తారు. నేను అనుకుంటాను, ఉదాహరణకు మెథడిస్ట్ వారు అడిగినట్లయితే బాప్తిస్మం ఇస్తారని నేను గ్రహిస్తాను. లేక బహుశా ఒక కేథలిక్, వారు చిలకరింపు మాత్రమే ఇస్తారు. కాబట్టి అతడు ఒక వ్యక్తి ముంచే బాప్తిస్మం గురించి విన్నప్పుడు అది అతనికి అర్థం కాదు. అతడు ఒక కేథలిక్ గా పెంచబడ్డాడు. కాబట్టి అతడు యాజకుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, తండ్రి, మనం ముంచుడు బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం పొందాలని నేను గ్రహిస్తాను. మన సంఘము దాన్ని గురించి ఏం చెబుతుంది? ఏమిటి, మనము చిలకరింపబడాలి అని అది చెబుతుంది. ఆ సంఘమే అతని పరిపూర్ణత అయి ఉన్నది. అది దాన్ని పరిష్కరిస్తుంది. వివాదం అంతా ముగిసింది. సంఘం ఆ రీతిగా చెప్పింది. అదంతే. ఒక బాప్టిస్ట్ సోదరుడు మనము ముంచుట ద్వారా బాప్టిజం పొందాలని విని నమ్మింటే ఏమిటి? అతడంటాడు, నేను అది నమ్ముతాను. అది యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఈ సంఘ సభ్యుడు అతని కాపరి యొద్దకు వెళ్ళంటాడు, కాపరి, ఒక వ్యక్తి నాతో మనము ముంచుట ద్వారా బాప్తిజం పొందాలి అన్నాడు. మంచిదే, కాని యేసుక్రీస్తు నామంలో అన్నాడు. సరే, అతనంటాడు, ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఉపయోగిస్తూ మనం బాప్తిజం పొందాలని గ్రంథం చెబుతుంది. ఆ సంఘమే అతనికి పరిపూర్ణత అయితే అది దాన్ని పరిష్కరిస్తుంది. ఏది ఏమి చెప్పినను అతడు లెక్క చేయడు. అది అతని పరిపూర్ణత అయ్యున్నది. ప్రతి సంఘ శాఖ వారి విశ్వాసులకు ఒక పరిపూర్ణత అయ్యున్నది. నాకైతే, నేను క్రీస్తు యొద్దకు నడుపుచున్న వారికైతే, మా అందరికీ బైబిల్ ఒక పరిపూర్ణత అయ్యున్నది. దేవుడన్నాడు, ప్రతి మనిషి మాట అబద్ధం కాని నా మాటే సత్యమన్నాడు. బైబిలు దేవుని యొక్క పరిపూర్ణత అయ్యున్నదని నేను నమ్ముతాను. ఎవరు ఏమి చెప్పినప్పటికీ లెక్క కాదు, అదే పరిపూర్ణత అయ్యున్నది. బైబిలు ఒక పద్ధతుల గ్రంథం కాదు. లేదండి, ఒక పద్ధతుల గ్రంథం కాదు, లేక ఒక నీతి శాస్త్రపు పట్టిక కాదు. బైబిలు ఒక పద్ధతుల గ్రంథం కాదు. కాదండి, అది ఒక నీతి శాస్త్రపు గ్రంథం కాదు. కాదండి, అది కాదు. మొత్తానికి అది ఒక చరిత్ర గ్రంథము కాదు, లేక అది ఒక వేదాంత గ్రంథము కాదు. ఏలైనగా అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. ఇప్పుడు మీరు దాన్ని చదువుకున్నట్లయితే, పేపర్లు కలిగిన వారు దాన్ని గుర్తుపెట్టుకోండి. అది ప్రకటన 1:1-3 వరకు. బైబిల్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతగా ఉన్నది. మనకు సమయం ఉండగానే దాన్ని చదువుదాము. ఇక్కడ మాట్లాడటకు నాకు ఎక్కువ నోట్స్ లేదని నమ్ముతాను. ప్రభు ఆలస్యం చేస్తే, ఎందుకంటే మనం దాని నుండి పొందుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యినవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మటుకు సాక్ష్యమిచ్చను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. కాబట్టి బైబిల్ యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అయి ఉన్నది. అది ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ 1:1 పూర్వకాలముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన యేసుక్రీస్తు. ఏకముగా కలిపి వారందరూ ప్రవక్తలయ్యున్నారు. యేసు మలాకీ అయ్యున్నాడు. యేసు ఇర్మియా అయ్యున్నాడు. యెషయా ఏలియా అయ్యున్నాడు. వారందరూ ఆయనలో ఉన్నారు. నీవు కలిగి ఉన్నదంతా, నేను కలిగి ఉన్నదంతా ఆయనలో ఉన్నది. వాక్యములు వాక్యమునకు సాక్ష్యములు. కాబట్టి ఈ గ్రంథము ఒక పద్ధతుల గ్రంథం కాదు, ఒక నీతి శాస్త్రపు పట్టిక కాదు, లేక ఒక చరిత్ర గ్రంథము, ఒక వేదాంత గ్రంథము కాదు. అది కాదు. కాని ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. దేవుడే స్వయంగా వాక్యము నుండి శరీరమునకు బయలుపరచబడ్డాడు. అది అదే అయ్యున్నది. బైబిల్ వాక్యమయ్యున్నది, దేవుడు శరీరమయ్యున్నాడు. దేవుడు వాక్యమయ్యున్నాడు, లేక యేసు శరీరమయ్యున్నాడు. అది ప్రత్యక్షత అయ్యున్నది. దేవుడు ఎలా వాక్యము మానవ శరీరములో ప్రత్యక్షపరచబడిందో మనకు బయలుపరచబడ్డాడు. అందుచేతనే ఆయన దేవుని యొక్క కుమారుడైనాడు. ఆయన దేవునిలో భాగమయ్యున్నాడు. మీకు అర్థమైనదా? ఇప్పుడు శరీరము దేవునిలో భాగమయ్యున్నది. ఎంతవరకనగా, అది ఒక కుమారుడయ్యున్నాడు. ఒక కుమారుడు. కేథలిక్కులు మరియు మిగిలిన సంఘములన్నీ ఆయన నిత్యమైన కుమారుడని దాన్ని ఉంచారు. చూసారా, ఆ మాట కనీసం అర్థమే లేదు. అది కుమారుడుగా ఉండి అప్పుడు ఒక నిత్యమైన వాడుగా ఉండడు. కారణము, కుమారుడనగా జన్మించిన వాడు. నిత్యుడు అన్న మాట ఆయన నిత్యుడుగా ఉండలేడు, ఆయన కుమారుడుగా ఉండగలడు. లేదండి, అది నిత్యమైన కుమారుడుగా ఉండజాలదు. అయితే ఆయన కుమారుడై ఉన్నాడు. ఎంత మట్టుకనగా ఇర్మియాలో ఉన్న వాక్యమంతయు, మోషేలో ఉన్న వాక్యమంతయు, ఈ వాక్యములన్నీ ఆయన చెప్పినట్లుగా అవి నన్ను గూర్చి మాట్లాడుతున్నాయి. దైవిక వాక్యము యొక్క నిజమైన ప్రత్యక్షత అంతయు ఒక మానవ శరీరంలో చుట్టబడింది. దేవుడు దాని చుట్టూ శరీరం ఉంచాడు. ఆ కారణమును బట్టియే ఆయన కుమారుడని పిలువబడ్డాడు. కారణము ఆయన తండ్రిని చూసించాడు. ఎందుకు? అది ఎంతో సూక్ష్మంగా ఉంది. కేవలము నీ మనస్సులో దేవుడు దాన్ని ఉండనిచ్చినట్లయితే చూడండి, దేవుడు మాంస శరీరములో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన వాక్యము నుండి శరీరం మనకు బయలుపరచబడ్డాడు. అది పరిశుద్ధ యోహాను 1:14 వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఇప్పుడు బైబిల్ను గమనించండి. ఎవరు అన్నారు, ఓ సరే ఇది అది చేసింది, అది ఇది చేసింది. కానీ మీకు కొంత నన్ను చెప్పనివ్వండి. ఒక్క నిమిషం మనం బైబిల్ చరిత్రలోనికి వెళదాము. అది ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. అది 40 వేరువేరు గ్రంథకర్తల ద్వారా వ్రాయబడింది. 1600 వ్యవధిలో 40 మనుషులు విడివిడిగా వ్రాశారు. మరియు వేరువేరు కాలములలో ఎన్నడైనా సంభవించని అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలను మానవ చరిత్రలో అవి సంభవించుటకు 100 ముందే వారు చెప్పి ఉన్నారు. మరియు పూర్తి 66 గ్రంథములలో ఒక్క పొరపాటు లేదు. అయ్యో, ఏ గ్రంథకర్త కాదు, కాని దేవుడే స్వయంగా అంత ఖచ్చితంగా ఉండగలడు. ఒక్క మాట కూడా మరొక మాటతో విభేదించదు. గుర్తుంచుకోండి, 1600 వ్యవధిలో వేరువేరుగా వ్రాయబడింది. మోషే నుండి పద్మాసు ద్వీపంలో యోహాను మరణం వరకు 1600 40 వేరువేరు గ్రంథకర్తలు. కనీసం ఒకరు మరొకరిని ఎరగరు. వారు దాన్ని ఎన్నడూ వాక్యముగా కలిగి ఉండలేదు. వారిలో కొందరు కనీసం వాక్యమును చూసి ఉండలేదు. కాని వారు దాన్ని వ్రాసినప్పుడు అప్పుడు వారు ప్రవక్తలై ఉన్నారని అర్థమైంది. వారు వారి యొక్క ప్రవచనములను ఏకం చేసినప్పుడు వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి పొందికగా ఉన్నది. పేతురు వైపు చూడండి, ఆయన పెంతెకొస్తును ప్రకటించాడు. ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. పౌలు ఎన్నడూ దాన్ని గూర్చి వినలేదు. ఆ మార్గంలో అతనితో మాట్లాడిన అగ్నిస్తంభము ఎవరో అని, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించున్నావన్నది ఎవరో అని తెలుసుకుంటూ అతడు పాత నిబంధన చదువుటకు 3 అరేబియాలోనికి వెళ్లియున్నాడు. అతడు ఎలా తప్పు అవుతాడు? అతడు కనీసం ఎన్నడూ సంఘమును ఏమాత్రము సంప్రదించలేదు. 14 తర్వాత అతడు పేతును కలుసుకున్నప్పుడు వారు ఒకే దాన్ని వాక్యము వెంబడి వాక్యమును బోధించుండిరి. అది మన బైబిల్ అయ్యున్నది. ఇతర మనిషి మాటలు తప్పిపోతాయి. దీనికి ఏ మనిషి ఏదియూ కలపకూడదు. నీవు బైబిల్కు ఏదియూ కలపకూడదు. లేదండి, ఇది సంపూర్ణమైన ప్రత్యక్షత అయ్యున్నది. ఇది అంతయు 7 వలె ఉన్నది. 7 నాతో ఎవరో మాట్లాడుతూనే ఉన్నారు. వెన్హామ్ సోదరా, ఇప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు. ఈ ముద్దలు బయలుపరచబడిన తర్వాత దాన్ని ఎలా చేయాలో, దేవునికి ఎలా దగ్గరగా రావాలో మాకు చెప్పండి. నేనన్నాను, లేదండి అది అలా ఉండరాదు. ఎలానగా బైబిల్లో 7 మీద 7 దాచబడ్డాయి. అది ఇదివరకే వ్రాయబడింది. కానీ అది ఏమై ఉన్నదో వారికి అర్థం కాలేదు. గమనించండి, వారు ఎలా యేసు నామంలో బాప్తిస్మిస్తూ తవ్వుకుంటూ వచ్చారో చూడండి. అది కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామము. చూడండి ఆ కార్యములన్నీ అది ఎలా ఉన్నదో. ఏలేనగా అక్కడ ఎందరో యేసులున్నారు. యేసు అని పిలువబడు సేవక స్నేహితులు నాకు భూమి మీద ఎందరో ఉన్నారు. అది కాదు, అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఏ గ్రంథకర్త కాదు, కాని దేవుడే అంత ఖచ్చితంగా ఉండగలడు. ఇప్పుడు ఈ బైబిల్ ఎలా వ్రాయబడిందో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు దేహముతో పనిచేయు 66 ఔషధ గ్రంథములను మనం తీసుకుని 40 ఔషధ పాఠశాలల ద్వారా 1600 వేర్వేరు వ్యక్తుల ద్వారా వ్రాయబడిన వాటిని మనం తీసుకుంటే ఏ రకమైన ఎడతెరిపి లేనిది దానితో మనం పైకి వస్తాము అని నేను ఆశ్చర్యపోతాను. మన అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ 200 సంవత్సరముల క్రితము ఊపిరితిత్తుల వ్యాధిని బట్టి 12 అంశాల రక్తము కారునట్లుగా వారు ఆయన బొట్టను వ్రేలును లాగివేసి ఉన్నారు. మనం ఇంకా కొంచెం ముందుకు ఈ రోజున మనం ఎంతో ఆకర్షించబడి ఉన్న సైన్స్ లో కొన్ని వాటిలోనికి వెడదాం. 40 విధములైన శాస్త్రముల నుండి 1600 సంవత్సరములు విడివిడిగా తీసుకుంటే మనము దేనితో పైకి వస్తామో చూద్దాం. 300 సంవత్సరముల క్రితము ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఒక బంతిని 30 మైళ్ళ వేగంతో విసిరివేసినట్లయితే గంటకు 30 మైళ్ళ వేగముతో అది భూమిపై నుండి పైకి లేచి మరలా తిరిగి భూమి మీద పడుతుందని రుజువు చేశాడు. సైన్స్ ఎన్నడైనా వెనుకకు తిరిగి దాన్ని చూసించునని మీరు తలంచారా? ఒక గంటకు 100 లేదా 150 మైళ్ళ వేగముతో వారు వీధిలో కారును నడుపుతున్నప్పుడు దానితో ఇప్పుడు ఏదైనా ఎడతెగనది ఉన్నదా చూడండి. కానీ అతడు దాన్ని శాస్త్రీయంగా రుజువు చేశాడు. అదేమనగా బంతి భూమి మీద గిరగిర తిరిగే ఒత్తిడిని బట్టి గంటకు 30 మైళ్ళ వేగముతో ఏ వస్తువైనను భూమి మీద నుండి పైకి ఎగిరిపోతుంది, అది అంతరిక్షంలో పడుతుంది. లేదు, దానికి ఎడతెగనది అక్కడ లేదు. కానీ బైబిల్లో ఒక్క మాట ఇతర మాటతో విభేదించదు. ఒక ప్రవక్త మరొక ప్రవక్తతో ఎన్నడూ విభేదించలేదు. వారిలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణమయ్యున్నారు. ఒకరు వచ్చి ప్రవచించినప్పుడు నిజమైన ప్రవక్త లేచి అతడు మునుపు చెప్పిన దాన్ని పిలుస్తాడు, అప్పుడు అది ప్రత్యక్షపరచబడుతుంది. చూడండి చూడండి. కాబట్టి నిజమైన విశ్వాసులందరికీ బైబిల్ దేవుని వాక్యమయ్యున్నది. ఇప్పుడు వైద్యులు సమ్మతించే దానిపై నీకు ఏ ఖచ్చితత్వము రాదు. వారి నుండి ఇప్పుడు ఏ ఖచ్చితత్వము రాదు. ఇప్పుడు సైన్స్ నుండి నీకు ఏ ఖచ్చితమైనది రాదు. కొద్ది కాలం క్రితం మీకు తెలుసా, వారు దాన్ని చెప్పినప్పుడు 4 దూతలు భూమి యొక్క 4 దిక్కులపై నిలబడి ఉన్నారని బైబిల్ చెప్పింది. అది అలాగున ఉండదు, భూమి గుండ్రంగా ఉన్నదన్నారు. కానీ బైబిల్ చెప్పింది 4 దిక్కులు. సరే, మీరు చూడండి, 2 లేక 3 వారముల క్రితము ఇప్పటి వరకు వార్తాపత్రికలు ఆ వ్యాసమును కలిగి ఉన్నాయి, భూమి చతురస్రాకారముగా ఉన్నదని వారు కనుగొన్నారు. మీలో ఎంతమంది దాన్ని చూశారు? ఎందుచేత? నిశ్చయముగా చూడండి, నేను దాన్నంతా కాపీలు తీశాను. ఎవరైనా ఏదైనా చెప్పుటకు కనిపెడుతున్నాను. ఒక దినమున వారు దాన్ని కనుగొంటారు. అదేమంటే అంతరిక్షంలోని 150 మిలియన్ల వెలుగు సంవత్సరములు వారు చూచుట్లేదు. వారు తిన్నగా ఒక వలయము చుట్టూ వెడుతున్నారు, అది ఖచ్చితంగా. ఈ దినముల్లో ఒక దినమున నీవు పరలోకం వెళ్లినప్పుడు నీవు దాన్ని కనుగొనబోచున్నావు. నువ్వు ఎక్కడికో ఎగిరిపోవు, నీవు ఇంకను ఇక్కడే ఉంటావు కూడా. అది దీనికంటే వేగమైన మరొక పరిధిలో ఉన్నది. తిన్నగా ఈ గదిగుండా రంగు వచ్చున్నది. ప్రతి రంగు, షర్టు, డ్రెస్సు, నీవు ఏది కలిగి ఉన్నా అది నిత్యమైనదై ఉన్నది. తిన్నగా రికార్డుల్లో ఉంచబడింది. అది ప్రపంచం చుట్టూ చుట్టూ తిరుగుతుంది. నీవు రెప్పకొట్టిన ప్రతిసారి అది తిన్నగా రికార్డు మీద ఉన్నది. గమనించండి, టెలివిజన్ దాన్ని రుజువు చేసింది. నీవు జన్మించినప్పుడు దేవుడు రికార్డును ఆన్ చేస్తాడు. అది కొద్ది కాలం వరకు ఎక్కువ శబ్దం చేయదు. నీకు తెలుసా, అది ఒక చిన్న బిడ్డ. అది లెక్కించు వయసు వచ్చే వరకు తరువాత శబ్దం ప్రారంభమవుతుంది. అతడు చెప్పేవి మరియు చేసే పనులకు అతడు లెక్క చెప్పాలి. తరువాత ఆ జీవితం ముగించబడినప్పుడు ఆ రికార్డు టేపు తీయబడి దేవుని యొక్క గొప్ప లైబ్రరీలో ఉంచబడుతుంది. తీర్పు పీఠమునకు నీవు ఎలా చేరుకుంటావు? అది తిన్నగా నీ ముందే ఆడించబడుతుంది. నీ ప్రతి కదలిక, నీ మనసు గుండా వెళ్లిన ప్రతి ఆలోచన, నీవు దాన్ని చూడగలవా? నీవు దాన్ని చూడగలవా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో నీవు చూడగలవా? మొన్నటి రాత్రి ఇక్కడ నిలబడి ఉండగా ఒక మనిషి అక్కడ వేదిక మీద ఉన్నాడు, ఎత్తుగా, బట్టతల, నిజముగా దేహదారుఢ్యం గల వ్యక్తి, బలంగా ఉన్నాడు. అతడు వెళ్లాడు. అతని కుటుంబం గురించి, అతడు తప్పక ఏం చేయాలో ఎంతో అతని గురించి ప్రభు చెప్పి ఉన్నాడు. అతడు బయటికి వెళ్లి కూర్చున్నాడు. కొన్ని నిమిషంలో అతను వంటి మరొక మనిషి నా ముందుకు వచ్చాడు. అతడు తల వంచుకున్నాడు. నేను గుర్తుపట్టలేకపోయాను. మరలా నేను ఆ మనిషి వైపు చూశాను. అతను కాదు, ఏలైనగా అది మరొకటి అయ్యున్నది. ఈ మనిషిని నేను కనుగొనలేదు. చుట్టూ చూశాను, నా వెనుక ఎవరూ లేరు. నేనన్నాను, ఆ మనిషి లోపల తెరల కింద కూర్చున్నాడు. అతడు అక్కడ సంగమంకి వచ్చే సోదరుడు, ఎత్తుగా, బట్టతల కలిగి, బలమైన వాడు. అక్కడ కూర్చున్నాడు. అతడు తన తలను దించి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏలైనగా అతడు కడుపు జబ్బుతో చనిపోటుకు సిద్ధంగా ఉన్నాడు. అతడు ఒక జత బూట్లను పొందబోచుండెను. అతడి భార్య అతని కొరకు ఒక జత బూట్లను తేగోరెను. అతడు అన్నాడు, వద్దు, అవి తేనవసరం లేదు. నేను వాటిని ధరించుటకు జీవించబోవట్లేదు. అతడు చనిపోవచ్చుండెను, అక్కడ కూర్చుని ఉన్నాడు. మీరు చూడండి ఆ పరిధిలో, హల్లెలూయా, దేవుడు సరిగ్గా అక్కడ కదిలి ఉన్నాడు. అతడు అక్కడ కూర్చుని ఉన్నాడు, సరిగ్గా అతడు ఉన్న స్థానంలో. నా భావాన్ని చూడండి. ఇప్పుడు గమనించండి, అక్కడ లేఖనములో ఏ పొరపాటు లేదు. యేసు దేవుని వాక్యమై ఉన్నాడు, హృదయంలో ఉన్న ఆలోచనను గ్రహించి ఉన్నాడు. దేవుని వాక్యము బలమైనది, వాడి అయినది. హెబ్రీ పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. చూడండి, అది మనస్సులోనికి వెళ్లి బయటికి లాగుతుంది, వివేచిస్తుంది. వివేచన అనగా ఏమిటి? తెలియపొచ్చుట, బయటకు బయలుపొచ్చుట. అదే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఈ రోజు మనం అంటాము కేథలిక్ సంఘము దేవుని వాక్యమయ్యున్నది, బాప్టిస్టు, మెథడిస్టు, పెంతికోస్తు గుడారము అంటాము. అది తప్పు. అది తప్పు. వాక్యమే ప్రత్యక్షత అయ్యున్నది. దేవుడు వాక్యము ద్వారా బయలుపరచబడ్డాడు. లేదు, ఏ విధమైన ఎడతగినది దాన్ని వైద్యులు, శాస్త్రవేత్తలు, భిన్నమైన వారి మధ్య మనం పొందలేము. ఐన్స్టైన్ వెలుగును గుర్చి, దానికి సంబంధించిన వాటిని గుర్చి చదువుచుండగా భౌతికంగా అన్వయించుటకు అతడు ఆత్మ సంబంధమైన అన్వయమును కూడా దాన్ని కలిగి ఉంటే అతడు ఇంకా ఏదో మనకు చెప్పి ఉండేవాడు. ఆకాశములలో ఎక్కడో ఉన్న ఆ గొప్ప కేంద్రమును గుర్చి నీవు అతని వర్తమానమును విన్నావు. అదేమనగా ఎన్నడైనా ఆ కేంద్రముతో సంబంధమును కలిగి ఉంటే నీవు భూములను సృజించగలవు, ఏదైనా చేయగలవు, మరియు ఆ శక్తి అపరిమితంగా ఉంటుంది. చూడండి, అతడు దాన్ని చూశాడు. చూడండి, అతడు దాన్ని చూసి ఉన్నాడు. గాలిగుండా ఎగురుచున్న పట్లములను మీరు చూడండి, వారు దాన్ని ఎగిరే పళ్ళెములు అని పిలుస్తారు. కాబట్టి దాన్ని మనం ఒంటరిగా విడిచిపెట్టు మంచిది. నీవంటావు ఈ ప్రజలందరూ పైకి వస్తూ తప్పిపోవటం వింటాము, వారి నుండి మనం ఏమీ వినము. వారక్కడ నిలబడి ఉన్నారు, కాని వారక్కడ లేరు. ఆ విధానంలోని ఎత్తబొట్టు ఉండబోచున్నది. వారిలో ఒకరు తిన్నగా క్రిందికి పడిపోతారు, మరియు ఈ భూ సంబంధమైన శరీరము పరలోకపు శరీరమును ధరిస్తుంది. ఈ చర్మము, వెంట్రుకలు, ఎముకలు వీడిపోయినవి. అది ఒక్క క్షణములో అంతరిక్షములో నుండి తిన్నగా దిగివచ్చి దానిని గృహమునకు తీసుకువెడుతుంది. ఇదంతా ఇప్పుడు సంభవించడం మనం చూస్తాము. మరియు ఆకాశంలోని సమస్తము ఈ మర్మయుక్తమైన వెలుగులు వెలుగులను పెంటగాను చూసి ఆశ్చర్యపోతుంది. ఒక మర్మయుక్తమైన వెలుగు అని ఈ వారము జెఫర్సన్ విల్ వార్తాపత్రికలో వారు అటువంటి ఒక దాన్ని కలిగి ఉన్నారని మీరు చూసారా? కాబట్టి అదేమిటో వారికి తెలియదు. కానీ వినండి చిన్నపిల్లలారా, ఈ దినముల్లో ఒక దినమున అది నిన్ను పైకి తీసుకుంటుంది. చూడండి, చూడండి, కలత పడవద్దు. గుర్తుంచుకోండి, యేసు అన్నాడు సొదొమ దినముల్లో జరిగినట్లుగా జరుగుతుంది. సరిగ్గా సొదొమ ముందు ఏమి జరిగింది? దేవుడు కొందరు దూతలతో దిగివచ్చాడు. వారు తీర్పు పరిశోధనను కలిగి ఉన్నారు. అది ఎంతో పాపభూయిష్టమైనది, ఎంతో గొప్పగా ఉన్నదన్న మొరను మేము విని అది ఎంతా నిజమో కాదో కనుగొనుటకు మేము దిగివచ్చాం. అది నిజము. అబ్రహాముతో నిలిచి ఉన్న ఆ ముఖ్యమైన వ్యక్తిని గమనించండి. ఆయన వెనుక ఉన్న సారా హృదయంలోని తలంపులను వివేచించాడు. ఇప్పుడు మీరు చుట్టూ చూసి కొంచెం గమనించండి. చూడండి, అది ఏమి చేయొచ్చున్నదో గమనించండి. ఈ రోజున అదే సంగతి. అది ఒక పరిశోధించు తీర్పు అయి ఉన్నది. ఎందుచేత కొద్ది సమయం తర్వాత సంఘము అది దాని యొక్క స్థానములో నిలిచినప్పుడు ప్రతి విత్తనము దాని స్థానమునకు తేబడుతుంది. వారు వెళ్లిపోతారు. వారికి ఏమి సంభవించిందో వారికి తెలియదు. ఒకరు ఒకదారి గుండా వెళతారు. చూడండి, ఒకరు సంఘ కాపరింటికి వెళతారు, ఒకరు ఇటు, ఒకరు ఆ దేవుకు వెళతారు. మొదటి సంగతి మీకు తెలుసా? వారు అక్కడ లేరు. ఎందుకంటే హానోకు ఒక మాదిరి అయి ఉన్నాడు. దేవుడు అతను కొనిపోయాను, అతడు కనపడలేదు. పరిశోధించడానికి క్రిందికి వచ్చారు. ఎడతెరిపి లేకుండా హనోకు ఎలా కొనిపోబడ్డాడో ఓడలోనికి మోసుకొనబడిన ఇస్రాయేలుకు మాదిరి. ఎంతో పరిపూర్ణంగా ఉంది దేవుని వాక్యము. పాత నిబంధన మరియు కొత్త నిబంధనకు ఎంతో పరిపూర్ణమైనది. ఒకే మొత్తములో అవి రెండు భాగములయ్యున్నవి. అది సత్యము. పాత నిబంధన దానిలో ఒక సగము, మరియు కొత్త నిబంధన మరొక సగము. దాన్ని ఏకం చేసినప్పుడు నీవు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను పొందుతావు. అక్కడ ప్రవక్తలు మాట్లాడుతున్నారు, మరియు ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడు. చూడండి, ఒకే మొత్తములో రెండు భాగములు. ఇప్పుడు ఎక్కువ మేము తీసుకుంటలేదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, పత్ర నిబంధన లేకుండా పాత నిబంధన సంపూర్ణం కాదు, మరియు పాత నిబంధన లేకుండా పత్ర నిబంధన సంపూర్ణం కాదు. ఆ కారణం చేతనే ఒకే మొత్తములో అవి రెండు భాగములు అని నేను చెప్పాను. ఏలైనగా ప్రవక్తలు అన్నారు, ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన ఇక్కడ ఉంటాడు, వారు దీన్ని ఆయనకు చేస్తారు, వారు ఆయనకు దీన్ని చేస్తారు, మరియు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, మరియు వారు దీన్ని ఆయనకు చేస్తారు, వారు దీన్ని ఆయనకు చేస్తారు. కొన్ని రాత్రుల క్రితమే నేను దాన్ని బోధించాను. ఇప్పుడు లేఖనమును చదువుటకు గాను పౌలు తిమోతితో అన్నాడు, దాన్ని చదువుము, దేవుని వాక్యమును సరిగ్గా విభజించుము, అదే సత్యమైనది. అక్కడ లేఖనములో మూడు తప్పనిసరిలున్నాయి. దేవుని వాక్యమును ఉపయోగించేటప్పుడు అక్కడ మూడు విషయములు నీవు తప్పక చేయరాదు. రాబో 10 నిమిషంలో మనం దాన్ని చదువుదాము. మూడు విషయములు నీవు తప్పక చేయరాదు. దేశమంతటా మీరు ఎక్కడ ఉన్నను, దేశమంతటా ఈ వైపు నుండి ఆ వైపు వరకు మీకు పెన్సిల్ లేకపోయినట్లయితే నిశ్చయంగా మీ మనస్సులో దాన్ని ఉంచుకోండి. నీవు తప్పక వీటిని చేయరాదు. ఇప్పుడు మీరు తప్పక ఏమి చేయాలో మేము చెప్పేవారం. ఇప్పుడు మీరు తప్పక ఏమి చేయకూడదో మీకు చెప్పబోతున్నాం. ఇప్పుడు దేవుని వాక్యమునకు తప్పు అనువాదమును నీవు తప్పక చేయరాదు. నీవంటావు, సరే దీని భావం అది అని నేను నమ్ముతాను. దాని భావం అది ఏమి చెబుతుందో అదే, దానికి అనువాదకుడు అవసరం లేదు. నీవు తప్పక దేవుని వాక్యమును దాని స్థానము నుండి తొలగించరాదు. నీవు తప్పక దేవుని వాక్యమును దాని అసలైన స్థితి నుండి కదపకూడదు. వీటిలో నీవు ఏది చేసినా అది పూర్తి బైబిల్ను ఒక గందరగోళముగా అస్తవ్యస్తమైన స్థితిలోనికి దాన్ని తోసివేస్తుంది. గమనించండి, యేసును తప్పుగా అనువదించినట్లయితే మనిషిలో ఉన్న దేవుని రూపము, నీవు ముగ్గురులో ఆయనను ఒకడుగా చేస్తావు. దేవుని వాక్యమైన యేసుక్రీస్తును తప్పుగా అనువదిస్తే నీవు ఆయనను ముగ్గురులో ఒక దేవునిగా చేస్తావు, లేక ఆయనను దైవత్వములో రెండో వ్యక్తిగా చేస్తావు. అలా చేసినప్పుడు నీవు పూర్తి లేఖనమును కలగలుపు చేస్తావు. నీవు ఎన్నడూ ఎక్కడికి వెళ్లలేవు. కాబట్టి అది తప్పక తప్పుగా అనువాదం చేయరాదు. ఒక విషయాన్ని నీవు చెప్పి దానిపై నీ తర్జుమాను ఉంచినట్లయితే, నీవు దాన్ని మరొక కాలానికి అన్వయించినట్లయితే, లేక దాన్ని మరొక కాలానికి అన్వయించినట్లయితే, నీవు సరైన అనువాదం కూడా చేయట్లేదు. ఎవరైనను బైబిల్లోని యేసుక్రీస్తును ఆయన స్వయంగా దేవుడు కాదని, ఆయన రెండవ వ్యక్తి అని, ముగ్గురులో ఒకడని అనువదించినట్లయితే అది బైబిల్లో ప్రతి మాటను తలకిందులు చేస్తుంది. అది మొదటి ఆజ్ఞను విచ్ఛిన్నం చేస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. మంచిది, అది మొత్తము క్రైస్తవ లోకాన్ని భిన్నమైన ముగ్గురు దేవుళ్ళను ఆరాధించు అన్య ఆరాధకులుగా వారిని చేస్తుంది. చూడు ఎలాంటి బైబిల్ను నీవు కలిగి ఉన్నావు. అప్పుడు యూదులు మనమేమై ఉన్నామని వారు చెబుతున్నారో అదే మనల్ని చేస్తుంది. వారన్నారు, వారిలో నీ దేవుడెవరు? చూడు, కాబట్టి చూడు, నీవు తప్పక బైబిల్ను తప్పు అనువాదం చేయరాదు. ఎలాగనగా ఆయన శరీరములోని భాగమును ఆ యుగములో ఆయన ప్రత్యక్షపరుచున్నప్పుడు, అప్పుడు యేసే స్వయంగా బైబిల్ను అనువదించున్నాడు. అది ఒక చేతి యుగమై ఉన్నట్లయితే అది తప్పక చేయిగా ఉండాలి. అది ఒక తల యుగముగా ఉండదు. అది ఒక స్వరం యుగమై ఉన్నట్లయితే సరే, అప్పుడు అది ఒక ఖాళీ యుగముగా ఉండదు. చూడండి, ఇప్పుడు మనము కంటి యుగములో ఉన్నాము. ఇప్పుడు తర్వాతది ఆయనే స్వయంగా రావలసి ఉన్నది. అదే చూచుట, ప్రవచనాత్మకమైనది. చూడండి, యుగముల గుండా క్రిందకు మొదటి యుగము నుండి మనము పునాదితో ప్రారంభించినప్పుడు, విత్తనము భూమిలోనికి వెళ్లినప్పుడు సంపూర్ణమైన విత్తనము, తరువాత అది లోదర ద్వారా పాదముల గుండా బయటకు వచ్చింది, తరువాత తిరిగి వెస్లీ గుండా బయటకు వచ్చింది, తరువాత పెంతకోస్తులోనికి వెళ్ళింది. అదే భాషలు, పెదవులు. చూడండి, ఇప్పుడు అది కనుల్లో ఉన్నది. మలాకీ 4:4 ప్రవచనాత్మకమైనది. ఇప్పుడు వచ్చుటకు ఏది మిగిలి ఉండలేదు. ఆయనే స్వయంగా దానిలో అడుగుపెట్టడు తప్ప. కారణము అక్కడ ఉన్న చివరిది అదే. తరువాతది జ్ఞానము. మన సొంత జ్ఞానం మనకు లేదు, అది ఆయనది. మన సొంత దృష్టి మనకు లేదు. ఒక మనిషి ముందుగా అలాంటి కార్యములను ఎలా చూడగలడు? అతడు దాన్ని చేయలేడు. అది స్వయంగా దేవుడే. చూడండి, అది ఒక స్థానమునకు వచ్చినది. అప్పుడు పూర్తి క్రీస్తు శరీరము ఆయన ప్రక్క నుండి తీయబడిన ఒక వధువు ప్రత్యక్షపరచబడుతుంది. ఆదిలో ఆదామునకు చేసినట్లుగా ఆరంభములో ఉన్న ఆదాము వలె. అవును, మొదటి ఆజ్ఞను విచ్ఛిన్నము చేయుట దేవుడు చిన్న అక్షరాల్లో పూర్తి బైబిల్ను గందరగోళంలో ఉంచుతుంది. ముగ్గురు దేవుళ్లను అన్యత్వము నుండి దేవుళ్లలో ఒకరనుట, అది పూర్తి బైబిల్ చిత్రాన్ని పాడు చేస్తుంది. కాబట్టి నీవు తప్పక బైబిల్ను తప్పుగా అనువదించరాదు. ఇప్పుడు అది ఒక సంగతి. బైబిల్లో ప్రతి లేఖనము ఒకే అన్వయాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు తప్పక దాన్ని దాని స్థానములో ఉంచాలి. దానిని తప్పు స్థానములో ఉంచడం ద్వారా ఒక యుగములో నీవు ఆయన్ను దేవునిగా చేస్తావు, మరొక యుగములో ఆయన్ను ఒక చరిత్రగా చేస్తావు. కాబట్టి నీవు తప్పక లేఖనమును తప్పు స్థానములో ఉంచరాదు. ఆయన ఎలవేళలా దేవుడయ్యున్నాడు. ఈ రోజు నీవు ఆయన చరిత్రలో దేవునిగా చేస్తే అదిగో ఆ వెనుకమున్నవాడు. ఈ రోజున ఒకటే కాదా, హెబ్రీ 13:8 నీవు ఏమి చేయబోతున్నావు? చూడండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏమి చేస్తుంది? అది ఏమి చేస్తున్నది? లేఖనములను దాని స్థానము నుండి తప్పించినప్పుడు అది ఇదివరకే ఆయన వాక్యమును నిరాకరించినట్లుగా చేసింది. లేఖనములను తప్పు స్థానములో ఉంచినప్పుడు నీవు ఏకముగా ఆయన శరీరమును తప్పుగా ఉంచావు. తల ఒక చోట, కాళ్లు ఒక చోట ఉంచావు. సరిగ్గా అలాగునే. మరొక మాటలో, మోషే వర్తమానమును యేసు బోధిస్తే, లోదరి యుగములో వెస్లీ బోధిస్తే, మన యుగములో మనము కలిగి ఉన్నట్లుగా పెంతకొస్తు వర్తమానమును పెంతకొస్తు వారికి బోధిస్తే, నీవు చూడు అది ఎలాంటి గందరగోళంగా ఉంటుంది. పెంతకొస్తు ఇదివరకే దాని రంగులను చూపించింది. లూథర్ అతని రంగులను చూపించాడు. అది ఒక శాఖలోనికి వెళ్లిపోయింది. అది తిన్నగా అక్కడే చనిపోయింది. ఆ యుగము కొట్టివేయబడింది. అది అక్కడికే వెళ్ళింది. గమనించండి, అది సంస్థగా మారిన వెంటనే అది చనిపోయింది. ఇప్పుడు అది సత్యమో కాదో చూడండి. చరిత్ర పుట్ల గుండా వెనుకకు చూడండి. అది సమస్తగా మారిన ప్రతిసారి అది తిన్నగా అక్కడే చనిపోయింది. అక్కడ ఇంకేమీ దానికి లేదు. అది ఈ లోకదేవతను ఆరాధించే దానిగా మారింది. సంస్థలుగా, శాఖలుగా, అనుకరణలుగా మారింది. ఒక ఎలుకల గుంపు దానిలోనికి ప్రవేశించి దానిలోనికి దాని సొంత తలంపులను ఎక్కించింది. దానికి ఏమి సంభవించింది? అది ఒక గందరగోళంగా మారింది. ఈ లోక దేవతలోనికి రూపుదిద్దుకుంటుంది. అక్కడ సాతానుడే స్వయంగా సింహాసనాసీనుడవుతాడు. ఒక గొప్ప ప్రపంచ నాయకుడు వారికి సమాధానం తెస్తాడని వారు తలస్తారు. మనుడ దినాన్ని నేను చెప్పాను, మర్రా దాన్ని చెబుతాను. ఈ దినమున నాగరికత సైతము దేవునికి పరిపూర్ణంగా విరుద్ధంగా ఉన్నది. నాగరికత దేవునికి వ్యతిరేకమైనది. విద్య ఆయనకు 10,000,000 మైళ్ళ దూరంలో ఉన్నది. సైన్స్ 10,000,000 మైళ్ళ దూరంలో ఆయనకున్నది. సైన్స్ మరియు విద్య దేవుడు లేడని నిరూపిస్తున్నాయి. చూసారా, వేదాంత పాఠశాలలు, కళాశాలలు, సైన్స్ గదులు కూడా. వారు వారి కుదుపును కలిగి ఉన్నారు. మొన్నటి దినమున దర్శనమును గుర్చి ఏమిటి? అలా వారు దాన్ని కుమరిస్తున్నప్పుడు అతడు శాస్త్రవేత్తలను చూసి కేకలు వేశాడు. వారు తిరిగి పైకి చూసి వెళ్లిపోయారు. అక్కడ మరొక స్వారీ ఉన్నది. గమనించండి, ఓ ఈ మూడు తప్పక ఉండాలి. యేసు నోహు వర్తమానమును బోధిస్తూ రాలేదు. ఆయన మోషే వర్తమానమును బోధిస్తూ రాలేదు. మోషే మరొక వర్తమానమును బోధిస్తూ రాలేదు. చూడండి, లేఖనములను వాటి స్థానము నుండి తప్పించవద్దు. అది కాలము ప్రకారము తప్పక ఉండాలి. నీవు దాన్ని అన్వయించలేవు. ఆ గొప్ప మనిషి జాన్ వెస్లీ బయటకు వచ్చినప్పుడు, ఆ గొప్ప మనిషి లూథర్ తన వర్తమానంతో బయటకు వచ్చినప్పుడు, లూథర్ ఒక గొప్ప మనిషి. అతడు సంగమును చీకటిలో నుండి పిలిచి విశ్వాసము ద్వారా నీతీకరణమును ఏర్పరిచాడు. అతడు దాన్ని చేసినప్పుడు వారు దాని చుట్టూ పైకి ఒక సంస్థను నిర్మించారు. అది చనిపోయింది. గోధుమ పొట్టులోని జీవం వలె జీవం ప్రయాణించి తిన్నగా బయటకు వెస్లీ యుగంలోకి వెళ్లింది. అది పిప్పుడు కుచ్చు. లూథర్ నుండి ఇతర ఆకులు బయటకు వచ్చాయి. అది దానితో చనిపోయింది. ఆ గొప్ప పునరుద్ధరణ నుండి బయటకు వచ్చిన వారు వీరే, జ్వింగ్లీ, కాల్విన్, మిగిలిన వారందరూ. దాని తరువాత దాని వెంబడి వెస్లీ వచ్చాడు. మరొక యుగము పిప్పుడుగా మొగ తొడిగింది. వెస్లీ మరియు అట్లర్బరీ వారందరూ, యోహాను అతని సోదరుడు, వారందరూ గొప్ప వర్తమానంతో గొప్ప దేవుని మనుషులై ఉన్నారు. అది దేశమును ఊడ్చివేసింది. మీరు దాన్ని సంస్థగా మార్చారు. అది చనిపోయింది. తరువాత అది బయటకు వచ్చినప్పుడు చూడగా అది ఖచ్చితంగా ఒక గోధుమ గింజను తెచ్చినట్లుగా ఉన్నది. కానీ దాన్ని చూసినప్పుడు అది ఒక తొక్క, అదే పెంతకోస్తు. కానీ దానంతటి వెనుక తిరిగి ఒక మొగ వచ్చింది. మీరు గమనిస్తే సాధారణంగా 3 లేక 4 సంవత్సరములు వెస్లీ పొలములో ఉండగానే లూథరన్ సంఘము సంస్థగా మారింది. వెస్లీ తర్వాత కొద్ది కాలానికి అతడు పొలములో ఉండగానే అది సంస్థగా మారింది. హ్యూస్టన్లో వెస్లీ సంఘము అనగా మెథడిస్ట్ సంఘము ఎలా ఉనికిలోనికి వచ్చిందో మేమొక కార్యక్రమం చూశాం. వారు ఇంగ్లండ్ నుండి అమెరికాకు వచ్చినప్పుడు అనేకులు వచ్చి ఎలా వారి నియమ నిబంధనలు ఎలా ఏర్పరిచారో అది చిత్రీకరించింది. తిన్నగా అప్పుడే ఏమి సంభవించిందో నేను చూశాను. అక్కడే అది చనిపోయింది. దాని నుండి పెంతకోస్తు వారు ఎన్నో జన్మల క్రితము ఆ పాత కేకలు వేయవారు వచ్చారు. భాషలతో మాట్లాడు వరమును కలిగి భాషలతో దాన్ని మాట్లాడుతూ ప్రారంభించారు. తరువాత వారు దానికి పరిశుద్ధాత్మక రుజువు అని పేరు పెట్టారు. తరువాత వారు సంస్థగా మారారు. ఒకరు నేను దీన్ని చేయబోతున్నాను అన్నారు, మరొకరు నేను అది చేయబోతున్నాను. వారు ఎన్నో ఎన్నో సమస్యలు కలిగి ఉన్నారు. అది ఏమి చేసింది? ఇప్పుడు మరియు కుచ్చు చేసినట్లుగానే ఆ ఆకులు విచ్చుకుపోయాయి. వారు ఏకత్వమును, ద్విత్వమును, త్రిత్వమును, చర్చ్ ఆఫ్ గాడ్, ఈ మిగిలినవన్నీ వారు కలిగి ఉన్నారు. అవి కేవలము విచ్చుకుపోయినవి. కానీ ఇప్పుడు ప్రకృతి ప్రకారము అది ఒక పరిపూర్ణమైన మాదిరి. నీవు ఎన్నడూ దానికి విధిగా బోధించలేవు. ఒక కుటుంబము కెంటక్కీలో ఉన్న నా స్నేహితులు, మొన్నటి దినమున ఒక చిన్న బిడ్డ వారి కుటుంబంలో పుట్టింది. మాకు వారు భోజనమును వండుచుండగా తల్లి అక్కడ ఉన్నది. అక్కడ వేటాడుచున్న మాకు వారు భోజనమును సిద్ధపరచుండగా ఆమె మరొక సహోదరికి సహాయం చేస్తుంది. నేను మాట్లాడుచుండగా ఆ చిన్న బిడ్డ ఏడవటం ప్రారంభించాడు. ఆ తల్లి కొంచెం ఇబ్బంది పడిందని నేను అనుకున్నాను. కాబట్టి ఆమె పరిగెత్తుకు వెళ్లి బిడ్డను తీసుకుని పాలివటం ప్రారంభించింది. నేనన్నాను, మీకు తెలుసా, అది సరిగ్గా ప్రకృతి. చూడండి, ఆ చిన్న బిడ్డ తనకు కావలసిన వాటి కొరకు ఏడవటం తప్ప వారు మరొక మంచి మార్గమును ఎన్నడూ కనుగొనలేదు. నీవు ఒక నీతి శాస్త్రమునిచ్చి కూర్చుని ఇలా చెబితే, కుమారుడా, నేను నీకు ఒక వేదాంతము నేర్పుతాను. నీవు ఇతర పిల్లల వలె గుక్కులు పెట్టి ఏడవద్దు. నీవు భిన్నమైన వాడు. నీకు ఆకలి అయినప్పుడు ఇక్కడ ఉన్న గంటను మ్రోగించంటే అది పనిచేయదు. లేదు, అది పనిచేయదు. కాబట్టి మీరు ప్రకృతిని గమనించినప్పుడు ప్రతి యుగములో మనం చూస్తాము అది తిన్నగా రూపకల్పన చేయబడింది. అదే మనము చివరి యుగములో ఉన్నాము. తొక్క లాగివేయబడింది. మనము 15 సంవత్సరములు దరిదాపుగా ఈ వర్తమానముతో ఇప్పుడు 20 సంవత్సరములను కలిగి ఉన్నాము. అది దేశము నుండి దేశమును ఊడ్చివేయుచున్నది. మరియు ఈ ఉదయము దేశమంతా అనుసంధానము కలిగి ఉన్నాము. చూడండి, ఏ సంస్థయు లేదు. అది సంస్థగా చేయబడదు. అక్కడ ఎన్నడైనా అలాంటిది లేదు, లేక ఇక తరువాత ఉండదు. చూడండి, ఈ దినమున ఈ వర్తమానముతో ఉన్న విషయం ఏమనగా, దీన్ని వారి హృదయముల్లో పొందిన వారు పరిపక్వమవుట గాను తప్పక కుమారుని యొక్క సన్నిధిలో ఉంచబడవలసి ఉన్నారు. చూడండి, నీవు వర్తమానమును ఎరుకున్నప్పుడు అప్పుడు కుమారుడు మిమ్మను పరిపక్వమైన క్రైస్తవులుగా మిమ్మను తయారు చేతుకు మీలోని పచ్చితనమునంతా వేయించనిమ్ము. నా భావను మీరు చూశారా? తన సంఘమును స్వీకరించుటకు దేవుడు వచ్చున్నాడు. ఆయన చేత స్వీకరించబట్టుకు మనము తప్పక ఆ రకమైన క్రైస్తవులను కలిగి ఉండాలి. గోధుమలు పరిపక్వం కావలసి ఉన్నది. మంచిది, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. తప్పు అనువాదమును తప్పక చేయరాదు, లేక దాన్ని తప్పుగా ఉపయోగించరాదు, తప్పుగా అనువాదం చేయరాదు, లేక దాని స్థానము నుండి దాన్ని తప్పించరాదు. అది తప్పక ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా ఉంచబడాలి. లోకమునకు ఇది ఒక మర్మమైన గ్రంథం. అది ఒక మర్మయుక్తమైన గ్రంథమని ప్రజలు నమ్ముతారు. ఒకసారి ఇక్కడ పట్టణంలో నేను ఒక ప్రసిద్ధిగాంచిన మనిషితో మాట్లాడుచుంటిని, క్రైస్తవునకు ఒక గొప్ప నిర్ణయం కలిగి ఉన్న వ్యక్తి. అతడన్నాడు, ఒక రాత్రి ప్రకటన గ్రంథమును నేను చదువుట ప్రయత్నించాను. యోహాను తప్పక ఘాటైన మసాలా మాంసమును తిని ఒక పేడ కలను తప్పక కలిగి ఉండవచ్చు అన్నాడు. చూడండి, అది ఒక మర్మమైన గ్రంథం. కానీ నిజమైన విశ్వాసికి అది మనము జీవించున్న యుగములో దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది. ఆయన అన్నాడు, నా మాటలు ఆత్మయు మరియు జీవమునయ్యినవి. యేసు దాన్ని చెప్పాడు. మరలా వాక్యము విత్తువాడు విత్తిన ఒక విత్తనమైనది. అది సత్యమని మనకు తెలుసు. అది వాక్య రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు, మరియు ఆయన ద్వారా మాత్రమే అది అనువదించబడగలదు. మానవ మనస్సు దేవుని మనస్సును అనువదించే సామర్థ్యమును కలిగి లేదు. పరిమితి గల మనస్సు గల మనము అపరిమితమైన మనస్సు కలిగిన వాణ్ణి ఎలా అనువదించగలము? మనము కనీసము ఒకరి మనస్సును ఒకరు అనువదించలేనప్పుడు మీరు గమనించండి, ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని అనువదించగలడు. ఆయన తనకిష్టమైన వారికి ఆయన దాన్ని అనువదిస్తాడు. పూర్వకాల ముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ఆ పాత కాలపు మట్టిలు భూమి మీద పెద్ద అడుగులు వేశారని అది చెప్పలేదు. దేవుడు పూర్వకాలము నానా సమయముల్లో నానా విధములుగా తన ప్రవక్తలకు తను తాను బయలుపరుచుకున్నాడు. చూడండి, గమనించండి, ఆయన ఎవరికి దాన్ని బయలుపరుచుతాడు? ఆయన ఎలా దాన్ని రూపకల్పన చేశాడంటే, అక్కడ ఉన్న చురుకైన వేదాంత పండితుల నుండి తను తాను లేఖనములో దాచుకున్నాడు. అయ్యో, ఆయన తిన్నగా అక్కడ ఉండి లేఖనములో ఉండి ఆయన తను తాను దాచుకుంటాడు. నీవు రోజంతా చూసినను నీవు దాన్ని ఎన్నడూ చూడలేవు. నీ జీవిత కాలమంతా చూసినా నీవు ఎన్నడూ దాన్ని చూడలేవు. ఆయన అక్కడే ఉండి తను తాను దాచుకుంటాడు. ఇప్పుడు దయచేసి ప్రతి చోట అది లోపల నాననివ్వండి. అదే దేవుడు వాక్యములో ఉండి తను తాను వాక్యములో దాచుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వేదాంత పండితుడు లేక ఏ పాఠశాల ఎన్నడూ ఆయన్ను కనుగొనలేదు. ఇంకనూ తిన్నగా ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. నీవంటావు, అది నిజమేనా బ్రన్హాం సోదరుడా? పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల సంగతి ఏమిటి? ప్రతి యుగములో ఎలా ఉంది? నిశ్చయముగా ప్రతి యుగములో ఆయన దాన్నే చేశాడు. ప్రతి యుగములో ఆయన అలాగే చేశాడు. ఇప్పుడు మనం దాన్ని పరీక్షించవచ్చు. నోహు దినముల గురించి మనం ఆలోచిద్దాం. చురుకైన వారు, తెలివైన యుగం, ఎలా ఆయన వాగ్దానం చేయబడిన వాక్యములో తను తాను దాచుకున్నాడు. మోషే దినముల్లో ఆయన ఎలా తను తాను దాచుకున్నాడు. ఏలియా దినముల్లో ఆయన ఎలా తను తాను దాచుకున్నాడు. యేసు దినముల్లో ఎలా ఆయన తను తాను దాచుకున్నాడు. ఆయన లోకములో ఉండును, లోకం ఆయన మూలముగా కలిగిను, మరియు లోకం ఆయన గ్రహించలేదు. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. చూసారా, ఈ భూమి మీద ఉన్న తెలివైన చురుకైన మనిషి నుండి ఆయన తను తాను దాచుకుంటాడు. నీవంటావు, సరే ఈయన డాక్టర్, ఈయన పరిశుద్ధ తండ్రి, ఫలానా ఫలానా, అతడెవడైనను నేను లెక్క చేయను. దేవుడు అతని నుండి తను తాను దాచుకుంటాడు. నేర్చుకునే పసిబాలురకు ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు. చూడండి, దేవుని పసిబాలురు ముందుగా నిర్ణయించబడిన విత్తనం. ఆలోచించండి, బలవంతుడైన దేవుడు ఆయన సొంత మాటల్లో కూర్చున్నాడు. ఈ యుగములోని చురుకైన తెలివైన ప్రజలను గుడ్డివారుగా చేస్తున్నాడు. వారు దాన్ని చూడరు. వారు అది ఒక వెరితనం అంటారు. పెంతకొస్తు వారికి, బాప్టిస్టులకు, మెథడిస్టు వారికి, ప్రెస్బిటేరియన్ వారికి అక్కడ మరుగుపరుచుకుని నిలబడి ఉండగా ఆయన వైపు చూడండి. తిన్నగా బహిరంగంగా తను తాను బయలుపరుచుకుంటూ అన్ని రకములైన కార్యములు చూపుతున్నాడు. వార్తాపత్రికల్లో సైతము ఆ కార్యములు ప్రచురించబడ్డాయి. ఇంకనూ వారు దాన్ని చూడలేరు. ఓ మన దేవుడు ఎంత గొప్పవాడు! ఆయనకిష్టమైన వారికి తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఓ నీవంటావు, సోదరుడు జోన్స్ లేక ఫలానా ఫలానా సోదరుడు, అతడు చాలా గొప్పవాడు, అతడు దాన్ని చూస్తాడు. లేదు, ఆయన తనకిష్టమైన వారికి అది బయలుపరుచుకుంటాడు. నా భార్య దాన్ని చూచట్లేదు. ఆమె ఒక క్రైస్తవురాలంటావు. ఆయన తనకిష్టమైన వారికి తను తాను బయలుపరుచుకుంటాడు. బాగుంది, నా కాపురకు గొప్ప వ్యక్తి, అది నిజమే. కాని ఆయన తనకిష్టమైన వారికి తను తాను బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు ఏమి బయలుపరచబడిందో పరీక్షించు, అప్పుడు ఏమి సంభవించుతున్నదో నీవు బాగా అర్థం చేసుకుంటావు. అలాగైతే ఇప్పుడు మనం గమనించవచ్చు, అది ఒక మనిషి గ్రంథం కాదు, అది ఒక దేవుని గ్రంథమయ్యున్నది. అది మనిషి అయ్యుంటే ఇప్పుడు అది ఎలా దానికై అది వ్యక్తపరచబడిందో చూద్దాం. అది వ్రాసి ఉన్న మనుషుల యొక్క పాపమును అది ఎలా బహిర్గతము చేస్తున్నదో చూడండి, గమనించండి. దాని దినమును జీవించిన మనుషులు, ఉదాహరణకు అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా పిలువబడ్డాడు. గమనించండి, అబ్రహామే స్వయంగా ఈ గ్రంథమును ఆయన మీద మరియు ఆయన యొక్క సొంత పిరిగితనం మీద వ్రాయవలసి వస్తే మీరు ఆలోచించండి. ఆ ఉదయమున అతడు రాస్తూ ఆమె అతను భార్య అయి ఉండగా ఆమె అతను చెల్లెలని అబద్దమాడాడని అతడు వ్రాసి ఉండేవాడంటారా? మీరు యోచించండి, అతడు చేసిన పిరికి పనులను గురించి వ్రాసి ఉండేవాడంటారా? నిశ్చయముగా అతడు వ్రాసేవాడు కాదు. తన మోసములో యాకోబు సంగతి ఏమిటి? యాకోబు ఒక చిన్న మోసగాడు. ఒక మనిషి ఒక హెబ్రీయుడు తన హెబ్రీ సోదరుని గురించి వ్రాస్తూ ఆయనలో ఇస్రాయేలీలందరూ పిలువబడ్డారు. ఆ మొత్తం దేశానికి తండ్రి అయిన వారి మోసమును గుర్చి వ్రాయిట్కు ధైర్యం చేసేవాడంటారా? యాకోబు నుండి పితరులందరూ వచ్చారు, పితరుల నుండి గోత్రములు వచ్చాయి. దాని అంతటి యొక్క పునాది రాయిని ఒక మోసగాడిగా బహిర్గతం చేసింది. అది నిజమేనా? మనుషులు దాన్ని వ్రాస్తారని అనుకుంటావా? లేదండి. ఈ భూమి మీద వారు ఎన్నడైనా కలిగి ఉన్న అతి గొప్ప రాజు ఒక కిరీటధారి దావీదు వ్యభిచారం చేయటను గూర్చి ఒక మనిషి వ్రాయవలసి వస్తే ఏమిటి? ఆ యూదులు ఆ అత్యంత గనుడైన వారి రాజు ఒక వ్యభిచారి అని వ్రాసిండేవారా? ఓ జార్జ్ వాషింగ్టన్ ఎన్నడూ ఒక అబద్దము చెప్పలేదని మనం చరిత్రను కలిగి ఉన్నాము. మరియు అలాంటి విషయాలు అది చరిత్రని మనం పిలుస్తాం. కానీ ఇతనొక మనిషి బైబిల్ దావీదును ఒక వ్యభిచారిని పిలుస్తుంది. అతడు అదే ఇస్రాయేల్ రాజు, ఒక వ్యభిచారి. యేసు దావీదు యొక్క కుమారుడిగా ఉండవలసి ఉన్నాడు. తలరాయియే, శరీర ప్రకారము ఆయన తండ్రి ఒక వ్యభిచారి. యూదులు అలాంటి గ్రంథమును ఎన్నడు వ్రాయరు. ఒక మనిషి తను గూర్చి దాన్ని వ్రాస్తాడా? నిశ్చయముగా వ్రాయడు. గర్విష్ఠ దేశమైన ఇస్రాయేలు ఎలా దాన్ని చేస్తుంది? వారు ఎంత గర్విష్ఠులో నీకు తెలుసా? గర్విష్ఠ దేశమైన ఇస్రాయేలు వెళ్లి వారి యొక్క విగ్రహారాధన గూర్చి దేవుని పట్ల వారి తిరుగుబాటును గూర్చి వ్రాయటమా? వారు చేసిన మురికి కార్యములను గూర్చి వారికి వ్యతిరేకమైన మురికిని గూర్చి ఒక గ్రంథము వ్రాయటమా? నిశ్చయముగా వారు దాన్ని దాచి ఉండేవారు. వారు మంచి కార్యములను చూపించి ఉండేవారు. కాని ఈ బైబిల్ ఏది మంచిదో ఏది చెడుదో చెబుతుంది. యూదులు ఎన్నడూ అలాంటి ఒక గ్రంథమును వారి మురికిని గూర్చి వారి విగ్రహారాధన గూర్చి వారి అపజయమును గూర్చి ఎన్నడూ వ్రాసి ఉండేవారు కాదు. వారు ఎన్నడూ దాన్ని వ్రాయలేదు. లేదు, అలాగైతే ఎవరు దాన్ని వ్రాసారు? హెబ్రీ 1:1 బైబిల్ చెప్పింది, పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అప్పుడది ప్రవక్తలు కాదు, అది మత్యమైనది కాదు. దేవుడు నానా సమయముల్లోని ప్రవక్తలు కాదు, కాని నానా సమయముల్లోని దేవుడు. నానా విధంగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నేను ఒక లేఖమును ఇక్కడ రాసుకుని ఉన్నాను. అది ఏమిటో నాకు తెలియదు, నేను దాన్ని సూచించలేను. సాధారణంగా నేను వీటిని సూచిస్తున్నప్పుడు నేను లేఖన వైపు చూస్తాను. మీరు నన్ను మన్నించినట్లయితే ఒక నిమిషం నేను దాన్ని చూస్తాను. అది 2 తిమోతి 3:16. నేను దాన్ని గుర్తుంచుకుంటాను అని అనుకున్నాను, కాని నన్ను మన్నించండి. అది ఏమైనదో తెలుసుకుంటూ నేను ఒక క్షణం ఒక నిమిషం ఆగుతాను. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇప్పుడు 2 తిమోతి 3:16 అది ఏమి చెబుతుందో చూద్దాం. 3:16, దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ప్రవక్తలు కాదు. దైవావేశము ఏమిటి? దేవుడు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు. మంచిది, అలాగైతే లేఖనమంతయు ప్రేరేపణ ద్వారా వ్రాయబడింది. యేసు భూమి మీద ఉండగా అన్నాడు, భూమి ఆకాశములు గతించును గాని ఆయన మాటలు ఎన్నడూ గతించు. లేఖనములన్నీ తప్పక నెరవేరవలసి ఉన్నదని ఆయన చెప్పాడు. కాబట్టి అప్పుడు ఈ గ్రంథము మనిషి వ్రాతలతో కూడింది కాదు, అది దేవుని యొక్క వ్రాతలతో వ్రాయబడిన గ్రంథమయ్యున్నది. ఇప్పుడు ముందు నిర్ణయం ద్వారా దేవుడు ఆయన సంఘమును ఎన్నుకుంటాడని మనకు తెలుసు. ఆయన స్థలము, ఆయన ప్రవక్తలు, దాన్ని గూర్చి అంతా తన ముందు జ్ఞానము ద్వారా ఆయన తన ప్రవక్తలను ముందుగా నిర్ణయిస్తాడు. ఆ యుగం వచ్చినప్పుడు అదే సమయంలో ఆయన ప్రవక్త వచ్చుటను ఆయన కలిగి ఉంటాడు. అతని ద్వారా ఆయన బైబిల్ వ్రాసినప్పుడు అతన్ని ప్రేరేపించి ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్తను వాడుకుంటూ ద్వారా మాత్రమే దేవుడు బైబిల్ను వ్రాశాడు. కారణము దాన్ని చేయట్లో అది ఆయన విధానమైనది. కాబట్టి చూడండి, అది దేవుని యొక్క మాట అయినది, మనిషి మాట కాదు. దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు మాట్లాడగలడు, దేవుడు ఉచ్చరించగలడు, దేవుడు వ్రాయగలడు. ఆ విధానములు ఆయన చేయవలసిన పని లేదు, కాని అలా చేయుట ఆయన ఎన్నుకున్నాడు. ఆ విధానములో చేయుట ఆయన దాన్ని చేయవలసిన పని లేదు, కాని ఆ విధానములో దాన్ని చేయుటకు ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు నీవంటావు, దేవుడు తన విరేలితో వ్రాశాడా? తన మహనీయమైన విరేలితో పదాజ్ఞలను వ్రాశాడా? కాబట్టి దేవుడు వ్రాస్తాడు. స్వయంగా ఆయన కోరినట్లయితే చూడండి, కానీ ఆయన ప్రవక్తల ద్వారా దాన్ని వ్రైట్కు ఎన్నుకున్నాడు. చూడండి, ఎలయనగా అది ఆయన గుణలక్షణములై ఉన్నది. ఆయన వాక్యము వారందరూ ఒక భాగముగా లేక ఆయనలో ఒక భాగముగా వారి ద్వారా ఆయన దాన్ని వ్యక్తపరిచాడు. చూడండి, ఆయన తన వ్రేలుతో వ్రాశాడు. ఆయన తన వ్రేలుతో బబులోను గోడ మీద వ్రాశాడు. నీవు త్రాసులో తోచగా తక్కువగా కనపడ్డావు. ఆయన తన సొంత వ్రేలుతో వ్రాశాడు. దేవుడు మాట్లాడగలడు, దేవుడు మాట్లాడగలడని నువ్వు నమ్ముతావా? మండే పొదలో ఆయన పర్వతం మీద మోషేతో మాట్లాడాడు. మీరు దాన్ని నమ్ముతారా? అవునండి. పౌరం ఆకారంలో ఆయన యోహాన్తో మాట్లాడాడు. మీరు దాన్ని నమ్ముతారా? అదే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యంద నివసించడానికి నేను ఇష్టపడుచున్నాను. ఆయన అతనితో మాట్లాడాడు. పేతురు, యాకోబు, యోహాను ముందు రూపాంతరపు కొండపై ఆయన యేసుతో మాట్లాడాడు. ఆయన మాట్లాడగలడు. ఆయన మగవాడు కాదు, ఆయన మాట్లాడగలడు. ఆయన రూపాంతరపు కొండపై యేసుతో మాట్లాడాడు. ఒక గొప్ప జనసమూహం ముందు ఆయన యేసుతో మాట్లాడాడు. అప్పుడు ప్రజలు అది ఉరిమినదని చెప్పారు. కాని అది దేవుడు యేసుతో మాట్లాడుటయ్యున్నది. మత్తయి, మార్కు, లూకా, యోహాను అంతట్లో యేసు మాట్లాడుచున్నాడు. ఆయన దేవుడయ్యున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడగలడు. ఒక దినమున ఆయన తన సొంత వ్రేళ్లతో ఇసుక మీద వ్రాశాడు. ఆయన మాట్లాడాడు, ఆయన బోధించాడు, తన సొంత పెదవులతో ప్రవచించాడు. ఆయన శరీరధారి భూమి మీద నివసించినప్పుడు దేవుడు చేశాడు. దేవుడు శరీరంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన వ్రాయగలిగినట్లయితే, మాట్లాడగలిగినట్లయితే ఇతరులు ఏమి చేయాలో కూడా ఆయన చెబుతాడు. నిశ్చయముగా చేయగలడు. మానవ స్వరముతో ఆయన మాట్లాడగలడు. ఆయన వ్రాయగలడు మరియు వారు ఏమి చేయాలో చూపగలడు. ఆయన దాన్ని చేశాడు. కాబట్టి నానా సమయముల్లో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ వ్రాతల మీద ఆయన ఏమన్నాడంటే, కనీసం ఒక పొల్లు గాని ఒక చిన్న మాట గాని దేవుని వాక్యంలో ఎన్నడూ తప్పిపోదు. అది ప్రత్యక్షపరచబడుతుంది, అప్పుడు అది నెరవేరుతుంది. అది తప్పిపోదు. కారణము, అది దేవుడయ్యున్నాడు. దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. జాట అనగా భావము చిన్న మాట, కిటిలనగా భావము చిన్న పొల్లు. కనీసం ఒక పొల్లు గాని ఒక చిన్న మాట గాని దేవుని వాక్యంలో ఎన్నడూ తప్పిపోదు. అది తప్పిపోదు. కారణము, అది దేవుడయ్యున్నాడు. దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఎలయనగా అది వాక్య రూపంలో ఉన్న దేవుడే స్వయంగా ప్రవక్త రూపము శరీరములో ప్రత్యక్షపరచబడ్డాడు. ఇప్పుడు ఆ కారణం బట్టి యేసన్నాడు, దేవుని వాక్యము ద్వారా మీతో మాట్లాడిన వారిని మీరు దైవములు అని పిలిచారు. వారు దైవములై ఉన్నారు. ఆ ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడినప్పుడు వారు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును తెచ్చి ఉన్నారు. అప్పుడు వారు దైవములై ఉన్నారు. అది దేవుని యొక్క వాక్యము వారి ద్వారా మాట్లాడుచుండెను. గ్రంథకర్త అనువాదము చేయుటకు అనుమతించినంత వరకే వారు దాన్ని అనువాదం చేశారు. ఇప్పుడు మీరు దాన్ని కనుగొనగోరినట్లయితే అది 2 పేతురు 1:20-21 మంచిది. ఏలైనగా దేవుడే తన సొంత అనువాదమును చేస్తాడు. ఏ మనిషి యొక్క అనువాదము లేదు. దేవుడు మాట్లాడాడు మరియు దాన్ని అనువదించాడు ఆయనే స్వయంగా. తరువాత ఆయనకి ఇష్టమైన వారికి ఆయన దాన్ని బయలుపరుచుతాడు. ఇతరులందరి నుండి ఆయన దాచబడ్డాడు. ఆయనకిష్టమైతే తప్ప ఆయన ఎవరికీ దాన్ని బయలుపరచనవసరం లేదు. ఆయన సమస్తమును లేఖనంలో వ్యక్తపరిచాడు. అందుచేత సమస్తము ఇదివరకే తెలియపరచబడింది. అది సరిగ్గా అక్కడ ఉండి అది సంభవించుటకు ఆయన కనిపెట్టుచున్నాడు. చూడండి, అది తిరిగి దాని రూపమునకు వచ్చుటకు తిరిగి తన వధువుగా తయారు చేయబట్టు చూస్తున్నాడు. మంచిది. అబ్రహాం వలె అవి ఉన్నవి లేనట్లుగానే వ్యతిరేకంగా పిలిచి ఉన్నాడు. విశ్వాసులు వాటిని నమ్ముతారు. ఇంకా ఈ వాక్యము హృదయ రహస్యములను వివేచిస్తుంది. హెబ్రీ 4:12 అది హృదయ రహస్యములను వివేచిస్తుంది. ప్రవక్తలు ఎల్లప్పుడూ వారు ఏమి వ్రాయిస్తున్నారో, వారు ఏమి మాట్లాడుతున్నారో వారు గ్రహించలేదు. వారికి అది అర్థమై ఉంటే వారు దాన్ని చెప్పేవారు కాదు. చూడండి, కానీ బైబిల్ చెప్పింది వారు పరిశుద్ధాత్మ ద్వారా కదిలించబడ్డారు. కదిలించబొట్ట పరిశుద్ధాత్ముడు నిన్ను కదిలించినప్పుడు నువ్వు కదులుతావు. పరిశుద్ధాత్మ ద్వారా కదిలించబడిన ప్రవక్తల ద్వారా దేవుడు పూర్వకాలం ముందు నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడి ఉన్నాడు. ఆ కారణం చేతనే యుగములన్నిటి గుండా కాలములను గురించి ఏమి సంభవిస్తుందో ఆత్మ సంబంధంగా వారు ప్రవక్తలను సంప్రదించి ఉన్నారు. లేఖకుడైన ప్రవక్త ఎల్లప్పుడూ గ్రంథకర్తతో తప్పక ఎడతెగిన సహవాసం కలిగి ఉండాలి. ఈ గ్రంథము ఎలా ఉండబోచున్నదో తెలుసుకుంటూ గాను అతడు ఎడతెక్కకుండా గ్రంథకర్త యొక్క సముఖములో జీవించాలి.
చూడండి, లేఖకుడైన ప్రవక్త కలమును ఏ సమయంలోనైనా సిద్ధము చేసుకుని ఉంటాడు. దేవుడై ఉన్న గంధకత్తుతో ఎడతగిన సహవాసం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏమి చెబుతాడో దాన్ని వ్రాయుటకు చూడండి, తన సహోదరులందరిద్దు నుండి వేరు చేయబడిన జీవితమును జీవిస్తాడు. అది ఎలాంటి జీవితమును అతడు తప్పుగా జీవించాలో అది చూపుతుంది. ఇప్పుడు ఆ కారణము చేతనే ప్రవక్త ఎడతెక్కకుండా దేవుడు చెప్పిన దానిపైన తన మనసు ఉంచుతాడు. మనిషి తలంచినది కాదు, యుగము తలంచినది కాదు, రాజ్యము తలంచినది కాదు, కాని దేవుడు తలంచినదయ్యున్నది. దేవుని యొక్క తలంపులను కేవలము మాటగా వ్యక్తపరుచుతాడు. ఎలాగైనా ఒక మాట అది వ్యక్తపరచబడినప్పుడు ఒక తలంపు అయ్యున్నది. ఇప్పుడు మీకు అర్థమైనదా? మాట ఒక వ్యక్తపరచబడిన తలంపు అయినది. కాబట్టి దేవుని తలంపుల కొరకు ప్రవక్త కనిపెట్టుచుండెను. దేవుడు ఆయన తలంపులను అతనికి వ్యక్తపరిచినప్పుడు అతడు దాన్ని వాక్యములో వ్యక్తపరుచుతాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చూడండి, ప్రవక్త ఇలాగు చెప్పుచున్నాడు కాదు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చూడండి, మంచిది. ఆ కారణము చేతనే వారు రాజ్యములను జయించారు మరియు సంఘములను జయించారు. వారి దినముల్లో అలాగు చేయుట ఒక మరణ దండనయ్యున్నది. నీవు రాజు యొక్క సముఖమునకు నడిచి వెళ్లి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఫలానా ఫలానా కార్యం సంభవించబోచున్నది అని చెప్పుట నీ తల నరికివేయబడుతుంది. తినగా దాని చేటును బట్టి సంగమ నిన్ను మరణమునకు అప్పగిస్తుంది. కాని ఈ ప్రవక్తలు ముక్కుసూటిగా ఉన్నారు. ఎందుచేత? వారు పరిశుద్ధాత్మ చేత కదిలించబడ్డారు. చూడండి, అందుకే వారు ముక్కుసూటిగా ఉన్నారు. అందుకే వారు పొరపాటు లేని దేవుని వాక్యమును కలిగి ఉన్నారు. అనేక మంది ప్రవక్తలను అనుకరించాలనుకున్నారు, యాజకులు వలె. వారేం చేశారు? కలగలిపోయారు. అంతే, వారు దాన్ని చేయలేకపోయారు. ఏలైనగా దేవుడు ఆ యుగము కొరకు మనిషిని ఎన్నుకున్నాడు, వర్తమానమును ఎన్నుకున్నాడు. మరియు ఆ యుగములో ఆ మనిషి యొక్క స్వభావము సైతము, అతని మీద ఆయన ఉంచే దాన్ని సైతము ఆయన ఎన్నుకున్నాడు. ఆ నిర్ణీతమైన మనిషితో ఉన్న స్వభావం బట్టి ఆయన ఇతరుల యొక్క నేత్రములను గుడివిగా చేస్తాడు. ఆ మనిషి చెప్పే మాటలు, అతడు ప్రవర్తించే తీరు ఇతరుల నేత్రములను గుడిగా చేసి కొందరి నేత్రములను తెరుస్తాయి. చూడండి, అతడు ఎలాంటి వస్త్రములతో ఉండాలో అలాగున ఆయన ఆ మనిషి బట్టలు కప్పుతాడు. అతని స్వభావము, అతని లక్ష్యము, అతడు ఉండవలసిన విధానంలో సమస్తము సరిగ్గా అతడు ఉండవలసినట్లుగా ఉంటుంది. ఆ నిర్ణీతమైన యుగములో ఆ ఎన్నుకొనబడిన నిర్ణీతమైన ప్రజలకు సరిగ్గా పరిపూర్ణంగా ఉంటుంది. ఇతరులైతే నిలబడి అతని వైపు చూస్తూ ఉండగా వారంటారు, నేను దాన్ని చూడలేను. వారు గుడ్డివారుగా చేయబడ్డారు. యేసు కూడా అదే విధంగా వస్త్రము ధరించిన వాడై వచ్చాడు. అమర్త్యుడైన దేవుడు మానవ శరీరములో వస్త్రములు ధరించాడు. ఎలాగనగా పూర్తిగా పేడతో ఉన్న పశువుల పాకలో ఒక పశువుల తొట్టిలో ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన తలవాల్చుటకు స్థలము లేదు. ఒక అక్రమంగా పుట్టిన వాడనే పేరును తగిలించుకుని తలంచున్నట్లుగా ఆయన జన్మించాడు. చూడండి, వీటన్నిటితో ఆయన ఎలా పైకి వచ్చాడో చూడండి. ఒక వడ్రంగి వాని కుమారుడుగా ఆయన ఏ విద్యను అభ్యసించలేదు. దరిదాపుగా ఈ ప్రపంచంలో ఈ లోక జ్ఞానముతో ఆయన చేయనది ఏమీ లేదు. ఈ లోక జ్ఞానము, విద్య లేక మరేదైనను ఏమీ కాదు. దానితో ఆయన చేయనది ఒక్కటి లేదు. ఎందుచేత? ఆయన దేవుడయ్యున్నాడు. అది ఘర్షణ పడుతుంది. ఈ లోక సంబంధమైన సంగములు చేసినట్లుగా ఆయన ఎక్కడో ఒక వేదాంత పాఠశాలకు వెళ్లి ఏదో నేర్చుకుంటూ ప్రయత్నిస్తే అది ఆయన గ్రహింపుతో ఏమాత్రము పొసగదు. ఎలాగనగా ఆయన దేవుడయ్యున్నాడు. కాబట్టి విద్య పాఠశాల, వేదాంత పాఠశాలలు మరియు ఇవన్నీ పరిపూర్ణంగా దేవుని చిత్తమునకు వ్యతిరేకమయ్యున్నవి. మొత్తము విద్యా ప్రణాళిక అంతయు దేవునికి వ్యతిరేకమయ్యున్నది. సమస్తము అది ఎల్లప్పుడూ దేవునికి దూరంగా బోధిస్తుంది. ఒక మనిషి నేను డాక్టర్, పిహెచ్డి, ఎల్ఎల్క్యూ అన్నప్పుడు అది అంత ఎక్కువ దూరంగా దేవుని నుండి అతన్ని తీసుకుని వెళుతుంది. చూడండి, అతడు పిలువబడిన దానికంటే అంత ఎక్కువ దూరంగా అతడు విద్యను అభ్యసించాడు. అది నిజం. గమనించండి, ఇప్పుడు ఎలా వారు పరిశుద్ధాత్మ ద్వారా కదులుతారు. ఇప్పుడు చదువుకుని వారు లోపలికి రారని నా భావం కాదు. పౌలు వైపు చూడండి, పౌలు కంటే చురుకైన వాడు అతని దినమున అక్కడ ఎవరూ లేరని నేను ఊహిస్తాను. అతడే తార్సు వాడైన సౌలు. అతడు గమలియేలు కింద విద్యను అభ్యసించినాడు. అతని దినమున ఉన్న అతి గొప్ప పండితుల్లో ఒకడు, ఒక గొప్ప కఠినమైన హిబ్రీయుడు, ఒక పరిశీల సంస్థకు చెందినవాడు. పౌలు అతని కింద పెంచబడ్డాడు. అతడు యూదా మతమంతా ఎరిగినవాడు. కాని అతడు సంగమనద్దుకు వచ్చినప్పుడు అతడు అన్నాడు, నేను మానవుని విద్యతో మీ యొద్దకు ఎన్నడూ రాలేదు. కారణము, అప్పుడు మీరు దానియందు నమ్మకం ఉంచేవారు. కానీ మీ విశ్వాసం దేవుల్లో ఉండాలని దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతో నేను మీ యొద్దకు వచ్చాను. అక్కడే నీవున్నావు. చూడండి, అది సత్యం. అనేక మంది ఈ ప్రజలను అనుకరణ చేయటానికి ప్రయత్నించారు. కానీ వారు ఈ రోజును చేసినట్లుగా అన్ని కలగలుపు చేశారు. యేసు కాలమునకు ముందు ఒకడక్కడ లేచాడు, 400 మందిని తప్పుదారి పట్టించాడు. ఆ సమయం రాకముందు దాన్ని చేటు ప్రయత్నించుటను గూర్చి లేఖనము దాన్ని ఎలా చూపుతున్నదో మీకు తెలుసా? వారిలో కొందరు ఆయన అనుకున్న చేటు ప్రయత్నించారు. అందరూ ఇది అది లేక మరొకటన్నారు. చివరి దినముల్లో ఎలా అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అద్భుతములు మరియు సూచక్రియలు ఎలా జరిగిస్తారో ఆయన చెప్పాడు. అదంతా మనం కలిగి ఉన్నాం చూడండి. కానీ అది నిజమైన దాన్ని తీసివేయలేదు. అది కేవలము ఇంకా దాన్ని ప్రకాశించినట్లు చేస్తుంది. ఎలాగైనా మనము నిజమైన క్రీస్తును కలిగి ఉన్నాము, ఒక అబద్ధికుడు కాదు. ఇప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపాడని మనం గ్రహిస్తాము. తన యొక్క ప్రవక్తల పెదవుల ద్వారా ఆ మార్గంలోనే ఆయన ప్రజలకు ఆయన వాక్యమును తెచ్చున్నాడు. గమనించండి, మీకు తెలుసా, మోషే అన్నాడు, మీరు దాన్ని చదవగోరితే నిర్గమకాండము 4:10-12 దేవుడు అతనితో మాట్లాడాడని మోషే అన్నాడు. దేవుడు పెదవు నుండి చెవికి మనిషితో మాట్లాడాడు. మోషే అన్నాడు, నేను నోటి మాంద్యము గలవాడును, నేను సరిపోయిన వాడను కాదు, నేను వెళ్లలేను. ఆయన అన్నాడు, మనిషికి మాట ఇచ్చింది లేక మోగవానిగా చేసింది ఎవరు? అతనికి దృష్టిచ్చింది లేక అతనికి వినికిడినిచ్చింది ఎవరు? యెహోవానైన నేనే గదా, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. చూడండి, యిర్మీయా అన్నాడు, మీరు దాన్ని చదువుకున్నట్లయితే 1:6 దేవుడు నా నోట మాటలు ఉంచి ఉన్నాడని యిర్మీయా అన్నాడు. చూడండి, ఆయన పెదవు నుండి చెవికి ఓ ప్రవక్తతో మాట్లాడాడు, మరొక ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఆయనకు ఏ నియంత్రణ లేదు, తన పెదవుల గుండా మాట్లాడాడు. ఆయన వాక్యమును బయటకు పంపుటకు ఆయన మార్గములను కలిగి ఉన్నాడు. మీకు తెలుసా? అవునండి. కాబట్టి మీరు చూడండి, బైబిల్ దేవుని వాక్యమయ్యున్నది, అది మనిషి మాట కాదు. మోషే అన్నాడు, దేవుడు స్వరంతో నాతో మాట్లాడాడు, నేను ఆయన మాట విన్నాను, ఆయన ఏమి చెప్పాడో నేను వ్రాశాను. యిర్మీయా అన్నాడు, నేను ఏమాత్రము మాట్లాడలేను. మొదటి విషయం మీకు తెలుసా, నా పెదవులు మాట్లాడుచున్నవి మరియు నేను వ్రాయిచున్నాను. దేవుడు అతని పెదవుల గుండా మాట్లాడాడు, అది నెరవేరింది. దానియేలు, యెషయా, ఆ ప్రవక్తలందరూ అలాగే ఉన్నారు. మీకు తెలుసా, పాత నిబంధన ఒక్క దానిలోనే 2000 సార్లు కంటే ఎక్కువగా ప్రవక్తలు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అని చెప్పారు. ఇప్పుడు ఒక మనిషి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని చెప్పినట్లయితే అది ఆ మనిషి మాట్లాడుతూ కాదు. అతడు దాన్ని చెప్పినట్లయితే అతడు ప్రవక్త కాదు, అతడు ఒక వేషధారి. చూడండి, ఏలైనగా అది ఎన్నడూ నెరవేరలేదు. 1000 సార్లలో వారు ఊహించే ఒక్క అవకాశం కూడా లేదు. కాని అది యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడైనట్లయితే ప్రభు అయిన దేవుడు దాన్ని చెప్పి ఉన్నాడు. ఆర్మెన్ నెవిల్ ఎలాగ చెప్తున్నాడంటే, నా సోదరుడు శ్రీ మాన్ ఎలాగ చెప్తున్నాడంటే, సోదరుడు వేల్ ఎలాగ చెప్తున్నాడంటే, ఈ సోదరుల్లో కొందరు మీలో ఎవరైనా నీవు ఏమి చెప్పావో నేను దాన్ని మాట్లాడుతున్నాను. నేను యథార్థంగా ఉన్నట్లయితే నీవు సరిగ్గా ఏం చెప్పావో దాన్నే నేను చెప్తున్నాను. ఈ మనుషులు ప్రవక్తలై ఉన్నందున అది నేను కాదు, నేను దానితో చేయనది ఏమీ లేదు, కాని అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడయ్యున్నాడు. కాబట్టి బైబిల్ ప్రవక్తల ద్వారా అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడయ్యున్నాడు. గమనించండి, వారు క్రీస్తు ఆత్మను వారిపై తీసుకున్నారు మరియు సంభవించబో సంఘటనలను ముందుగా చెప్పి ఉన్నారు. ముందు అంచనాలను గురించి మాట్లాడండి. వారు కూర్చుని నిలబడి పండుకొని వారి మీద క్రీస్తు ఆత్మను కలిగి నడుచుండగా యుగముల కింద వరకు ఏమి సంభవిస్తుందో వారు చెప్పారు. ఎంత మొట్టకనగా వారు క్రీస్తు వలె ప్రవర్తించి ఉన్నారు. పాఠకులందరూ దాన్ని చదివినప్పుడు ప్రవక్తలు అది వారి గురించి చెప్పుకొనుచున్నారని తలంచారు. మీకు గుర్తున్నదా, నపుంసకుడు యెషయా గ్రంథము 53:1 చదువుచుండగా అది ఎలా ఆయన మన అతిక్రమములను బట్టి గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నొంది ఉన్నాము. నపుంసకుడు పిలుపుతో అన్నాడు, ప్రవక్త మాట్లాడుచున్నది తను గూర్చియా లేక మరొకరిని గూర్చియా? చూడండి, అది ప్రవక్త తానే అయ్యున్నట్లుగా మాట్లాడాడు. ఆత్మలో విలపించున్న దావీదును చూడండి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడినాడితివి, నా ఎముకలు వారు నిదానించుచు నన్ను తేరిచూచున్నారు. దావీదు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. దావీదు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. దావీదు తను గూర్చి పరిశుద్ధునిగా మాట్లాడుచున్నాడు. అది దావీదు కుమారుడై ఉన్నాడు. అది అంకురమును కలిగి ఉన్నది. ఆత్మ సంబంధమైన విత్తనము కిందికి వచ్చుచున్నది. దావీదు తనకై తాను ఒక గురువు గింజ అయ్యున్నాడు. కానీ లోపల అక్కడ గోధుమ గింజ ఉన్నది. మీకు అర్థమైందా? కాబట్టి బైబిల్ అంతా ఒక మనిషి మాట కాదు, లేక అది మనిషి ద్వారా వ్రాయబడలేదు, మనిషి ద్వారా తేబడలేదు, లేక మనిషి ద్వారా అది బయలుపరచబడలేదు. అది దేవుని మాట, స్వయంగా దేవుని ద్వారా బయలుపరచబడి ఉన్నది. ఆయనే తన సొంత అనువాదకుడు. క్రీస్తు తన సొంత వాక్యం ముందు బయలుపరచబడ్డాడు. ఆ వెనుక దావీదులో నిలబడి ఉన్న క్రీస్తును చూడండి. దావీదు కనీసం దాన్ని ఆలోచించలేడు. ఆయన మనస్సు ఆయన నుండి గతించిపోయినట్లున్నది. ఇక్కడ ఈ ప్రతిమవలే మీరు చూస్తున్నట్లుగా ఆయన శిలువు మీద వేలాడుచున్నాడు. శిలువు మీద వేలాడుచు ఆయన మొరపెట్టుచున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విన్నాడితివి? నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నా పాదములను నా చేతులను పొడిచి ఉన్నారు, వారు నా ప్రక్కను పొడిచి ఉన్నారు. చూడండి, నీవు నాకు ఎందుకు దూరంగా ఉన్నావు? బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. వారు వారి తలను ఆడించున్నారు. వాడు దేవుని యందు విశ్వాసముంచాడు. ఇప్పుడు ఆయన వచ్చి విడిపిస్తాడేమో, అతన్ని విడిపించునని చూద్దాం. అదే మాటలను వారు మాట్లాడుచున్నారు. కాబట్టి మీరు చూడండి, దేవుడు భూమి మీద ప్రత్యక్షపరచబడినప్పుడు దావీదు చెప్పిన మాటలనే ఆయన చెప్పాడు. మీకు అర్థమైందా? మీరు చూడండి, అది మనిషి యొక్క మాట కాదు, అది దేవుని యొక్క మాట అయి ఉన్నది. అక్కడ దావీదులో దేవుడున్నాడు, అది దావీదు కాదు. అతడు ఏమి చెబుతున్నాడో అతనికి తెలియదు. అతడు ఎంతో ఆత్మతో ఉన్నాడు. ఆ విధంగానే మోషే ఉన్నాడు. అతడు ఎంతగా ఆత్మలో ఉన్నాడంటే, అతడు జీవించున్న కోణమును దాటిన వాడై మొండుచున్న పొద దగ్గర ముఖాముఖిగా దేవుని ముందు నిలిచి దేవునితో స్వయంగా మాట్లాడుచున్నాడు. నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు అని ఆయన అన్నాడు. మోషే ఆ స్థలమును విడిచినప్పుడు నేను అనుకుంటాను, ఏమి సంభవించింది, ఏమి జరిగింది, అది ఏమిటి? ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో వస్తానన్నాడు. అతడన్నాడు, అది నాకెంతో యథార్థంగా ఉంది, నేను తప్పక వెళ్లాలి. అతడు తన భార్యను తన బిడ్డను మరియు తన కర్రను తీసుకుని ప్రజలను విడిపించుటకు ఐగుప్తుకు వెళ్లి ఉన్నాడు. చూడండి, దేవుడు స్వయంగా ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి, అది ప్రవక్తలు కాదు, అది పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు. ఎలాగనగా, ప్రవక్త వారికై వారు ఆ సంగతులను చెప్పలేరు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను అని యెషయా మాట్లాడుచున్నాడు. మీరు చూడండి, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను? అతడు మన ముందు పాకలోని దూడవలే పెరిగను. అది ఎలా? ఇంకను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్ను, మన దోషములను బట్టి నలుగొట్టబడ్ను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్ను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనము స్వస్థతనుంది ఉన్నాము. ఈ యుగంలో ఉన్న మనము యెషయా క్రీస్తుకు ముందు అదిగో 800 సంవత్సరముల క్రితం చెప్పాడు. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత జరిగిపోయిన కాలము, ఇదివరకే స్వస్థపడ్డాము. అయ్యో ఎలా! దేవుని వాక్యము ఎంత పరిపూర్ణమైనదో ప్రజలారా, దాని ఎందు నమ్మకం ఉంచండి. అది మాత్రమే నిన్ను రక్షించగలదు. మిగిలిన మాటలన్నీ అవి ఎంత చక్కగా ఉంచబడినప్పటికీ, అవి ఎవరి దగ్గర నుండి వచ్చినప్పటికీ, ఏ సంఘశాఖ నుండి వచ్చినప్పటికీ, లేక ఆ మనిషి ఎంత చురుకైన వాడప్పటికీ, నేను లెక్క చేయను. దేవుని వాక్యములకు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా అది పరిపూర్ణంగా మరవబడుతుంది. మీరు లేఖనాన్ని వ్రాసుకోవాలనుకుంటున్నారా? అది Galatians 1:8. చూడండి, పౌలన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను, పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. మరొక మాటలో, ఒక దేవదూత ప్రకాశమానమైన వెలుగుతో ప్రకాశించిన దూత పరలోకం నుండి దిగివచ్చినను నిలబడినట్లయితే, కురవాడా, అది ఈ రోజున ఎరగా ఉన్నది అది కాదా? ఒక ప్రకాశమానమైన వెలుగుతో నిలబడి వాక్యములకు విరోధంగా ఏదైనా చెప్పినట్లయితే నీవు చెప్పు, సాతానా నా నుండి దూరంగా వెళ్లిపో. నిజము, అతడు బిషప్ అయినా, అతడు ఎవరయ్యున్నను, అతడు ఖచ్చితంగా బైబిల్ ప్రకారము వాక్యము వెంబడి వాక్యమును మాట్లాడకపోతే అతన్ని నమ్మవద్దు. అతను గమనించము, బైబిల్తో నిన్ను అతడు కొనిపోతాడు. అతడు ఒక నిర్ణీతమైన స్థలానికి నిన్ను అతడు కొనిపోతాడు, మరియు అప్పుడు తిన్నగా అక్కడ దాన్ని బిగిస్తాడు. బైబిల్ ఒక దాన్ని చెబుతూ ఉండగా అతడు దాన్ని బయట దాటివేసినప్పుడు అక్కడే అతన్ని గమనించము. చూడండి, ఆ మార్గంలోనే వాడు హవకు చేశాడు. వాడు తిన్నగా వచ్చి సమస్తము ఖచ్చితంగా చెప్పాడు. మంచిది, దేవుడు దీన్ని చెప్పాడు. అవ్వా, అది నిజమే. ఆమెన్. మనం దాన్ని కలిసి నమ్ముచున్నాం. బాగుంది, దేవుడికి చెప్పాడు, నిశ్చయంగా మేము దాన్ని నమ్ముదాం. దేవుడు దాన్ని చెప్పాడు, మేము దాన్ని నమ్ముతాం. మంచిది, కానీ మేము చనిపోతామని దేవుడు అన్నాడు. బాగుంది, ఇప్పుడు నీకు తెలుసా, ఆయన మంచి దేవుడు. దాన్ని ఆయన చేస్తానని చెప్పలేదు. నీకు తెలుసా, నిశ్చయముగా. ఓ నేనా, అక్కడే వాడున్నాడు. వాడు ఆ విధంగా మోసకారి అయి ఉన్నట్లయితే బైబిల్ చెప్పింది చివరి దినములలో సాధ్యమైతే ఏర్పరచబడవారిని సైతము వాడు మోసగిస్తాడు. స్నేహితులారా, మనము తప్పక ఎక్కడున్నాము? ఇప్పుడు ఈ చిన్న సండే స్కూల్ పాఠములు తప్పక వాటిని మనము మన హృదయంలో అనుసరించాలి. మీకు తెలుసా, చూడండి, అది తప్పక ఎంత మోసకరమైనదో మనం జాగ్రత్తగా వినాలి. గమనించండి, మనము తప్పక ఏ మనిషి మాటను వినకూడదు. ఎంత చురుకైన వారైనా, ఎంత చదువుకున్న వారైనా మనము లెక్క చేయం. బైబిల్ సామెతల్లో చెబుతుంది మన తర్కములన్నింటినీ తప్పక మనం పడద్రోయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ రెండవ పరిధిలో, మొదటి పరిధి నీ జ్ఞానేంద్రియములున్నాయి. చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన చూచుట, వినుట, అది నీ బాహ్య శరీరములో ఉన్నది. లోపల శరీరములో, మనస్సులో తర్కములు మరియు తలంపులున్నవి. మనము తప్పక దాన్ని పడద్రోయాలి. మనము తర్కించరాదు. ఇప్పుడు ఆగండి. ఆయన మంచి దేవుడైనట్లయితే ఆయన ఈ రోజున ఎంతో మంచి దేవుడై ఉన్నాడని ఎంతో మనకు చెప్పబడింది. ఆయన మంచి దేవుడైతే అప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లయితే, బైబిల్ యథార్థమయ్యున్నదని నేను చూడలేకపోయినను, నేను యథార్థంగా ఉన్నట్లయితే నేను రక్షించబడతాను. కాదు, నీవు తప్పిపోయావు. నేను సంగమునకు వెళ్లి నేను సరి అని నమ్మిన కార్యములను చేసినట్లయితే, నేను ఆలోచించేది సరి అని పట్టుకున్నట్టుకు ప్రయత్నిస్తే మంచిది, నీవింకనూ తప్పిపోయావు. ఒక ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, కాని తుదకది మరణమునకు నడిపించును. చూడండి, నీవు రక్షించబడవు, నువ్వు తప్పిపోయావు. చూడు చూడు, అది తప్పక లోపల నియంత్రణ చేయు మనిషి అయ్యున్నాడు. మంచిది బ్రెన్హామ్ సోదరుడా, నేను భాషలతో మాట్లాడాను. మంచిది బ్రెన్హామ్ సోదరుడా, నువ్వు భాషలతో మాట్లాడటం నమ్మవా? నిశ్చయముగా. మంచిది, నేను కేకలు వేశాను, నీవు దాన్ని నమ్మవా? అవునండి. నేను మంచి క్రైస్తవ జీవితమును కలిగి ఉన్నాను, నీవు దాన్ని నమ్మవా? అవునండి, నమ్ముతాను. కాని అది ఇంకను నీవు రక్షించబడ్డావంటానికి అర్థం కాదు. నీవు ఒక మంచి వ్యక్తివి, శుభ్రమైన, నైతికంగా పరిశుద్ధమైన మంచి వ్యక్తివి. కాబట్టి ఆ యాజకులు కూడా ఎంతో మతనిష్ట గలవారయ్యున్నారు, ఎంతో భక్తి గలవారనగా, చివరకు ఒక్క మాటను తప్పుగా అర్థం చెప్పినా వారు రాళ్లతో కొట్టి చంపబడతారు. దేవుని యొక్క వాక్యముతో ఆటలాడుట వారికి మరణశిక్ష అయ్యున్నది. ఈ దినమున మన దేశంతో వచ్చిన చిక్కేమిటి? దానికి కారణమేమనగా, ఈ దినమున భూమి మీద వదులు ఆకులు వంటి కార్యములను మనం కలిగి ఉన్నాము. శిక్షలు తగినంత బలంగా లేవు. ఒక పురుషుడు తన పొరుగు వాని భార్యతో పరిగెత్తున్నట్లయితే వారిద్దరిని ప్రజల ముందు నిలబెట్టి కిందగా ప్రజల ముందే వారిని నిస్సత్తువ గలవారిగా చేసి వారి మర్మాంగములకు అచ్చువేసి వారిని వదిలిపెట్టాలి. అది సత్యము. ఒక మనిషి రోడ్డు మీద వేగంగా వెళుతూ తప్పు చేసినట్లయితే 10 సంవత్సరములు తగ్గకుండా అతనికి శిక్ష విధించాలి. అది ముందుగా ప్రాణాలకు వేసిన హత్య. చూడండి, నీవు వారి మీద అలాంటి జరిమానాలు వేసినట్లయితే వారి నీవు కింద కణిచి పెడతావు. అయితే ఎవరో ఒక వంకర రాజకీయ నాయకుడు దానిలోనికి ప్రవేశించి దాన్ని అనుమతిస్తాడు. అతడంటాడు, సరే, అతడు కొంచెం త్రాగి ఉన్నాడు, అది చేయటం అతని భావం కాదంటాడు. అతడు ఆ మనిషిని, అతని భార్యను, మొత్తం అమాయకులైన పిల్లలందరినీ చంపివేస్తాడు. ఆ రిక్కీని దానితో వెళ్లనిస్తాడు. అదే రాజకీయం, అది లోకమయ్యున్నది, అది దెయ్యం. ఒక స్త్రీ గాని లేక పురుషుడు గాని వ్యభిచారంలో పట్టుబడినట్లయితే వారిని బయటికి తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపమన్నాడు. అది పరిష్కరించబడింది. చూసారా, విశ్రాంతి దినమున ఒకడు ఒక పుల్ల బరువు ఎత్తుచూ పట్టబడినా అతనిని తీసుకుని రాళ్లతో కొట్టండి. అప్పుడు వారు దాని ద్వారా జీవించారు. ఇప్పుడు చూడండి, అలాంటి నియమములు మనకు ఈ రోజున లేవు. కాని క్రైస్తవుడు సంఘము, ఈ ఉదయమున నేను అదే మాట్లాడుతున్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రము నీ హృదయములో ఉన్నది. చూడండి, దాన్ని చేసే కోరిక నీకు లేదు, అది నీ లోపట ఉన్నది. దేవుని ధర్మశాస్త్రమును నీవు పరిపూర్ణంగా పాటించాలనుకుంటున్నావు. అది ఏమైనను లెక్క కాదు. నీవు నీతిమంతుడుగా ఉండకూడదు. ద్వారం వద్ద కాళ్లు దులుపుకునే పట్టా దేవునికి అవసరమైనట్లయితే, నీవు ఆ పట్టాగా ఉండాలని దేవుడు కోరినట్లయితే, నీవు అలా ఉండుటకు ఎంతో సంతోషిస్తావు. చూడండి, నీవు కాళ్లు దులుపుకునే పట్టాగానే ఉంటావు. దేవుడు నిన్ను ఏది చేయమని కోరతాడో నీవు దాన్నే చేస్తావు. ఏలైనగా అది దేవుడయ్యున్నాడు. ఇప్పుడు నిజంగా అక్కడే నీవు నిజమైన, యథార్థమైన, అసలైన దేవుని ప్రేమను కనుగొంటావు. ఇప్పుడు తరువాత మనం కనుగొన్నది ఏమనగా, పరలోకము నుండి దిగివచ్చిన దేవదూత అయినను బైబిల్లో ఇదివరకే చెప్పి ఉన్న దాన్ని కాక మరేదైనా చెప్పితే వాడు శపించబడుగాక. ఎవరూ చేయలేరు, దాన్ని చేయలేరు. అది ఖచ్చితంగా అది చెప్పబడి ఉన్నట్లుగా ఉండాలి. మరలా మనము ప్రకటన 22:18 మరియు 19 చదువుతాము, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడ్లా, ఏదైనను తీసివేసిన ఎడ్లా జీవగ్రంథంలో నుండి అతని పేరును తీసివేయబడును. నిజము, అతడు ఒక సేవకుడైనను మరి ఏదైనాను దానికి ఏదైనా కలిపినను దాని నుండి ఏదైనా తీసివేసినను అతని పేరు జీవ గ్రంథముల నుండి తీసివేయబడుతుందని దేవుడు అన్నాడు. అతడు దానికి ఒకటి కలిపినా లేక దాని నుండి ఒకటి తీసివేసినా అతని పేరును తుడిచివేస్తానని ఆయన అన్నాడు. అది నిజం. ఆ విధముగానే తప్పిపోని దేవుడు ఆయన వాక్యమును సిద్ధపరిచాడు. చూడండి, నీవు సంగమును కలుపవచ్చు లేక సంగమ నుండి తీసివేయవచ్చు, కాని వాక్యమునకు ఏది కలపవద్దు, దాని నుండి ఏది తీసివేయవద్దు. ఏలైనగా దేవుడు తిన్నగా జీవ గ్రంథంలో నుండి నీ పేరును తీసివేస్తాడు, మరియు అదే అప్పుడు నీవు ముగించబడ్డావు. చూడు, నీవు దానికి ఏదియూ కలపరాదు, దాని నుండి ఏదియూ తీసివేయరాదు. అది ఖచ్చితంగా ఏమయ్యున్నదో అదే. దానికి అనువాదకుడు అవసరం లేదు. ఎలయనగా బైబిలుకు దేవుడే తన సొంత అనువాదకుడయ్యున్నాడు. దానికి వ్యక్తిగతమైన అనువాదం లేదు అని పేతురు చెప్పాడు. మంచిది. లేఖనమంతయు దైవికంగా ఇవ్వబడింది, దైవికంగా క్రమంలో ఉంచబడింది, మరియు అది మొత్తము యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడో మరియు రాబోయే యుగముల్లో ఏం చేస్తాడో పాత మరియు కొత్త నిబంధనంతయు ఆయన రాకడను గూర్చి ముందుగా చెప్పింది. ఆ ప్రకారము అది ఆయన్ను నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడుగా చేస్తుంది. చూడండి, అక్కడ హెబ్రీ పత్రికలో వలె పౌలు దాన్ని వ్రాశాడు. ఆయన దేవుడు పాత నిబంధనలోని నిన్న యేసుక్రీస్తు, ఆయన ఈ రోజున యేసుక్రీస్తు అయ్యున్నాడు, శరీరములో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన నిరంతరము యేసుక్రీస్తు అయ్యున్నాడు, రాబోవచ్చున్న ఆత్మలో. చూడండి చూడండి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆ యుగమునకు అది ఏమి చేస్తుందని అది చెప్పిందో, ఆయన మాటను సజీవము చేయుటకు ఆయన సదాకాలం జీవించున్నాడు. ఆయన సజీవుడయ్యున్నాడు, ఆయన పాత నిబంధనలో సజీవంగా ప్రత్యక్షపరచబడ్డాడు. మీరు దానికి నిలబడగలిగినట్లయితే అక్కడ ఒక దాన్ని మీరు చూడాలని నేను కోరతాను. గమనించండి, మనము నమ్మినట్లుగా యేసు పాత నిబంధనలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఇప్పుడు అక్కడ ఉన్న బోధకులైన మీరు దాంతో వాదించవచ్చు, మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి, కాని నేనేమి తలంచానో దాన్ని తీసుకుంటాను. చూడండి, పాత నిబంధనలో యేసు వాక్య శరీరంలో ప్రత్యక్షపరచబడినప్పుడు మెల్కీ సెదకు అను వ్యక్తిగా వచ్చాడు. యాజకత్వం కాదు, కాని ఒక వ్యక్తి, మనిషి. చూడండి, కారణము ఈ మనిషి ఇంకా జన్మించి ఉండలేదు, కాని ఆయన వాక్య శరీరములో ఉన్నాడు. కాబట్టి ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, ఆయన స్వయంగా దేవుడే. ఆయన ఒక మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. షాలేము రాజు అనగా సమాధానమునకు రాజు, నీతి రాజు అని పిలువబడ్డాడు. చూడండి, ఆయన మెల్కీ సెదకయ్యున్నాడు. ఆయనకు తల్లి గాని తండ్రి గాని లేరు, దినముల ప్రారంభం కాని అంతము గాని లేదు. చూడండి, అది వాక్య శరీరములో ఉన్న యేసయ్యున్నాడు, మానవ రూపంలో ఉన్నాడు. మీకు అర్థమైందా? మంచిది. తరువాత ఆయన నిజంగా శరీరధారి అయి కన్యక గర్భమును జన్మించిన యేసు క్రీస్తు అనే వ్యక్తిలో మన మధ్య నివసించాడు. ఆయన చనిపోనట్లుగా ఆ రూపంలో వచ్చాడు, మరియు తిరిగి పరలోకమునకు వెళ్లాడు. ఇప్పుడు చివరి దినముల్లో ఆయన శరీరములో ఆత్మలో తిరిగి స్వయంగా సంపూర్ణంగా ప్రత్యక్షపరచుకుంటానని ఆయన వాగ్దానం చేశాడు. చూడండి, సదోమ దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని రాకడలోనూ జరుగును. ఇప్పుడు సదోమ వైపు అది ఎలా కూర్చున్నదో, ఏమి సంభవించిందో చూడండి. యేసుక్రీస్తు ఆయన సంఘం యొక్క శరీర రూపంలో ఈ చివరి దినమున ప్రత్యక్షపరచబడ్డాడు. చూడండి, ఆయన ఎలవేళలా చేసిన అవే కార్యములు అదే పనిని చేయుచున్నాడు. ఎన్నడూ మారినవాడు, నిత్యుడైన వాడు. చూడండి, ఈ దినమున భూమి మీద మానవ శరీరములలో తను తాను ప్రత్యక్షపరచుకునిచున్నాడు. పిలువబడిన మన శరీరములను ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు నానా సమయములలో ఆయన చేసిన అవే కార్యములను చేస్తున్నాడు. ఈ రోజున అదే కార్యములు చేస్తున్నాడు. ఏలైనగా ప్రవక్తల ద్వారా నానా సమయములలో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల్లో ఆయన కుమారుని ద్వారా మాట్లాడి ఉన్నాడు, యేసు క్రీస్తు. చూసారా, కుమారుడు చివరి దినముల్లో బయలుపరచబడ్డాడు. సొదొమ నాశనమునకు ముందు, అన్య ప్రపంచం అంతమునకు ముందు దేవుడు మానవ శరీరంలో ప్రత్యక్షపరచబడ్డాడు. మీరు దాన్ని చూస్తారా? అక్కడ మూడు ప్రత్యక్షతలున్నాయి. ఇప్పుడు తరువాత సంభవించే కార్యం ఏమనగా, అది అంతయు ఆ ఒక్క వ్యక్తిలో, యేసు క్రీస్తులో. ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడనొద్ద వధువు మరియు శరీరము పోగు చేయబడుతుంది. ఆయన మూడు సార్లు సిద్ధం చేస్తుంది. ఆయన భూమి మీదకి తేబడినప్పుడు చంపబడ్డాడు, సిలువేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయనను ఆయన యొక్క శరీర రూపంలో ప్రత్యక్షపరుచున్నది అది ఆయన వధువయ్యున్నది, స్త్రీ. మీకు అర్థమైందా? ఆమె ఆయన శరీరములో భాగమై ఉన్నది. స్త్రీ మరియు పురుషుడు ఎంత దగ్గరగా కలిసి ఉన్నారనగా చివరకు వారు దరిదాపుగా ఒక్కటయ్యున్నారు. ఎలాగైనా వారు తప్పక అలా ఉండాలి. అక్కడ వారున్నారు చూడండి, వారు ఖచ్చితంగా ఒకే రీతిగా ప్రత్యక్షపరచబడ్డారు. ఆమె అతనిలో భాగమై ఉన్నది. ఏలైనగా ఆమె అతనిలో నుండి తీయబడింది. ఈ దినమున వధువు క్రీస్తు యొక్క శరీరము నుండి తీయబడింది. ఈ దినము కొరకు అది ఏమి చేస్తుందని ఆయన చెప్పాడో ఖచ్చితంగా ఆలోగనే ఆమె చేయుచున్నది మరియు పనిచేయుచున్నది. వధువు, రాణి, రాజు మరియు రాణి. మంచిది, ఇప్పుడు మనకు ఆలస్యం వచ్చినది కాబట్టి మనం త్వరపడి ముందుకెళదాం. మంచిది, ప్రతి యుగమునకు తను తాను తెలుసుకొనచ్చు. బైబిల్ అంతా యేసు క్రీస్తు యొక్క పూర్తి ప్రత్యక్షత అయినది. లూదర్ కాలంలో ఆయన తను తాను తెలియపరుచుకున్నాడు ఒక పునాదిగా, సంగము, పాదములు, కాళ్లు. ఆయన రాజైన నెబుకద్నెజరు చేసినట్లుగా అతడు ఎలా ఆ కలలను కన్నాడో, తల నుండి ఎలా అది కింద వరకు వచ్చి ఉన్నదో చూడండి. ఇప్పుడు ఆయన పాదముల నుండి పైకి వచ్చున్నాడు చూడండి. బబులోను రాజ్యంలో ఆ పాత నిబంధన అంతా చూపాడు. ఆయన తల నుండి క్రిందికి వస్తున్నాడు. చివరగా దేవుడే స్వయంగా నిచ్చెన పాదముల నద్ద శరీరధారిగా మారతాడు. ఇక్కడ కృత నిబంధనలో తిన్నగా తను తాను బంగారు శిరసు నదుకు కిరీటము ధరించుటకు పైకి తెచ్చుకొనిచున్నాడు. చూడండి, మీకు అర్థమైందా? దేవుడు ఆరంభములో ఉన్నాడు, ఆయన క్రిందికి వస్తూనే ఉన్నాడు, ఇంకా క్రిందకు. చివరగా ఆయనే స్వయంగా మన వంటి మనిషి అయ్యాడు. తిన్నగా క్రింద నిచ్చెన పాదముల నొద్ద ఒక బిడ్డ పశువుల తొట్టులో పుట్టాడు. ద్వేషించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఒక చెడ్డ పేరును సమస్తమును ఆయనే అయ్యున్నాడు. తరువాత ఆయన పైకి లేచుడు ప్రారంభించాడు. చూడండి, పాదముల నుండి తన సంగమును, వధువును నిర్మించడానికి తిరిగి వస్తున్నాడు. మరియు ఇప్పుడు బయటకు తలరాయిలోనికి వస్తున్నాడు. అక్కడ సమస్తము ఒకటిగా అతికించబడి ఒక గొప్ప రూపాంతరము చెందిన యేసుక్రీస్తు శరీరముగా చేస్తుంది. ప్రతి యుగములో ఆయన వాగ్దాన వాక్యము ద్వారా ఆ యుగమునకు దేవుడు బయలుపరచబడ్డాడు. ఇప్పుడు ఈ చివరి మాటలతో మనం ముగించుచుండగా ఈ దినము కొరకైన ఆయన వాగ్దానముల్లో కొన్నిటిని చూద్దాం. ఇప్పుడు సాయంకాలపు వెలుగు కాలంలో దేవుడు తను తాను బయలుపరుచుకొనిచున్నాడు. ఇక్కడ కొన్ని లేఖనములను నేను వ్రాసుకున్నాను. ఈ పేజీని మీరు చూసినట్లయితే ఇక్కడ ఎన్ని లేఖనములు వ్రాయబడి ఉన్నవో. కానీ ఇప్పుడు సమయము 15 నిమిషాలు తక్కువగా 12 అయింది. నేను బయటకు వెళ్లాలి. ఈ ఉదయం మాట్లాడటం వలన నా గొంతు బొంగురు పోలేదు. కొన్నిసార్లు ఈ ఎయిర్ కండిషనర్లు నిశ్చయముగా నా గొంతు బొంగురు పోనట్లు చేస్తాయి. కాబట్టి సోదరుడు నెవిల్, ఈ రాత్రికి నీ దగ్గర ఏమీ లేకపోయినట్లయితే మంచిది, మంచిది, అది పర్వాలేదంటే నేను ఒకటి కలిగి ఉన్నాను. నిన్నటి దినమున్న అడవుల్లో పడి ఉన్న ఒక సిగరెట్ పెట్టి నేను కనుగొన్నాను. మరియు ప్రభుచితమైన ఎళ్ళ ఈ రాత్రికి ఆ సిగరెట్ పెట్టి నుండి నేను ఒక వర్తమానమును కలిగి ఉన్నాను. చూడండి, కాబట్టి ఇక్కడ నేను లేఖనములను కలిగి ఉన్నాను. ఎక్కువ సమయం తీసుకుంటే నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు తిరిగి రాగలరు. ఒక సిగరెట్ పెట్టి మాట్లాడుచున్నది. మంచిది, నేను అడవుల్లో నుండి బయటకు వచ్చి ఆరంభించాను. అక్కడ ఒక సిగరెట్ పెట్టి పడి ఉన్నది. నేను ముందుకు నడిచి దూరంగా వెళ్లాను. నేను అనుకున్నాను, మంచిది, ఎవరో నా ముందున్నారు, ఏదో మాట్లాడింది, వెనుకకు తిరిగి దాన్ని పైకి తీసుకో. నేను అనుకున్నాను, సిగరెట్ పెట్టి పైకి తీసుకోవాలా? నేను కాదు, ఏదో మాట్లాడింది, వెనుకకు వెళ్లి ఆ సిగరెట్ పెట్టి తీసుకో. నేను కిందికి వెళ్లాను. అక్కడ ఒక పాత పెట్టి ఉన్నది. నేను దాని మీద ఒకటి చూశాను. ప్రభుచితమైన ఎళ్ళ ఈ రాత్రి దాన్ని గూర్చి మీకు చెబుతాను. మంచిది, కొన్ని క్షణముల్లో సాయంకాలపు వెలుగులను గూర్చి మనం మాట్లాడబోతున్నాం. తిన్నగా ముగింపు కాలంలో సూర్యుడు బయటకు వస్తాడని, అక్కడ ఒక సాయంకాలపు వెలుగు ఉంటుందని, అలాంటి ఒక సమయం వస్తుందని బైబిల్ ముందుగానే చెప్పింది. మనందరికీ తెలుసు. మనకు తెలీదా? ప్రభు అయిన యేసు నుండి వచ్చిన ఈ దినం యొక్క వర్తమానముతో పరిచయం కలిగిన మనము అక్కడ ఒక సాయంకాలపు వెలుగు ఉండబోతున్నదని మనం నమ్ముతాం. ఈ సాయంకాలపు వెలుగు నిజానికి ఈ గొప్ప వెలుగు వస్తుంది. యేసే స్వయంగా ఈ భూమి మీద ప్రత్యక్షమవుతాడు, లేక ఆకాశములలో ఆయన వధువును తీసుకుని వెడతాడు. తరువాత 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. అయితే ఎన్నడైనా మానవాళి ముందుంచబడిన ఒక అత్యంత భయంకరమైన కాలము గుండా మనము తప్పక వెళ్లవలసి ఉన్నది. నేను ఆ గడి కొరకు ఎదురు చూస్తున్నాను. అప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం లభించి మీరు మీ పని నుండి తిరిగి వచ్చి కొన్ని దినములు మనం ఎక్కడో కూర్చుందాము. అప్పుడు ఈ చివరి దినముల్లో పడబోయే ఆ తెగుళ్లు వాటన్నిటిని గుర్చి నేను మాట్లాడగలను. 2 లేక 3 వారములు ఏకముగా దాన్ని ఒకటిగా చేస్తాను. దాన్ని చేయుటకు ప్రభువు నన్ను జీవింపునిచ్చినట్లయితే, అలాగు చేయుటకు నన్ను ప్రేరేపించినట్లయితే చేస్తాను. చూడండి ఎలాగవి లోపల పడతాయో ఆ ఉరుములు. అప్పుడు మనుషులు ఏమి కలగనుచున్నారో అవన్నీ నెరవేరుతాయి. చూడండి అవి బయలుపరచబొట్ట ఆ గొప్ప ఉరుములు ఆకాశంలో నుండి ముందుకు వచ్చుట మీరు గమనిస్తారు. ఇప్పుడు నిజానికి మీ గుంపందరికీ దాని భావం ఏమిటో తెలుసు, మీరు చూడండి. అయితే ఆ సమయం వచ్చే వరకు మనం కనిపెడదాం చూడండి, కారణం ఇప్పుడు అది ఎక్కువ ఋతువయ్యున్నది కాబట్టి. కొన్ని లేఖనములను ఇక్కడ మనం చదవబోతున్నాం. ఇప్పుడు సాయంకాలపు వెలుగులు వచ్చినవి, ఉదయమున ఉండిన అదే వెలుగుగా అది ఉండవలసి ఉన్నదని మనం గ్రహిస్తాం. ఏలైనగా ఉదయమున ఒక సూర్యుడు, మధ్యాహ్నం మరొక సూర్యుడు అక్కడ లేడు, అది ఒకే సూర్యుడై ఉన్నాడు. మధ్యాహ్నమున అదే సూర్యుడు, ఉదయమున ఉన్నాడు, ఉదయమున మరియు మధ్యాహ్నమున అదే సూర్యుడు. ఇప్పుడు అది చెప్పింది ఆ దినము దానికయ్యేది, ఆ దినము మధ్య సమయంలో ఉన్నది, అది ఒక విధంగా ఒక చీకటిగా ఒక మబ్బు దినముగా ఉన్న దినము, అది పగరు కాదు రాత్రి కాదు దాని మధ్యలో ఉన్నది చూడండి. అది పాదముల నుండి పైకి వస్తూ శరీరము రూపుదిద్దుకొనుచున్నది. ఆయన భూమి మీద ఉండగా ఆయన కుమారుడై ఉండెను, వెలుగుచ్చువాడు. తరువాత ఆయన చంపబడ్డాడు, సంఘం ఆయన స్థానమును తీసుకున్నది. తరువాత సాక్షులు చీకటి గుమ్మల గుండా వెళ్లింది మరియు పునాది నిర్మిస్తూ బయటకు వచ్చుట ఆరంభమైంది. అప్పుడు దృష్టి ఎక్కడి నుండి వస్తుంది? శిరస్సు పైనుండి వస్తుంది. ఆ దర్శనం చూడండి, నెబుకద్నెజరు అన్యుల యొక్క కాలం ప్రారంభం నుండి వారి కొరకు రక్తము చిందించబడి ప్రాయశ్చిత్తం చేయబడి వరకు అతడు క్రిందికి వెళ్లటం చూడండి. అన్య మస్తస్థులైన వారు లోనికి తేబడ్డారు, కానీ గమనించండి అది తిన్నగా క్రిందికి వెళ్లింది, తిన్నగా క్రిందికి ఒక గుర్తుగా అడుకునకు వెళ్లిపోయింది చూడండి, అది క్రిందికి తేబడింది. తరువాత తిన్నగా అది తిరిగి ప్రారంభమైంది, వెనుకకు వచ్చున్నది. సంగము పాదముల నుండి వెనుకకు వస్తూ పైకి వెళుచున్నది. ఇప్పుడు ఇది శిరస్సు యొక్క కాలము, శిరస్సు కాలము. ఇప్పుడు గమనించండి, వెలుగును నీ చేతులతో చూడలేవు, అయినను అవి దేహములో భాగమయ్యినవి. నీవు నీ చెవులతో చూడలేవు, ఇంకను అవి వినగలవు. నీవు ముక్కుతో చూడలేవు, ఇంకను అది వాసన చూస్తుంది. నీ పెదవులతో నీవు చూడలేవు, ఇంకను అది మాట్లాడుతుంది. చూడండి, అది పెంతకొస్తే యుగమై ఉన్నది, కాని ఇప్పుడు అది కన్ను కాలములో ఉన్నది చూచుట చూడండి. ఇప్పుడు కంటికి పైగా కదులు శక్తి ఏదీ లేదు, అది నిజమేనా? తరువాతది జ్ఞానమయ్యున్నది, అది దానికే, అది క్రీస్తే, అదే శరీరమును నియంత్రణ చేస్తుంది. దానికి పైగా కదిలేది లేదు, కదలిక లేదు. చూసారా, సమస్తము కదిలింది చూడండి. నీ పాదములు కదులుతాయి, నీ పాదములలో కండరములు కదులుతాయి, సమస్తము కదులుతుంది. నీ చెవులు, నీ పెదవులు, ముక్కు కదలగలవు, కానీ నీ కన్నుల తర్వాత ఏదీ కదలదు. ఆ కారణం బట్టి పురుషులు త్వరగా బట్టతలుగా మారతారు. కారణం ఏమనగా చూడండి, అక్కడ ఆ కండరములను వృద్ధి చేయుటకు ఏ విధమైన వ్యాయామం లేదు. వెంట్రుకల్లో, చర్మములో చూసారా, అక్కడ మెత్తలేనందున అక్కడకు వారు రక్తమును తీసుకుని వెళ్లలేరు. అక్కడ రక్తం ప్రవహించదు, పైకి వెళ్లే రక్తంతో అలంకరించబడదు. కారణము, వెంట్రుకలు వేళ్లు రక్తము ద్వారా జీవిస్తాయి. ఇప్పుడు మనం కనుగొన్నది ఏమనగా ఆ భాగము, మీరు చూడండి, కంటికి పైగా ఏమీ లేదు. ఇప్పుడు మనం కనుగొంటాము అది వెలుగు కలుగును దరిదాపు రోజు మధ్యలోన అస్తమయ కాలమున. వెలుగు ఎందుకొరకు పంపబడింది? అట్లు నువ్వెక్కడున్నావో చూడగలవు, ఎలా సంచరించాలో. అది నిజమేనా? చూడు, నువ్వెక్కడున్నావు? అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఇప్పుడు మనం దాన్ని తీసుకుని మలాఖీ 4 పోల్చుదాం. అస్తమయ కాలమున అక్కడ వెలుగు కలుగుతుందని ఆయన వాగ్దానం చేశాడు చూడండి. నేను వచ్చి భూమిని శపించుకుంటున్నట్లు నేను ప్రవక్త అయిన ఏలియాను మీద పంపుతాను. అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టును, తండ్రుల హృదయములను పిల్లల తట్టును తిప్పును. నిజమేనా? ఇప్పుడు మనము యోహాను లేక లూకా 17:30 తీసుకుందాం. అక్కడ యేసు ప్రవచించి చెప్పిన దాన్ని గమనించండి, సొదొమ దినముల్లో ఉన్నట్లుగా అది అలాగే ఉంటుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి, గమనించండి, ఈ సమయంలోనే మనుష్య కుమారుడు బయలుపరచబడతాడు. మనుష్య కుమారుడు బయలుపరచబుట్ట. సొదొమ కాల్చివేయబడక మునుపు, అక్కడ సరిగ్గా కొన్ని క్షణములకు ముందు మనుష్య కుమారుడు మూలముగా బయలుపరచబడ్డాడు. ఇప్పుడు ఆ మనిషి ఎలోహిమై ఉన్నాడు, అది దేవుడయ్యున్నాడు, మరియు యేసు దేవుడయ్యున్నాడు. పరిశోధన తీర్పులో కొన్ని క్షణముల పాటు దేవుడు మూలంగా బయలుపరచబడి అబ్రహాముతో మాట్లాడాడు. కొంచెం సమయం మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు. మనుష్య కుమారుడు ఎలోహిం. సంగమా, నీవు దాన్ని చూస్తావా? ఎలోహిం మనుష్య కుమారుడు కొన్ని నిమిషములు అక్కడ బయలుపరచబడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయమే ఆమె కాలిపోయింది. ఎప్పుడు? కుమారుడు తిరిగి రాక మునుపు. కాబట్టి అక్కడ ఏ సంస్థ మిగిలి ఉండలేదు, లేక ఇప్పుడు వెళుచున్నట్లుగా ఏ పురోగతి ఉండదు. కారణము, ఆ దినము తిరిగి మరలా ఉదయించక ముందు ఆమె కాల్చివేయబడుతుంది. దేశమంతటా ఉద్యమం సమాప్తమైంది. అక్కడ ఎంత మాత్రమో ఇక ఉద్యమములు ఉండవు, పెద్ద ఊడ్చివేయ ఉద్యమములు. ఈ దేశం ఎన్నడు దాన్ని స్వీకరించలేదు. నీవు తెలివి గల గుంపును కలిగి ఉండవచ్చు, కాని నా భావము ఒక ఆత్మ సంబంధమైన ఉద్యమము. మనం అదంతా చూశాం. నీవు దాన్ని పట్టుకుంటున్నావని నేను నమ్ముతాను. నేను ఎలాంటి విధానంలో చెబుతున్నానగా నీవు దాన్ని అర్థం చేసుకుంటావని నేను నమ్ముతాను. చూడండి, అది సమాప్తమైంది. కొన్ని క్షణముల క్రితము ఒక సేవకుడు అన్నాడు, వినహేం సోదరుడా, నేను ప్రభు యొక్క ఆనందమును నా హృదయంలో కలిగి ఉంటే చాలు. నేనన్నాను, కుమారుడా, ఉద్యమం సమాప్తమైంది. చూడండి, ఇప్పుడు ఓడ మీద స్టెబిలైజర్లు ఉంచబడ్డాయి. గొప్ప భయోత్పాత్మ కలిగించు అలలు మన ముందున్నాయి. కాని మనకు తెలుసు, అదిగో అలలకు ఆవల, మనము ఒడ్డును సమీపించబోతున్నాము. చూడండి, మనము ఒడ్డును సమీపించబోతున్నాం. కేవలము స్థిరంగా నిలిచి ఉండండి, సరిగ్గా వాక్యములో నిలిచి ఉండండి, దేవునితో నిలిచి ఉండండి. నీవు ఎలా భావించినప్పటికీ లెక్కాదు, ఏది ఏమైనాను లెక్కాదు. తిన్నగా వాక్యముతో నిలిచి ఉండము, దాన్ని స్థిరముగా నిలిచి ఉండనిము. ఈ గొప్ప పాత మేఘములన్నీ మన చుట్టూ చూస్తున్నప్పుడు వారు మాట్లాడుచున్న సమస్తము, కాని మన స్టెబిలైజర్ తిన్నగా సరిగ్గా వాక్యములో ఉన్నది, అది అక్కడ ఉంటుందని దేవుడు చెప్పాడు. అవును, వాటిలో ప్రతి అలను మనం తాకుతాం. అవును, తిన్నగా వాటి పైగుండా మనం వెళతాం. నిజానికి అవును, అవి మనల్ని ముంచలేవు, మనల్ని పాతి పెట్టలేవు. వారు మనల్ని సమాధిలో ఉంచినా మనం పైకి తిరిగి వస్తాము. దానికి ఉన్నదంతా అది, దాన్ని అక్కడ కింద ఉంచేది లోకంలో ఏదీ లేదు. వాటిలో ప్రతి అలను తాకుతూ ముందుకు వెళతాం. కారణము, అవతల ఒడ్డున మన ఓడ నావికుడు పిలుస్తున్నాడు. మనము క్రీస్తులో లంగరు వేయబడ్డాము. జీవిత తుఫానులను నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. నేను యేసులో లంగరు వేయబడ్డాను. నేను ఏ గాలి లేక ఏ అలకు భయపడను. అది ఏమై ఉన్నప్పటికీ అది రానివ్వండి. ఏమి వచ్చినా, ఏమి జరిగినా, ఏ భేదమును చేయదు. క్రీస్తు యేసులో అక్కడ మనము తిన్నగా లంగరు వేయబడి ఉన్నాం. నేను జీవించినట్లయితే నేను దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తాను. అప్పుడు నేను ఆయన మహిమ కొరకు చనిపోగలను. అదంతయు దేవుని యొక్క మహిమ కొరకే. అదే నేను చేయగోరుచున్నాను. అదంతయు అప్పుడు సమాప్తమైనప్పుడు ఇక ఎంత మాత్రమో దీర్ఘముగా నేను నిలిచి ఉండగోరను. ఆయన నా కొరకు కొన్ని బహుమానం కొరకు నేను వెళతాను. నేను సంపాదించింది కాదు, కానీ ఆయన నా కొరకు కొనదు. అదే ఆయన కృప ద్వారా నాకు ఇవ్వగోరేది. కాబట్టి సాయంకాలపు వెలుగు ఇక్కడ ఉండుట మనం చూస్తాం. వెలుగు కలిగి ఉన్నప్పుడు అది ఏమి చేస్తుంది? దాని చుట్టూ ఎలా వెళ్లాలో నీకు ఏమీ కన్నులు లేనప్పుడు ఎలా? సాయంకాలపు వెలుగనగా ఏమిటి? దేనినైనా బయలుపరచుటకు వెలుగు ముందుకు వస్తుంది. అది నిజమేనా? ఇక్కడ చీకటిలో ఏదైనా ఉన్నట్లయితే అది ఏమిటో నీవు స్పృశించి గ్రహించలేనప్పుడు అప్పుడు వెలుగును ప్రసరింప చేయండి. అది బయలుపరచుటకు. మలాఖీ 4 ఏం చేస్తుంది? ఆ కార్యమునే అది చేస్తుంది. మలాఖీ 4 ఆ కార్యములనే చేస్తుంది. ఏడు ముద్దల విప్పబొట్టు ఏం చేస్తుంది? అక్కడే సంఘ శాఖలన్నీ దాని చుట్టూ సందేహంలో ఉన్నాయి. అది బయలుపరచుటకు, బయటకు తెచ్చుటకై ఉన్నది. అక్కడ మొదటగా దాన్ని చూచుటకు నేత్రములుండాలి. అది నిజమేనా? మలాఖీ 4 బయలుపరచుటకు, లూకా 17:30 బయలుపరచుటకు, ఇంకా యోహాను 14:12, యోహాను 15:24, 16:13, ఇంకా ప్రకటన 10:1-7 బయలుపరచుటకు, 7 విప్పుటకు, మరియు 7వ దూత యొక్క వర్తమానము. సాయంకాలపు వెలుగు వచ్చినప్పుడు దాన్ని తెరుచుటకు, బయలుపరచుటకు. ఇప్పుడు ఒక మనిషి, లౌదోకే యుగంలో ప్రజలు ఏమిటి? దిగంబరులుగా ఉన్నారు. వారు దిగంబరులుగా ఉన్నారా? గుడ్డివారు. ఒక గుడ్డివానికి వెలుగు ఏ మంచి చేస్తుంది? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపినట్లయితే వారిద్దరు గుంటలో పడతారు. దిగంబరులు, గుడ్డివారు, అది వారికి తెలియదు. వారు ఆత్మ సంబంధమైన గ్రహింపును, వారి మానసిక వివేచనలను సైతము వారు కోల్పోయారు. చూడండి, బింకములాడువారు, అహంకారులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యున్నారు. ప్రత్యక్షత శక్తి వారు దాన్ని కనీసం నమ్మరు. చూడండి, ప్రవక్తలు అను కార్యములు వారు నమ్మరు. వారు దాని యందు విశ్వాసముంచరు. మలాఖీ 4 వారొక సంస్థని, ఒక నిర్ణీతమైన సంఘమని అనుకుంటారు. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయనకు మనిషి అయ్యుండెను. ఆయన రెండవసారి వచ్చినప్పుడు రెండు పాళ్లతో ఆయనకు మనిషి అయ్యుండెను. ఆయన బాప్తిస్మిచ్చి యోహాన్ రూపంలో వచ్చినప్పుడు ఆయనకు మనిషి అయ్యుండెను. చూడండి, చివరి దినముల్లో సాయంకాలపు వెలుగు ప్రకాశించుట ఆరంభమైనప్పుడు కళ్ళు తెరవబడతాయి, మరియు నీవు ఎటు వెళతావో చూస్తావు. అప్పుడు పాదముల మీద నిలబడినదై శరీరం ఇదివరకే రూపించబడినదై కదులుచు పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తుంది. ఏమిటి? ప్రవక్తల మీద కదిలిన ఆయనే బైబిల్ను వ్రాసి ఉన్నాడు. అదే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మతో నింపబడిన శరీరంలో కదులుచున్నాడు. ప్రతి సంస్థ నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజ నుండి పరిశుద్ధాత్మతో బయటకు కదులుచున్నాడు. ఇక్కడ ఉన్న ఒక స్త్రీ, ఆమె ఇక్కడ సమాజంలో చెందింది కాదు. ఆమె ఎక్కడినుండో వస్తుంది. ఈ ఉదయం ఆమె వచ్చినప్పుడు ఒక చిత్రమును కలిగి ఉంది. ఆమె దాన్ని నా కుమారునికి ఇచ్చింది. అతడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. దీని గురించి ఆమెకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు తెలియదు. ఏడు ముద్రలు విప్పబడినప్పుడు ఏడు సంఘ కాలములపై ఆమె ప్రభు యొక్క దూత చిత్రమును కలిగి ఉన్నది. ఆమె అన్నది ఒక కలలో, అది ఆకాశంలో నిలబడి ఉండటం నేను చూశాను. ఆమె వెనుక నుండి అక్కడ చూడగా ఒకరు తెల్లని వస్త్రములతో ముందుకు కవాత్తో వెళుతున్నారు. దాని వెనుక, బెన్హాం సోదరుడా, అది నీవే. ఆమె అన్నది, అక్కడ కవాత్తుగా వెళుతున్న నీ వెనుక రంగురంగుల ప్రజలు జెండాలు పట్టుకుని ఉన్నారు. జార్జియా, అలబామా, రకరకాల స్థలాల వారు ముందుకు కవాతు తొక్కుచు దర్శనంలో బయలుపరచబడిన క్రీస్తు శిరస్సు నొద్దకు వస్తున్నారు. ఓ హల్లెలూయ! మనము చివరి దినముల్లోని గడియల్లో మనం జీవించున్నాం. ఆయన వాక్యంలో మీరు ఆయన చూస్తారా? మరియు ఆయన వాక్యమంతయు తిన్నగా మన ముందు ప్రత్యక్షపరచబడి చూస్తారా? ఓ సజీవుడైన దేవుని సంగమా, మీ పాదములపై మోకరించి నీలో ఉన్న దానంతటితో ఆయనను నమ్ము. ఆ చక్రం మధ్యలో ఉన్న చిన్న చక్రమును పట్టుకును. నీ ప్రతి కదలికను, నీ ప్రతి అడుగును అది నియంత్రించనిమ్ము. నీవు ఆలోచించు ప్రతి ఆలోచనను, నీ అంతరంగంలో ఉన్న ఈ శిఖరమును నియంత్రణ చేయనిమ్ము. ఎలాగైనా దేవుడు ఈ గడి యొక్క ఆయన వాక్యంలో తిన్నగా కూర్చుని ఉన్నాడు. సాయంకాలపు వెలుగులో వెలుగును చూపుతున్నాడు. గబ్బిలము యొక్క గుడ్డితనం, మీరు వెలుగును ప్రసరింపజేసినా గబ్బిలము ఎంత గుడ్డిగా ఉంటుందంటే అది ఎగరలేదు. ఒక గుడ్ల గోబ రాత్రి వేళ ఎరకొరకు సంచరించి ఈ పక్షులన్నీ, బుద్ధింకలు, అవన్నీ పగటి వేళ చూడలేవు. అదంతా ఏమిటో వాటికి తెలియదు. అవి చూడలేవు. సాయంకాలపు వెలుగులు మీదికి వచ్చినవి. మనము వెళ్లే ప్రతి ఉపమానము, ప్రకృతి, బైబిల్నకు, దానియేలు చూసిన ప్రతిమకు, ఆ దినమును చూసిన రాజు, వారందరూ చూసింది ఈ కార్యములన్నీ. ప్రతి ఒక్కరూ, ప్రతి రూపము, ప్రతి కదలిక, శరీరములోని ప్రతి స్థలము మనము జీవించున్న ఈ గడియను దాని స్థానమునకు చూపుతుంది. దానికి పైగా మరొక కదలిక రాదు. అక్కడ చేతి యొక్క కదలిక ఉన్నది, ప్రేమ, వెస్లీ. అక్కడ పునాది యొక్క కదలిక ఉన్నది, లూథర్, ప్రేమ. దానికంటే ఎన్నడూ అతి గొప్పది లేదు. అదే వెస్లీ ఉద్యమం. వారు ప్రపంచమంతటా మిషనరీలను పంపారు. దాని ముందు యుగముల్లో అది అతి గొప్ప ఉద్యమంలో ఒకటి. దాని తరువాత పెంతుకోస్తు యుగం వచ్చింది. తరువాత రకరకముల వేడు వచ్చాయి. పెంతుకోస్తు యుగములో భాషలు, ముక్కు, అవన్నీ వచ్చాయి. ఇప్పుడు అది నేత్రముల్లో ఉన్నది. అక్కడ చూడటానికి కన్నులు లేకపోతే వెలుగు వలన ఉపయోగమేంటి? మొదట చూడటానికి అక్కడ కన్నులుండాలి. అది వచ్చినప్పుడు ఆయన ఏడు ముద్దలు తెరచి సాయంకాలపు వెలుగును బయలుపరిచాడు. ఈ సంఘ యుగములన్నిటి గుండా దాచబడి ఉన్న మర్మములన్నింటినీ తీసుకుని ఇప్పుడు ప్రకటన 10:1-7 ఆయన చేస్తానని వాగ్దానం చేసినట్లుగా వాటిని బయలుపరిచి ఉన్నాడు. ఇక్కడ ఈ దినమున మనము వాక్యం మధ్యలో యేసుక్రీస్తు ద్వారా వాక్యము బయలుపరచబడి ఉండగా కూర్చొని ఉన్నాము. అలాగైతే ఇది దేవుని యొక్క వాక్యమయ్యున్నది. ఆయన ఏలికలుగా మనముంటాము. దాన్ని గ్రహించుటకు మనము తప్పక గ్రంథకర్తకు దగ్గరగా నడవాలి. అది మనకు బయలుపరచబట్టుకు, ఓ దేవా, నీవు నన్ను ఏం చేయమంటావు? నేను తప్పక పొలములోనికి వెళ్లి సువార్త ప్రకటించాలా, లేక నేను తప్పక ఇంటి వద్ద ఉండాలా? అది ఏమైనానూ లెక్క కాదు. నేను తప్పక ఒక మంచి గృహిణిగా ఉండాలా? నేను తప్పక ఒక మంచి తల్లిగా ఉండాలా? నేను తప్పక ఇది అది మరొకటి చేయాలా? అది ఏమైనప్పటికీ నేను తప్పక ఒక వ్యవసాయదారుడిగా ఉండాలా? అది ఏమైనప్పటికీ ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు? అక్కడ సౌలు మొరపెట్టి ఉండలేదా? ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు? క్రైస్తవులందరినీ జైల్లో పెట్టుకు అతడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు. కాని అప్పుడు అతడు మొరపెట్టాడు, నీవు నన్ను ఏమి చేయమంటావు? ఆ వెలుగు ప్రకాశిస్తూ ఒక పెద్ద అగ్నిస్తంభం వలె అతనిపై వేలాడుచున్నది. నీవు నన్ను ఏమి చేయమంటావు? ముగించుటకు అది ఒక మంచి మాట అయి ఉన్నదని నేను తలస్తాను. చెప్పు ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు? ఎంతో పరిపూర్ణంగా ఇప్పుడు లేఖనం బయలుపరచబట్టును నేను చూస్తాను. ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు? మన తలలు వంచుదాం. ఇక్కడ ప్రతి ఒక్కరిని మీ హృదయములను పరిశోధించుకుని ఆ ప్రశ్నను అడగాలని నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను. ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు? ప్రజలారా, మీరు ఇంకనూ దేశమంతటా టెలిఫోన్ వైర్ల మీద ఉన్నట్లయితే మీరు మీ తలలు వంచి అడగండి, ప్రభువా, నీవు నన్ను ఏం చేయమంటావు? మనము చివరి దినముల్లో చివరి గడియల్లో ఉన్నామని మనం చూస్తున్నాము. ఎంతో పరిపూర్ణంగా అది మన ముందున్నది, ఎంతో తేటగా అది బయలుపరచబడింది. నీవు నన్ను ఏమి చేయమంటావు? ప్రియమైన దేవా, వారు ఆ ప్రశ్న నిన్ను అడుగుచుండగా నన్ను నేను నిన్ను అడుగుతాను. ప్రభువా, నన్నేం చేయమంటావు? ప్రతిరోజు లెక్కించబడవలనని నేను గ్రహించి ఉండగా ప్రభువా, ప్రతి దినము ఎంతో లెక్కిస్తూ నీ మహిమ కొరకు, నీ గౌరవం కొరకు నేను జీవించినట్లుగా నాకు సహాయం చేయు. నీవు ప్రతి ఒక్కరికి దేశమంతటా సహాయం చేయమని నేను ప్రార్థిస్తాను. ఈ ఆలయంలో హాజరైన వారందరూ మా హృదయములను పరిశోధించుకుంటూ అడుగుతాము, ప్రభువా, నన్ను నీవు ఏమి చేయమంటావు? ప్రభువా, నీ రాజ్యవ్యాప్తి కొరకు మరియు నీ కారణము కొరకు నేనేమి చేయాలి? దేవా, దయచేయము, మమ్మలను మా హృదయములను పరిశోధించుము, మమ్మను పరీక్షించుము. మాలో ఏదైనా అతిక్రమం ఉన్నట్లయితే ప్రభువా, ఏదైనా స్వార్థము, ఏదైనా తప్పు లక్ష్యములు లేక ఉద్దేశములు ఉన్నట్లయితే నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో మమ్మలను కడుగుము. మేము దీనముగా ఆయన యొక్క మరణం యొక్క ప్రాయశ్చిత్తమును మరియు ఆయన పునరుద్ధానమును అంగీకరిస్తాము. నీవు మాకిచ్చిన రక్షణ ప్రణాళికను మేము సంతోషంగా అంగీకరిస్తాం. తండ్రి, ఈ దినం యొక్క వర్తమానం కొరకు నీకు వందనములు. దాన్నే మేము నమ్మి ఉన్నాం, దాన్ని పట్టుకుని ఉన్నాం. అది నీ వాక్యమయ్యున్నదని మరియు నీ వర్తమానమయ్యున్నదని ఎరిగి నమ్ముచున్నాం. ఇతర ప్రజల నుండి భిన్నంగా ఉండుటకు కాదు, కాని మాదిరైన యేసువలే ఎక్కువగా ఉండుటకు మేము ప్రయత్నిస్తాం. ప్రియమైన దేవా, ఇక్కడ చేతిరుమ్మాళ్లుంచబడ్డాయి. రోగులైన ప్రజలు ప్రతి చోట ఉన్నారు. ప్రభువా, నాకు నేనుగా ఈ ఉదయమున అలసిపోయి హరించిపోయి ఉన్నాను. ప్రియమైన దేవా, నీవు మాకు సహాయం చేయము. నేను ప్రార్థిస్తాను, మేము బలము కొరకు నీ వైపు చూస్తున్నాము. నీవు మా బలమయ్యున్నావు. ప్రియమైన దేవా, నీవు అనేకులకు సహాయం చేశావు. మొన్నటి దినమున బ్యాంక్స్ వుడ్తో నడుస్తూ అడవుల్లో ఆలోచిస్తూ ఉండగా అతని గుండె ఎంత బలహీనంగా ఉన్నదనగా వైద్యులు అతడు కనీసం నడవలేకపోయాడు. అప్పుడు దాన్ని ఆలోచిస్తూ కొంచెం ఆ పైన ఎరిగిన వాడనై ఆ దర్శనం తరువాత ఆ పర్వతం మీద నడుస్తున్నాను. నేను తప్పక ఆ సింహమును పట్టుకోవాలి. ఆ సింహము చంపబడినట్లు నేను తప్పక చూడాలి. తరువాత కిందికి దిగి వచ్చినప్పుడు టూసాన్ లోని షర్స్ క్యాఫ్టీరియాలో కూర్చుని ఉన్నాను. అతని బట్టలనియు చంచుల వరే కిందికి వేలాడుచున్నాయి. అతని కన్నులు మూతబడి ఉన్నాయి. నేనన్నాను, దేవా, ఆ సింహము ఎక్కడ ఉన్నదో నీవు నాకు దర్శనం చూపగలిగినప్పుడు నిశ్చయముగా సోదరుడు ఉడ్ గురించి నీవు చూపగలవు. అప్పుడు అది వచ్చింది, అతని మీద నీ చేతులను ఉంచుము. ఈ రోజున తిరిగి అతడు ఇక్కడున్నాడు. మన సోదరుడు బ్యాంక్స్ మరలా బలముగా ఆ పర్వతముల మీద పైకి కిందికి పరిగెత్తున్నాడు. ప్రియమైన దేవా, మేము ఎలా నీకు కృతజ్ఞతలు చెల్లించున్నామో, సోదరుడు వుడ్ కి నీవు ఎలా ఉన్నావో, మా అందరికి నీవు అదే దేవుడు అయ్యున్నావు. నీవు అతన్ని ప్రేమించున్నావని నాకు తెలుసు. ఏలైనగా అతడు నీ సేవకుడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు. ప్రియమైన దేవా, మాలో ప్రతి ఒక్కరితో మీరు కార్యం చేసి మా పాపములను క్షమించండి, మా దేహంలోని రోగములను బాగు చేయండి. యేసుక్రీస్తు యొక్క ఆ సంపూర్ణమైన స్వరూపంలోనికి మేము వచ్చే వరకు ప్రభువా, రోజు రోజు మమ్మలను ఎక్కువగా మీవలే చేయండి. ఇప్పుడు ప్రతి హృదయమును నీవు పరిశోధించవని నేను నమ్ముతాను, మరియు ఏమి చేయాలో మాకు తెలుసు. ఇప్పుడు మమ్మలను దీవించమని యేసు నామములో నిన్ను అడుగుతున్నాము. మనము మన తలను ఉంచి ఉండగా ఇక్కడ హాజరైన ఎవరైనా లేక దేశమంతటా టెలిఫోన్లో ఉన్నవారు మీరు ప్రార్థించుండగా మీ తల ఉంచి మీ చేతినిప్పుడు దేవునికి ఎత్తండి. మీరు చేయగలిగిందంతా అంతమొట్టుకే. ఈ ఉదయమని ఇక్కడ అంతా గుమికూడి ఉన్నారు. మీ చేతిని దేవునికి ఎత్తి చెప్పండి, దేవా, యేసు వలే నన్ను ఎక్కువగా చేయము. నేను ఎక్కువగా యేసు వలే ఉండగోరుతాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేశమంతటా ప్రతి చోట బలమైన సమూహముగా చేతులు ఎత్తబడ్డాయి. నా చేయి కూడా ఎత్తబడింది. నేను ఎక్కువగా ఆయన వలే ఉండగోరుతాను. ప్రభువా, నన్ను పరిశోధించు. నాలో ఏదైనా చెడుగున్నట్లయితే దాన్ని బయటికి తీసివేయము. నాకు కావాలి. మనం ఎంతో సేపటి నుండి ఇక్కడ ఉన్నాము. ఇంకను మనం ధనవంతులమైనా పేదవారమైనా ఎంత యవనప్రాయమైనా ఎంత వృద్ధులమైనా నీవు ఏమై ఉన్నప్పటికీ లెక్కాదు. మనం ఈ స్థలమును విడిచి వెళ్ళబోచున్నాం. నిన్న ఆ పర్వతం వద్ద ఆ చిన్న సెలయేట్టిన వద్ద నిలబడి ఉండగా ఒక చిన్న పేద గుంపు అక్కడ ఉన్నది. అక్కడ ఒక చిన్న కుటుంబం ఉన్నది. ఒక మనిషి దేవుని గురించి ఎంతోసేపు మాట్లాడుచున్నాడు. అతని భార్య అక్కడికి వచ్చింది. 7 లేక 8 పిల్లలు ఉన్నారు. ఒక రోజుకు కొన్ని డాలర్ల కొరకు ఆ ఇనుప కదురుతో అతడు పనిచేయటం ప్రయత్నించున్నాడు. ఒక చిన్న పాకలో జీవించున్నాడు. అతని భార్య ఆ పైన ఒక పెద్ద వెడల్పైన గొడ్డలతో కట్టెలను నరుగుతుంది. మరొక బిడ్డను కరుటకు సిద్ధంగా ఉన్నది. వాటిని క్రిందికి లాగుతుంది. తొడ మీద ఒక బిడ్డనెత్తుకుని మరొక వైపు కట్టెలు లాగుచున్నది. కట్టెలు నరుగుట క్రిందికి వచ్చింది. చలికాలం గుండా ఆకలి నుండి కాపాడుకుంటకు కొన్ని ఈత పండ్లు డబ్బాలో వేసుకునిచున్నది. అయ్యో, మేము ఎలా ఆమె పట్ల కనికర పడ్డామో. సహోదరుడు వుడ్ మరియు నేను ట్రక్కును తీసుకుని వెళ్లి కట్టెలు నరికి వాటిని లోపలికి తెచ్చాం. ఆమె అక్కడ నిలబడి ఎంతో కృతజ్ఞతతో ఉన్నది. నేను ఆమె పట్ల జాలిపడ్డాను. మేము వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆమె చిన్న బిడ్డకు మూర్ఛల వ్యాధి వచ్చింది. మేము వెళ్లి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థించాం. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. మొన్నటి దినమున ఆమె భర్త హెర్నియా వ్యాధిని కలిగి ఉన్నాడు. లోనికి వెళ్లాం. నేను అతనితో మాట్లాడుచున్నాను. అతడు పొగాకు తాగుతాడు. వారిద్దరూ పొగ తాగుతారు. ఆమెకు పొగాకు అలవాటు ఉన్నది. అతడు కూడా. వారు ఒక రకంగా పర్వత ప్రజలు. అప్పుడు నేను దాన్ని గూర్చి వారితో మాట్లాడుచూనే ఉన్నాను. నిన్న ఉదయమున పగటి వెలుగులో నేను లోపలికి వెళ్లాను. అతడు చేతులు కట్టుకుని నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అన్నాడు, ఢిల్లీ సోదరుడా, నేను మార్పు చెందిన మనిషినయ్యాను. అతడు అన్నాడు, నేను నా చివరి సిగరెట్ ను తాగి ఉన్నాను. ఇప్పుడు నేను ప్రభు పక్షమునకు వచ్చాను. ఆమె కూడా అన్నది, నేను నా చివరి సిగరెట్ ను తాగి ఉన్నాను. ఓ విత్తనమును నాటండి, ప్రభువునై నేను నీరు కడతాను. నా చేతుల్లో నుండి ఎవడునో దాన్ని లాక్కొనకుండా దివారాత్రులు నేను దానికి నీరు కొట్టుచున్నాను. ఓ దేవా, ఇప్పుడు కనికరం చూపమని మా హృదయవాంఛన దయచేయమని నీకు ప్రార్థిస్తాను. ఏలైనగా మా హృదయములలో మేము నిన్ను సేవించగోరుచున్నాం. ఇప్పుడు తండ్రి, ప్రతి చోట ఇప్పుడు వారు నీ చేతుల్లో ఉన్నారు. వారు నీ పిల్లలై ఉన్నారు. ప్రభువా, కనికరముతో వారితో పనిచేయము, తీర్పుతో కాదు. కాని కనికరముతో యేసు నామములో మేము నిన్ను అడుగుచున్నాము. ఆమెన్. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? మీ హృదయమంతుడితో చేతి రుమాళ్లను కలిగిన మీరు వాటిని తండి. ఇప్పుడు మన కూటములు కొంచెం పెందలకడ ప్రారంభమవుతాయి. నేను అనుకుంటాను 7 గంటలకు లేక ఆ ప్రాంతంలో. సోదరుడు నెవిల్ దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక్క నిమిషంలో ప్రకటిస్తాడు. ఈ ఉదయకాలం బాప్తిస్మ ఉన్నదా? నీరు సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇంకనూ బాప్తిస్మ పొందకపోయినట్లయితే ఎందుకు? నిశ్చయంగా బాప్తిస్మ కార్యక్రమానికి నీరు సిద్ధంగా ఉన్నది. సేవక సోదరులందరినీ మేము మెచ్చుకుంటాం. సోదరుడు పార్నెల్ నేను చూస్తాను. మీ కుటుంబం బాగా జరిగి ఉన్నదా? సోదరుడు మార్టిన్, ఓ అనేక మంది వారిలో ఇక్కడ ఉన్నారు. సోదరుడు లీవేల్, ఓ ఆ స్థలమంతా అక్కడ సేవకులున్నారు. దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ మీరిక్కడ ఉండుటను బట్టి మేము నిశ్చయంగా మిమ్మల్ని మెచ్చుకుంటాం. బహుశా ఖచ్చితంగా దీని మీద మీరు సమ్మతించకపోవచ్చును. మిమ్మల్ని అడగను. మీరు చూడండి, ఒకే విషయం, మీరు దీన్ని లెక్కలోనికి తీసుకోండి. మీరు ఏమి చెబుతారో నేను వింటాను. ఒక సేవకుడు టేప్ తీసుకుని, మంచిది, నేను దానితో సమ్మతించను అంటే అది పర్వాలేదు. నా సోదరుడా, నీవు కొన్ని గొర్రెలకు కాపరువు కావచ్చు. నీవు కోరిన వాటితో వారిని మేపము. నేను దేవుని యొక్క వాక్యంతో సరిగ్గా శ్రేష్టముగా నిలిచి ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఏలైనగా నిజానికి గొర్రెలకు గొర్రెల ఆహారం కావాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. దాని ద్వారానే మనం జీవించేది. బయలు వెళ్లు ప్రతి మాట. అలాగైతే ఇక్కడక్కడ ఒక్క మాట కాదు, కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దాని ద్వారానే పరిశుద్ధులు జీవిస్తారు. మనం మన పాదములపై నిలబడదాం. మన తలలను ఉంచి ఉండగా, నెవిలి సోదరుడా, నీవు వారికి ఏదైనా చెప్పుట కలిగి ఉన్నావా? మన సోదరుడా, మంచిది. ప్రతి ఒక్కరూ మంచి అనుభూతిని కలిగి ఉన్నారా? ఆమెన్ చెప్పండి. మంచిది. సోదరుడు లీవేల్ ను ఈ పైకి రావాలని నేను అడగోరుచున్నాను. అతడు రాగలిగితే, సోదరుడు వేల్, నీవు ఈ పైకి రాగలిగినట్లయితే రాగలిగితే. సోదరుడు వేల్ మన సోదరుడు అయి ఉన్నాడు. అతడు పుస్తకములు వ్రాయవాడు. ఇప్పుడు అతడు పుస్తకములను సిద్ధం చేస్తున్నాడు. 7 సంఘకాలములు మరియు 7 ముద్రలతో పనిచేస్తున్నాడు. అతి త్వరలో మేము వాటిని బయటికి తెస్తామని నిరీక్షిస్తాం. మంచిది లీవేల్ సోదరుడా, దేవుడు మిమ్మలను దీవించునుగాక.